மாதேவோகவ ஒடிலோ பண்டின வேள ராமகதலு ஊகூயன் சுனு கொட்டகா படிவை நேர்பிதிவம் ஆதி குருவை பங்காரு காலானா. அம்மா நீ ஒடிலோ பண்டின வேள ராமகதலு ஊகூயன் சுனு கொட்டகா வடிவை நேர்பிதிவம் ஆதி குருவை பங்காரு காலானா. ஆகடியல் நேடுமரல் பலேனு ஆகடியல் நேடுமரல் பலேனு ரசனக்ரம் வந்து நர்த்திம்ப ரசனக்ரம் வந்து நர்த்திம்ப நீ அடுகுந்தாமரலண்டி வேடெதனே. நாரசனக்ரம் வந்து நர்த்திம்ப நீ அடுகுந்தாமரலண்டி வேடெதனே. அம்மா நன்னு திவிம்புமா நீ அடுகுந்தாமரலண்டி வேடெதனே. அம்மா நன்னு புமா மனம் மறிச்சுப்போத்துன்ன ஒரு கொப்ப ஆச்சாரம் பிள்ளைக்கு கதலு செப்படம். நின்ன மொன்னட வரக்கு ஈ ஜாதிலோ சமஸ்த சம்ஸ்காரானே தல்லுலே பிள்ளைக்கு நேர்ப்பார். ఆ తల్లికి తల్లి కూడా ఆ ఇంట్లో ఉండడం వల్ల ఆవిడ మరిన్ని విషయాలు చెప్పింది. పిల్లలు ఎవరికైనా సరే ఏ రకమైన మానసికమైన ఆందోళన కలిగితే వెంటనే అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ ఓదార్చేవారు. మగపిల్లలైతే తాతగారి దగ్గరికి వెళ్ళేవారు, తాతగారు చెప్పేవారు. పురాణ కథల నుంచో వాళ్ళ జీవిత అనుభవాల నుంచో గొప్ప విషయాలు చెప్పి ఇలా ఎదుర్కోవాలరా కష్టాన్ని, మేము నీలాగే కృంగిపోయామా, బోళ్ళు ఉడుదుడుకులు మేము ఎదుర్కొన్నాం ఆటుపోటులు అని చెప్పేవారు. ఈవేళ దురదృష్టవశాత్తు భారతదేశంలో ఆ స్థితి తగ్గిపోతుంది. రామ్ రామ్ పెద్దవాళ్ళు ఇళ్లలో ఉండడమే తగ్గిపోయింది. ఉన్న ఇళ్లలో కూడా ఊరికే ఏదో ఒక ఎక్స్ట్రా క్యాండిడేట్ అదనంగా ఉండే ఒక వస్తువు అది ఎప్పుడు వెళ్ళిపోతే ఆ చోటు ఖాళీ అయిపోతుంది కదా, అక్కడ ఇంకేదైనా ఒక వస్తువు పెట్టేసుకోవచ్చు అని తప్ప ఈ ఉన్న వస్తువు లేదా పదార్థము వ్యక్తి శక్తి ఏదైనా సరే దాన్ని మనం ఎలా ఉపయోగించుకోగలం, మనం వారికి ఎలా ఉపయోగపడగలం అనేది మనం ఆలోచన చేయడం లేదు. ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి ఇప్పటికే ఎంతో కోల్పోయాం. పెద్దవాళ్ళని ఆదరించలేకపోవడం వల్ల, వాళ్ళ మాట వినకపోవడం వల్ల ఇంకా కోల్పోకుండా మనం జాగ్రత్త పడాలి. ముఖ్యంగా యువ దంపతులు, ప్రౌఢ వయస్సులో ఉన్న దంపతులు 40-45 ఏళ్ళు ఇంకా దాటిన వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను చెప్తున్నా. ఎందుకోసం కన్నప్ప కథ చెప్పుకుంటూ ఈ విషయాలు అంటే, ఒక తల్లి పెంపకం ఒక తండ్రి పెంపకమే చిన్నడని కన్నప్పన చేసింది. ఆయన మామూలు బోయేవాడు అయి ఉంటే మనం ఎంత తాపత్రయపడి ఆయన కథను 2-3 రోజులు చెప్పుకోవాల్సిన పని ఏమి లేదు. ఇక్కడ అందరి కథలు చెప్పుకో. పెంపకంలో ఉండేటువంటి గొప్పతనం, మేము పెంచినా సరిగ్గా పెరగడం లేదండి, అది ఎప్పుడు ఉంది? మనం కూడా మన తల్లిదండ్రులు పెంచినంత బాగా ఏం పెరగల. అయినా మన ప్రయత్నం మనం చేయవలసిందే. పెరగడం లేదు అనేది వారికి సంబంధించిన విషయం, పెంచడం అనేది మనకు సంబంధించిన విషయం. పూర్తి ప్రయత్నం నిక్కచ్చిగా చేయడమే ఏ కృషికైనా సరే ఏ పనికైనా సరే. ఎత్నే కృతే ఎదిన సిద్ధ్యతి కోత్ర దోష అంటాడు కాళిదాసు. నువ్వు ప్రయత్నం చేస్తే అది ఫలించకపోతే నువ్వెందుకయ్యా బాధపడతావు, నువ్వు పనిచేసావుగా. అదేమిటండి ప్రయత్నం చేసేది ఫలించడానికే కదా, అది దానికే కదా ఏ ప్రమాదం. ఫలించడం కోసమని పనిగట్టుకుని చేయొద్దు. ప్రయత్నం చేయడం అంతే, ప్రయత్నంలోనే ఆనందం. పనిలో ఆనందం అంటే ప్రయత్నంలో ఆనందం పొందగలిగితే, పనిలో ఆనందం పొందగలిగితే పని తర్వాత వచ్చేటువంటి ఫలితం మీద ఆనందం ఉండదు, దాని గురించి ఆలోచన ఉండదు. అసలు పనిలోనే ఆనందం పొందగలగడం. ఒక బొమ్మ వేసేవాడు బొమ్మ వేయడంలోనే ఆనందం పొందాలి. ఈ బొమ్మ ఎవరికో పెద్దవాళ్ళకి బహుమతి ఇస్తాం, దాని ద్వారా వారు నాకు ఏదో ఇస్తారు, ఇవన్నీ ఉండవు. ఎందుకంటే అవన్నీ జరగకపోవచ్చు, అలా పెద్దవారు రాకపోవచ్చు, నువ్వు ఇవ్వకపోవచ్చు. ఇక్కడ చిన్నటి కథను ఇక నుంచి తిరగబోయేటువంటి మలుపుతో సహితంగా మనం గమనిస్తే అతను ప్రయత్నమే చేసుకుంటూ పెడతాడు. భగవంతుడు నమ్ముకని అచంచలమైన విశ్వాసం అతనికి భగవంతుని ఎందు ఉంది. అది ఈ జన్మలోనూ ఉంది, జన్మాంతరమైన విషయాల వల్ల కూడా కొనసాగుతోంది. జన్మాంతరంలోనే అతను మహత్తరమైన తపస్వి, మహావీరుడు. ఇంకా కొన్ని కర్మఫలాలు అనుభవించవలసినవి ఉండి పోయేవాడిగా పుట్టాడు. అది మనం చెప్పుకుంటాం త్వరలో. ఆ జన్మాంతరమైన సంస్కారం ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి చిన్నప్పటి నుంచే అతనికి తిన్నడికి ఆ భక్తి, ఆ త్యాగం, పరమేశ్వరుని యందు దృష్టి లభించాయి, సహజంగా వచ్చాయి. జాత సంస్కారం ఉంటుంది, పుట్టుకతో వచ్చేటువంటి సంస్కారాలు కొన్ని ఉంటాయి. లేని వాళ్ళు రాని వాళ్ళు బాధపడక్కర్లేదు, ప్రయత్నించినా వస్తాయి. మన ప్రయత్నం మనం చేయడమే, వారి గుండెను మనం బాధపడక్కర్ల, మనం చేస్తే వస్తాయి. ఆ చేయడం ఎలాగో కూడా ఇక్కడ ఉంటుంది. గిరిజనులు మొత్తం అందరూ కలిసి వేటకు బయలుదేరారు. వాళ్ళ ఆచారం అది, వాళ్ళు మూడు ఇంచుమించు రోజు పెడతారు. ఒక్కోసారి పెద్ద వేటకు పెడతారు, ఓ నెలలకోసారి పారు వేట అంటారు. ఆ వేటలో ఉండే విశేషాలన్నీ దుర్జుడు వర్ణిస్తాడు. ఎంత ఆశ్చర్యకరమో నండి, అష్టదిగ్గజాలలో ఒక్కడు పరమ బ్రాహ్మణుడు, శైవుడు. ఈయనకి గిరిజనుల వేట విశేషాలు ఎలా తెలిసాయి? నిన్న ఒక విషయం చెప్పుకున్నాం, గర్భిణీ స్త్రీ లక్షణాలు ఎలా తెలిసిపోని వాళ్ళు ఆవిడని చూసుకుంటాడు. బ్రాహ్మణ స్త్రీ అయినా గిరిజన స్త్రీ అయినా గర్భం ధరిస్తే ఒకటేగా చూసుంటాడు, ఆలోచించవచ్చు. కానీ ఇవేనా తెలుస్తాయండి? ఇది మనకు ఆశ్చర్యకరమైన విషయం. మనం మామూలుగా ఏం ఊహిస్తామని ఆయన గిరిజనులతో కూడా కలిసిమెలిసి జీవించాడేమో అంటాం, పొరపాటమ్మా. అలా చేయాల్సి వస్తే తాగడం గురించి రాయాలంటే కవి తాగాలి, వేశ్యల్ని వర్ణించాలంటే కవి వేశ్యల దగ్గరికి వెళ్ళాలి. ఇక ఇలా చెడిపోతే కవి అన్నవాడు ఎవడో లోకంలో ఉండలేడు. ఇంకా అని నేను చూసి రాస్తా, చేసి రాస్తా, నీకు రాసేది ఏమన్నా రావడం రాయాలి. చేయరండి, కవులు ఎవరు అలా చేయరు, మనం సందేహించక్కల. స్వానుభూతి స్వానుభూతి అంటారే, స్వానుభూతి కంటే కూడా సానుభూతి కలిగిన హృదయం చాలా గొప్పది. కవికి మామూలు మనిషికి తేడా ఏమిటంటే కవయ క్రాంత దర్శిన అంటారు. క్రాంత దర్శిన, క్రాంత కాంత కాదు, కాకి రావచ్చు పడితే క్రాంత అవుతుంది. క్రాంత అంటే సూక్ష్మ దర్శనం, ఒక వస్తువుని సూక్ష్మంగా చూడగలగడం. సూక్ష్మంగా చూస్తే దాంట్లో కొన్ని రహస్యాలు నీకు కనబడతాయి. ఉడికి ఇలా పైన ఈ సెల్ ఫోన్ ఇలా పై పైన చూస్తే ఇందులో ఏముంది రహస్యం, ఉడికి ఏదో పెట్టి ఏదో ఫోన్ చేయడానికి ఉపయోగిస్తుంది. ఒక ఫోన్ ఏం కర్మ చాలా పట్టుకు ఉపయోగిస్తుంది, ఇంకా చాలా కూడా వస్తాయి ఇందులో. కానీ ఇందులో ఒక రహస్యం ఉంది, మీరు గమనించండి. కాస్త చూస్తే దీని నుంచి ఇలా ఏవో నెంబర్ నొక్కాం, కొన్ని అంకెలు నొక్కాం, ఒక్క రెండు మూడు సెకండ్లలో ఆ ఫోన్ అమెరికా పడుతోంది. ఆశ్చర్యం, మనం చూస్తున్నాం కదా మన ఎదురుగా, మధ్యలో ఏమి వైర్లు లేవు. ఇదివరకు వైర్లు ఫోన్ ఉన్నప్పుడు మనం ఆశ్చర్యపోరా, వైర్ ద్వారా ఏదో ప్రవహించింది. ఇప్పుడు వైర్ ఏమి లేదు, అయినా ఇక్కడి నుంచి సందేశం అక్కడికి వెళ్ళింది అంటే ఏదో ఒకటి ప్రవహించిందా లేదా? ఏమి జరగకుండా జరగదు కదా. కాంతి తరంగాలు ఉన్నాయి, ఇందులోంచి విద్యుత్ తరంగాలు, విద్యుత్ అయస్కాంత తరంగాలు, అవి చివరికి కాంతి తరంగాలుగా మారి, కాంతి తరంగాలు వేగాన్ని లెక్కగడ్డం మన వల్ల కాదు, అంత తీవ్రమైన వేగంతో పడతాయి. అవి గోడను దాటుకుని పడుతున్నాయి. మీరు ఏసీ రూమ్లో ఉన్నారు, తలుపులు వేసేసాను, ఇనప గోడలు ఉన్నాయి, అయినా ఫోన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అవతల వాళ్ళు ఏమి అమలాపురం నుంచి మాట్లాడడం, అమెరికా నుంచి మాట్లాడుతున్నారు. అంటే మధ్యలో ఏదో జరుగుతుందా లేదా మనకు తెలియకపోవచ్చు. ఆ తీవ్రమైనటువంటి కాంతి తరంగాలు ఉన్నాయే, అలాగే మన ఆలోచన తరంగాలు కూడా ప్రవహిస్తాయి. మనం మంచి ఆలోచన చేసామనుకోండి, ఆ మంచి ఆలోచనలు చేసేవాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో ఆ సమయంలో వాళ్ళ ఆలోచనలతో నీ ఆలోచనలన్నీ ఆకాశంలో కలుస్తాయి. అందుకని నీ మంచి ఆలోచనకు బలం వస్తుంది. సత్సంగం సత్సంగం అంటారు దాన్ని, సత్సంగం అంటే మంచి ఆలోచన. దురాలోచన చేశామనుకోండి, మీరు గమనించండి, దురాలోచన మనలో ప్రారంభం కాగానే వాడిని విషయాలు అసలు వదిలిపెట్టాను, కానీ నరికేయాల్సిందే. నరకలేవు, నీకు గమ్ములేదు నాకు తెలుసు. ఆయన ఊరికి ఆలోచిస్తావు ఆ విషయం, వెంటనే చూడండి రక్తపోటు పెరిగిపోతుంది. మనకు తెలియకుండా ఆవేశం వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే మీ నరాలు కావండి అది. ఇలాంటి ఆలోచన చేసేవాళ్ళు ఈ సమయంలో పుణ్యాత్మలు చాలా మంది ఉన్నారు. అవన్నీ నీకు వచ్చాయి ఇక్కడికి. నీ ఆలోచనలు ఆలోచనలు క్యాచ్ చేసి ఇది జరుగుతుంది ప్రపంచంలో. ఇది ఎలా జరుగుతుందో అలాగే కన విననట్టి శక్తిమయ కాంతిమయ తరంగములు విశ్వమెల్ల నడుపుచుండే అద్భుత విలాసము అనేది కనుగొనను వరే అని సెల్ ఫోన్ మీద పద్యం రాశాను సాగర ఘోష కావ్యంలో. ఈ సెల్ ఫోన్ బట్టేనా భగవంతుడిని గుర్తించస్తాయా? బోడి పెట్టి ఇంత చేస్తే అగ్గి పెట్టేంత ఉంది ఇది. ఇక ముందు ముందు ఉంగరాల కింద వస్తాయండి పత్రికలు వచ్చి ఉంగరం వాచిలాగా సెల్ ఫోన్ ఇలా పెట్టుకుని ఇంకా ఇలా అన్నది అంతే. మరి ఇప్పుడు ఎవరన్నా దూరం నుంచి ఎవరన్నా కనిపించకుండా దూరంగా ఉన్న వాళ్ళని మాట వినపడుతున్నకుండా నాకు ఫోన్ చేయని చెప్పడానికి ఏమంటాం? ఇలా అంటాం మనం అంటాం. అంటే ఫోన్ చేయమని అర్థం అంతే కదా. ఇక ముందు సరిగ్గా ఇలాంటి ఫోన్లే వస్తాయి. ఈ వేలుకో రింగు, ఈ వేలుకో రింగు. ఈ వేలు దగ్గర మైక్రోఫోన్ ఉంటుంది, ఈ వేలు దగ్గర స్పీకర్ ఉంటుంది. రెండు ఉంగరాలు అని అయిపోయిందండి. దాని బిల్లు ఉంగరం అంత ఉండదు అనుకోండి, అది కడిగే ఉంటుంటుంది, ఒడ్డాణం అంత ఉంటుంది లేదా, అది వేరే విషయం. మొత్తం మీద క్షవరం క్షవరమే ఖాయం. గొప్ప సౌకర్యాలు వస్తాయి వీటిని బట్టి గమనించండి సరిగ్గా. అందుకే ఆలేదు ఇప్పుడు చూ చూ సరే. అందుకని మనం గ్రహించవలసిన సూక్ష్మ దర్శనం అంటారు దీన్ని. అలాగ దూర్జడికి గిరిజనుల వేట గురించి సూక్ష్మ దర్శనం చేశాడు. ఒక్కసారి గిరిజన ప్రాంతానికి పెడితే చాలు మొత్తం గ్రహిస్తారు వాళ్ళు. ఒక్క మనిషితో మాట్లాడితే చాలు కవి చాలా విషయాలు గ్రహిస్తాడు. అలా గ్రహించగలిగిన వాళ్ళే ఇప్పటికీ మహాకవులుగా లోకంలో చలామణి అవుతున్నారు. అలాంటి గ్రహణ శక్తితో ఆయన వేటని 12 పేజీలు వర్ణిస్తారండి. వేట పారు వేట అంటాడు, దిగి వేట అంటాడు, విడుపు వేట అంటాడు, రకరకాల వేటలు వర్ణిస్తాడు. ఒక పక్షిని పట్టుకుని ఇంకో పక్షిని వదులుతాడట. అది పెంపుడు పక్షి, ఇంకో పెంపుడు పక్షి అది. ఈ పెంపుడు పక్షిని వదులుతాడట. అది వెళ్ళి వీడికి కావలసిన పక్షిని పట్టుకొస్తుందట. ఎంత నమ్మకమైన పక్షి అది. చిత్రం ఏంటంటే ఒకప్పుడు దాన్ని వేటలేడు వాడు, చంపకుండా వదిలేశాడు అంతే, దాన్ని పెంచాడు. దానికి ఎంత కృతజ్ఞత అంటే నా యజమాని నన్ను పంపించాడు ఎందుకు వేటాడడానికి, అంచేత నా పని నేను చెయ్యాలి. వీళ్ళు ఆ పక్షిని వేటాడు తీసుకొస్తుంది. దీన్ని ఒక రకమైన వేట అంటారు, పారు వేట అంటారు దాన్ని. ఇలాగ అలాగే అక్కడ ఆకాశంలో వీళ్ళు పక్షి ఊరికి దీన్ని ఎరవేస్తాట, ఇలా చూపిస్తాట అంత వాడు వదలడు దాన్ని. దీనికోసం అది వస్తుంది, అది చెప్పక్కర్లేదు. ఆడమోగ అట్రాక్షన్ మనకు తెలుస్తున్నదేగా, లోకంలో పక్షుల్లోనూ ఉంది, వచ్చేస్తున్నట్టు పడుతుంది అక్కడ అంతే. ఇక్కడ ఇంక లేవదు, ఇంకంతే, బుట్టలో పడ్డమే. 5 నిమిషాలు వారు కూర్చుంటారు, పెళ్లి కూతురు 5 నిమిషాలే కూర్చుంటుంది బుట్టలో. చాలా శాశ్వతంగా మనం పడతాం బుట్ట, అందుకే బుట్టలో కూర్చోప్పుడు తీసుకొస్తారు. రహస్యం అది. ఆవిడ ఏమి ఆమె నడిచిరారాకే నడిచిరాలా చెప్పి. అందుకే మేనమావులు 4 ఉండాలి కనీసం. ఇప్పుడు ఆ పెళ్లి కూతురు మొయ్యద్దు, ఇప్పుడు మొయ్యలేక ఆవిడ నడిచొచ్చేయమని చెప్తున్నాను. పూర్వం అయితే 4 ఉండేవారు. మేము మాకు 5 మేనకోడలు ఉన్నారు, మేము 5 మేనమావం. అందుకని మా అక్కయ్య కూతురికి ఎప్పుడు పెళ్లి జరిగినా 5 కంపల్సరీగా వెళ్ళాలి, లేకపోతే ఆవిడ మొయ్యడం కష్టం ఇప్పుడు. అందుకని చక్కగా తీసుకెళ్ళేవాడు. ఈ బుట్ట రహస్యం అది. ఇదే సూక్ష్మ దర్శనం అండి. జీవితంలో ఏ విషయాన్నైనా సరదాగా ఆలోచించండి, మీరు ఎన్ని రహస్యాలు తెలుస్తాయి. చాలా నవ్వు వస్తే కొండి మన జీవితం మీద మనకి. అప్పుడు మనము కవులమే, కావ్యం రాస్తేనే కవి కాదండి. కవితా భావన నీలో ఉంటే నువ్వు కవివి, నువ్వు ఆనందంగా ఉంటావు. అటువంటి అద్భుతమైన వేట సాగుతోంది. వేటాడి వేటాడి తినడు అలిసిపోయాడు. అలిసిపోయి ఇక మీరు వేటాడంటారా, నా వల్ల కాదు, నాకెంత కొంచెం అలసట వస్తుంది, నేను ఈ చెట్టు కింద పడుకుంటా అని అక్కడ మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు కింద పడుకున్నాడు. నిద్ర పట్టేసింది, మంచి ఎండవేళేమో గాఢంగా నిద్ర పట్టేసింది. అక్కడ పక్కన చెరువు ఉంది, ఆ నీళ్లు దగ్గర పడుకున్నాడు. గాఢంగా నిద్ర పట్టేసింది. ఆ నిద్రట్లో ఆశ్చర్యకరంగా ఒక కళ, ఆ కళలో ఒక మహాపురుషుడు. ఎలా ఉన్నాడు ఆ మహాపురుషుడు? ఒడలందెల్ల విభూతి భూత పులితోలొడ్డాడము. పరమేశ్వరుని పాత్ర ప్రవేశిస్తోంది కథలో. ఒడలందెల్ల విభూతి పూత పులితోలొడాడము అల్లాడు కింజెడను అల్లాడు కింజెడను ఆత్మైక విచార నిశ్చల దృగజ్జాతంబులు ఆత్మైక విచార నిశ్చల దృగజ్జాతంబులు అత్తైన కత్తడము అంశంబున రుండమాల గళదేశస్థాడు ఉంద్రాలగా గళదేశస్థాడు ఉంద్రాలగా ఒడయండొక్కరుడు ఒడయండొక్కరుడు అక్కుమారు కలలో ఉద్యకృపామూర్తి ఆశ్చర్యకరంగా ఒడయుడు అంటే యజమాని గురువు అని అర్థమండి. ఒక గురుమూర్తి కనిపించట తినడం యొక్క కారణం ఆయన ఎలా ఉన్నాడంటే ఒడలందల్ల విభూతి పూత శరీరం అంతా విభూతి పూసుకుని ఉన్నట్ట. అది శివలక్షణం కాదు. ఆయన వడ్డాణం లాంటిది ఏదో ధరించాడు. తీరా చూస్తే అది వడ్డాణం కాదు, పులితోలు పులితోలొడ్డాణము అల్లాడు కెంజడను. జడలు ఎలా వేలాడుతున్నాడు, అవన్నీ కెంజడలు. కెంపు అంటే ఎరుపు, కెంపు జడ కెంజడ. శివుడు జుట్టు ఎర్రగా ఎందుకుంటుంది, ఆయన నూనె రాయడం. ఎందుకు కొబ్బరి నూనె కొనుక్కోలే కాదు, తపస్సు. నిత్యము తపస్సులో ఉండేవాడు నూనె రాయడం. అంటే ఈ నూనె రాయడాలు, ఈ గిరిజాలు, తిప్పడాలు, ఇవన్నీ, ఈ డ్రెస్సింగ్ టేబుల్, ఈ 36 డబ్బాలు, 66 సీసాలు, ఇవన్నీ పెడితే ఇంకా తపస్సు సాగదు. కానీ మీరు తేడా గమనించండి, అమ్మవారి జుట్టు అలా ఉండదని. ధునోతు ధ్వంతం నస్తలిత దులితేంది వరమలం జునోతు ధ్వంతం నస్తలు తులిత దళితేంది వరవనం ఘనస్నిగ్ధ శ్లక్షణం చికుర నికురుంబం తపసిమే. ఇది శంకరాచార్య స్వామి వరం. ఆ జుట్టు మధ్యలో ఇలాగా సింధూరం పెట్టుకున్నటువంటి పాపటం ఉంటుంది, ఇలా రెండు పాయల కింద విడదీసుంటుంది కదా, మధ్యలో సింధూరం. తను అన్నీ చెప్పాలంటుంది నాకు, మీకు అన్ని వినాలంటుంది. తనోతు క్షేమం నస్తవ వదన సౌందరి జలహరి వరీవాగ స్రోత సరణిరివ సీమంత సరణి వహంతి సింధూరం ప్రబల కబరీ భారతి మిరద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్క కిరణం. ఎంత అద్భుతమైన కవి శంకరాచార్య స్వామి. ఆయన అందరూ తత్వవేత్త తత్వవేత్త అంటారు, కానీ నేనైతే కవి అంటాను, నాకు అది ఇష్టం. నాకు కావలసింది ఆయన నిన్న పుష్కలంగా ఉంది. మాకు ముందు ఆయన కవి, తర్వాత తత్వవేత్త. ఏ వ్యక్తికైనా లోకంలో మీరు గమనించండి, ఒక రకంగా పేరు వస్తే రెండో రకంగా రాదండి, అదో సంత. ఒక రకంగా వస్తుంది పేరు, రెండో రకంగా రాదు. ఆయన తత్వవేత్త తత్వవేత్త సన్యాసి యోగి అన్నారు, కవిత్వం మర్చిపోయారు. అపూర్వమైన కవి, ఎంత కవిత్వం ఇందులో ఉంది చూడండి. ఈ ఇటుపక్క పాపడ, ఇటుపక్క పాపడ తీసింది కదా మధ్యలో, ఇలా రెండు పక్కలు ఉన్నాయి కదా, ఈ రెండు ఏమిటంటే చీకటి. తనూతు క్షేమము నష్టవ వదన సౌందర్య లహరి పరీవాహ స్రోత సరణిదేవ సీమంత సరణికి. నీ ముఖంలో ఉండే సౌందర్యం అంతా ఈ పాపట భాగంలో సౌందర్య లహరి రూపంలో ప్రవహిస్తుందమ్మా. ఆవిడ సౌందర్యం అంతా, ముఖంలో ఉండే సౌందర్యం అంతా ఈ ఒక తూ కాలువ లాంటిది, ఒక కాలువ లాంటిది, సన్నని అందమైన కాలువ లాంటిది. ఆ కాలువలోంచి నీ సౌందర్యం అంతా ఇలా ప్రవహిస్తుందమ్మా. అది కూడా ఎలాంటిదిగా, ఇక్కడ సింధూరం ధరిస్తారు ముక్తేదువులైన స్త్రీలు. అదో లక్షణం. సుష్మా స్వరాజ్ గారు చూడండి, బీజేపీ నాయకుడు, ఆవిడ ఎప్పుడైతే పెట్టుకుంటుంది అది ధరించడం ముక్తేదువు లక్షణం. ముక్తేదువుకు ఉండేటువంటి 5 లక్షణాలు ఉన్నాయి. ముక్తు 5వ కలిపితే ముక్తైదువ, అది తమిళం మాట. తమిళంలో ముక్తు అంటే పెళ్ళైన స్త్రీ. 5వ ఎందుకంటే 5 లక్షణాలు, ఈ సుందూరం ఒకటి, ఈ తాటంకములు ఒకటి, బొట్టు ఒకటి, మంగళసూత్రం ఒకటి, బొట్టు కాదు మంగళసూత్రం ఒకటి, గాజులు ఒకటి. బొట్టు కంటే కూడా ఈ బొట్టు చిన్నప్పటి నుంచి ఉంటుంది నిజానికి. బొట్టు ప్రత్యేకించి మొత్తం ఏదో చిన్నమేమి కాదు, వెళ్ళి కానప్పుడు ఉంటుంది. సింధూరం ఒకటి, తాటంకములు ఒకటి, మంగళసూత్రం ఒకటి, గాజులు ఒకటి, ఈ మట్టెలు ఒకటి, బెట్టెలు కొంచెం. ఇందులో పాఠాంతరాలన్నా ఒకటి కాదు, ఇంకోటి ఉంటుంది, మొత్తం మీద 5 కాకపోతే ఇంకో రెండు ఎక్కువ పెట్టుకుని నష్టం తీసేయకుండా ఉండదు. ఇప్పుడు 5 ఏమిటి అని కొట్టేసుకోక్కర్లేదు, మొత్తం మీద 5 లక్షలు, దాని నుంచే మొత్తం 5వ వచ్చింది. ఆ సింధూరం ఎలా ఉందంటే బాణసూర్య కిరణంలా ఉంది. ఎంత మహాకవిత్వం అండి, పొద్దున్న బాణసూర్య కిరణం. అసలు తెల్లసూర్యుడు కాదు, ఎర్రసూర్యుడు కంటే కూడా ముందు అరుణ, అరుణ అరుణోదయం అంటే సంధ్యావందనం చేయాల్సిన సమయం, ఇంకా అంతకంటే కూడా ముందు కదా. అరుణోదయం సంధ్యావందనం పూర్తి చేసేటికి అరుణోదయం కావాలి. ఆ అరుణోదయం, ఆ అరుణకిరణం, లేత సూర్యకిరణం ఎలా ఉంటుందో అమ్మవారు పెట్టుకున్న సింధూరం అలా ఉంటుంది. బాల సూర్యకిరణం అక్కడికి ఎందుకు వచ్చిందండి? అది చెప్పాలి మరి. కవిత్వం అంటే అది ఉరికి అలా ఉందంటే సరిపోలేదు. ఎందుకుంది అక్కడ? ఎందుకు వచ్చింది? ఇవి నెత్తి మీదకి మధ్యలోకి రావాల్సిన అవసరం సూర్యకిరణానికి ఏమొచ్చింది అంటే, ఈ జుట్టు ఇటుపక్క ఇటుపక్క ఉన్న జుట్టు చీకటిలా ఉంటుంది. మొత్తం అంతవరకు ప్రపంచం అంతా వ్యాపించిన చీకటి. వగంతి సింధూరం ప్రబల కబరి భారతి మిర ద్విషాం బృందై బందీకృతమివ నవీనార్క కిరణం. ఇటువైపు అటువైపు ఉన్న జుట్టు మొత్తం ప్రపంచం అంతా వ్యాపించిన చీకటి. అంటే చీకటి ఎంత నల్లగా ఉందో అమ్మవారి జుట్టు అంత నల్లగా ఉంది. శివుడు జుట్టు అలా ఉండదు, అది వేరే విషయం. మరి నల్లగా ఉన్న చీకటి అలా ఉంటే అది రెండు పాయల కింద ఎందుకు విడిపోయింది అంటేట, తెల్లారుతోందట. బాల సూర్యకిరణం ఒక్కటే, ఓన్లీ వన్ రే, ఒక కిరణం వచ్చిందట. ఆ కిరణం రాగానే ఈ చీకటి అదిరిపోయిందట. భయపు అమ్మో దీని గొప్పదగా వచ్చేస్తుంది రోజు. ఇక కిరణం మీద కిరణం, కిరణం మీద కిరణం, అసలే సహస్ర కిరణుడు సూర్యుడు అంటే వచ్చేస్తే ఎలాగా? ఇక నేను ఇక్కడి నుంచి తప్పుకోవాలి, నాకు తప్పుకోవడం ఇష్టం లేదు, నేను ఇక్కడే ఉంటాను అని ఆ వచ్చిన ఒక్క సూర్యకిరణాన్ని ఈ ఇటు అటు ఉన్న చీకటి రేఖలు బంధించి బారేసేయట. అలాగే చీకటి రేఖల మధ్యలో బంధింపబడిన బాల సూర్యకిరణం లాగా నీ సింధూరం ప్రకాశిస్తోందమ్మా, అటువంటి సింధూరం మమ్మల్ని కాపాడుగాక అన్నారు. ఎంత అద్భుతమైన కవిత్వం అండి, ఎవడు చెప్పగలండి ఇటువంటి కవిత్వం. అందుకనే నాకు అనిపిస్తుంది పండితులు మన్నిస్తే ఆయన లౌకిక కావ్యాలు రాయకపోవడం, అంటే ఓ రఘువంశమనో ఓ ఇంకోటనో మామూలు మాళవిక అగ్నిమిత్రమనో ఇలాంటి లౌకిక కావ్యాలు ఉన్నాయి, ఇవి రాయలేదు ఆయన, కేవలం ఆధ్యాత్మికమే రాశారు. ఆ లౌకిక కావ్యాలు రాయకపోవడం కాళిదాసాదుల అదృష్టం. వాళ్ళకి పేరొచ్చే యోగం ఉందిగా, మరి అందరు వాళ్ళు ఎలా బతుకుతారు? ఈయన అన్ని రాసేస్తే బెంబర పోతన గారు ఏమన్నాడు, నన్నయ్య వాళ్ళు భారతం రాశారు, ఇంకెవరో రామాయణం రాశారు, భాగవతం ఎవడో రాయకపోవడం నా అదృష్టం అన్నాడు. వాళ్ళు రాసిస్తే నేను ఏమిటి రాస్తాను, ఇంకా నా కోసం దాన్ని అట్టి పెట్టారు అన్నాడు. అలాగే శంకరాచార్య స్వామి ఆ కావ్యాల జోలికి ఎందుకు వెళ్ళలేదంటే, కాళిదాసు తర్వాత వాడు ముందు వాడు ఎవరైనా ఆ లెక్కలు కాదు, ఈయన తర్వాతే కదా కాళిదాసు. అందుకని వాళ్ళు రావాలిగా, వాళ్ళు పుట్టాలిగా, వాళ్ళు ఏవో రాయాలిగా, వాళ్ళు కాస్త పేరు రావాలిగా, అన్ని మనం రాసేస్తే ఎలాగండి? పైగా ఆయన కర్తవ్యం ఈ కవిత్వ ప్రచారం కాదు, అది వేరే అసలు కారణ జన్మత్వం. కానీ ఇంత కవి అయ్యా అగో ఆ దర్శనం అటువంటిదండి. అమ్మవారి జుట్టు అలా ఉంది, శివుడు జుట్టు ఇలా ఉంది. ఇంతకీ మీరు తేడా గమనించండి. ఎప్పుడు అమ్మవారు శివుడు దెబ్బలాడుకోవాలా? నా మార్గంలోకి నువ్వు వస్తావా రావా, నీ మార్గంలోకి నేను వస్తానా రా, ఈ దెబ్బలాట లేదండి. ఆయన ఒట్టి పురుతోలు పెట్టు కట్టుకుంటాడు, ఏనుగుతోలు కట్టుకుంటాడు, ఆవిడ పట్టు చీర కట్టుకుంటుంది, అది కూడా ఎరుపు రంగు పట్టు చీర, కౌసుంభ వస్త్రభాస్వత్ కటి తటి. అవి ఈయన పట్టు చీర కట్టుకొని ఇలాంటి ఇలా ఉండడానికి వీలు, ఇలా ఉంటే నేను పెళ్లి చేసుకోని అని అనలేదు ఆవిడ. కావాలని చేసుకుంది, చేసుకున్నా కూడా ఇప్పుడు తగద పెట్టాల. కొంతమంది అలా కదా, చేసుకున్నాక ఒక రకం, చేసుకుని అయిపోయాక ఒక రకం. చొచ్చిందాక స్వామలింగం, చొచ్చాక రామలింగం అంటారు సామెతది. వచ్చిందాక సోమలింగం అంట, సో సో ఈత గెలిచింది, వచ్చాక రామలింగం ఈత మారిపోయింది అంటే మా మనిషి స్వభావం మారిపోయింది అనమాట. నా ఇష్టం అంటారు, భార్య అంటే భర్త అంటే, కొంతమంది అలాగే ఉంటారు. పెళ్ళి అయ్యే వరకు ఒక రకం, అయిపోయాక మార్చేస్తారు వెంటనే. వాళ్ళు అలా మార్చలేదండి, అభిప్రాయాలు కలవలేదు, అభిరుచులు కలవలేదు, ఏవీ కలవో పార్వతీ పరమేశ్వరులు కానీ విభిన్నంగా ఉంటాయి. అయినా కలిసే ఉన్నారు, అదే భార్యాభర్తల అనుబంధంలో ఉండే గొప్పతనం. ఏమీ కలవాల్సిన పని లేదు. వారి అభిరుచులు మనకి కాకపోయినా వాటిని అలాగే ఉంచి గౌరవించడం ఉంది, అదే నిజమైన ప్రేమ. ఆ వైవిధ్యం లేకపోతే ప్రపంచమే లేదు, మనలాగే వాళ్ళు ఎందుకు ఉండాలి? ఇవి కలవడం ముఖ్యం కాదు, ధర్మం సత్యం, గృహస్థాశ్రమ సత్యం ధర్మం అని ఉన్నాయి. ఆ విలువల దగ్గర తేడా రాకూడదు. అక్కడ వైవిధ్యం అంటే గోమ కొట్టేస్తారు. ధర్మం దగ్గర వైవిధ్యం ఏమిటి, సత్యం దగ్గర వైవిధ్యం ఏమిటి? మౌలికమైన సత్యం, మౌలికమైన ధర్మం ఉంది మనకి, అక్కడ తేడా రాకూడదు. మిగిలిన ఉరికే వస్త్రాలు, ఆభరణాలు, భోషణాలు, భాషలు ఇవి రకరకాలుగా ఉంటాయి, ఉంటేనే అందం కూడా ఒకేలా ఉంటే ఇబ్బంది ఇదేమిటండి? అందుకని పులితో లొడ్డాణం అలాడు కెంజడను. ఇప్పుడు చూడండి చాలా గొప్ప మాట చెబుతాడు, ఆత్మైక విచార నిశ్చల దృగజాతంబులు. ఆ మహాపురుషుడు ఇలా నిలబడి తిన్నటి కళ్ళలో కనిపిస్తే ఆయన చూపులు ఎలా ఉన్నాయంటే, ఆత్మైక విచార నిశ్చల దృక్ అభ్యాతంబులు. అభ్యాతం అంటే పద్మం, చూపులు అనే పద్మాల్లో ఉన్నాయి. అది మామూలుగా చూపులు పద్మాల్లో ఉన్నాయని చాలామంది చెప్పారు, దుర్జులు చెప్పక. నిశ్చలంగా ఉన్నాయి పద్మం, సాధారణంగా గాలికి కదులుతూ ఉంటుంది, సరస్సులో ఉండే కిరటాలకు కదులుతూ ఉంటుంది, నిశ్చలంగా ఏమి ఉండదు పద్మం. అది గాలికి కదులుతుంది, తుమ్మెదల శంకారానికి కదులుతుంది, సరస్సు కిరటాలు ఉంటాయి కదా పిల్ల కిరటాలు, అవి ఇలా ఊగి అసలు ఊగితేనే పద్మం అందం. ఇక్కడ మాత్రం నిశ్చల దుర్గజాతం, ఆ తూపులు తామర పువ్వులే అయినా నిశ్చలంగా ఉన్నాయట. ఇది ఒక రకమైన ధ్యాన విధానం అండి. ధ్యాన విధానం మూడు రకాలుగా ఉంటుంది. కళ్ళు ఇలా మూసుకుని సంపూర్ణంగా ధ్యానం చేయడం ఒక పద్ధతి, సగం తెరిచిన కళ్ళు అర్ధనిమీలత నేత్రాలతో ధ్యానం చేయడం ఒక పద్ధతి, కళ్ళు పూర్తిగా తెరిచి అలా చూస్తూనే ధ్యానం చేయడం ఒక పద్ధతి. ఈ మూడింటిలో మూడోది చాలా కష్టం. రమణ మహర్షి ఆ స్థితిలో ఉంటారు, జీటికృష్ణమూర్తి గారు ఆ స్థితిలో ఉంటారు. కళ్ళు ముయ్యరు వాళ్ళు, వాళ్ళ ఫోటోలు ఎక్కడైనా చూడండి మీరు. కళ్ళు మూసి ధ్యానం చేసే ఫోటో రమణ మహర్షిది కానీ మీకు జీటికృష్ణమూర్తి గారు కానీ మీకు దొరకదు. అలా చూస్తూనే ఉంటారు కానీ అది ధ్యానమే. అది ఇక్కడ వర్ణించాడు ఆత్మైక విచార నిశ్చల దుర్గజాతంబులు అంటే అర్థం. అర్ధనిమీలత నేత్రం అంటే సాధారణంగా శివుడు చిత్రం ఆ దృష్టితో ఉంటుంది. అలా కూర్చొని ఉంటాడు స్వామి శివుడు, అర్ధనిమీలత నేత్రం సగం మూసిన కళ్ళతో ఉంటుంది. కళ్ళు మూసుకుని ధ్యానం చేసేవి చాలామంది ఉన్నాయి. ఇంకా ఉదాహరణ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, అది కాస్త తేలిక. ఎందుకంటే మనం చేయలేము కళ్ళు తెరిచేందుకు. మన కళ్ళు తెరిస్తే ఇన్ని రకాల మనుషులు కనపడుకుని ధ్యానం ఏమిటి చేస్తామని, జిన్నాటవర్ దగ్గర కూర్చొని అందరినీ చూస్తూ ధ్యానం చేస్తావా కళ్ళు తెరిచి? కాసేపటి కళ్ళు మూస్తావు, ఎవడో లారీ ఉంచి గుద్దేస్తే ఇక ధ్యానం వాడు చేస్తాడు నువ్వు చేయకలేదు. అది ఎలా కుదురుతుంది? అందుకని కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకున్నాక జిన్నాటవర్ దగ్గర కూర్చుంటే మరింత ప్రమాదం, అందుకని లోపల కూర్చోవాలి. ఇది మన మన సంస్కారాన్ని బట్టి కూడా, మీరు కళ్ళు తెరిచి కూడా అన్ని చూస్తూ కూడా అసలు దీన్ని పట్టించుకోకుండా లోపల అంతర్ముఖులు కాగలిగితే మంచిదే, ఎవరవుతున్నారు. కానీ మన మనస్తత్వం ఎలాంటిదంటే విచిత్రం అండి. ఈ మూడింటిలోకి అది ఉత్తమం అని నేను అన్నాను కదా, ఇక అక్కడి నుంచి అదే ప్రాక్టీస్ మొదలెట్టేస్తారు రేపు పొద్దున్న తెల్లారగానే అందరు. కళ్ళు తెరిచేది అది సూపర్ లేటు, అన్నిటికంటే గొప్పది సూపరం అని. అది సూపరే మనం పాపరం, మనకు ఆ శక్తి లేదు. అందుకే నిర్గుణారాధన చేసేటంత నిరాకార ధ్యాన స్థితికి చేరుకునే వరకు సగుణారాధన మానకూడదండి. ఆ గుళ్ళో కడితే ఏముంది, దేవుడు మన ఇంట్లో లేడు, మన ఇంట్లో ఉన్నాడు, నువ్వు చూసావా, నువ్వు దేవుడు ధ్యానం చేసావా, కాబట్టి వెళ్ళాలి. ఇంత పీఠం పెట్టారు, ఇక్కడ మూడు ఆలయాలు కట్టారు, ముగ్గురు అర్చకులను పెట్టారు, మూడు వ్యవస్థ జరుగుతుంది, ఎందుకు అందరు రావాలి. ఇలా సభ జరిగితే రావడం కాదు, జరగకపోయినా రావాలి. రోజు దేవాలయాలు దర్శనం చేసుకోవడం హాయిగా, మూడు లక్షలు ఖర్చు పెట్టి ఏం చేశారు, వినియోగించుకోవాలి. అంతకంటే ఆ దంపతులు కోరుకునేది ఏం లేదు, 10 మంది వచ్చి ఇలా ఉపయోగించుకుంటే చాలండి, ఇంకేమక్కల. మనందరం మనం సభ పెట్టుకోవచ్చు, మాట్లాడచ్చు, ఎవరైనా మాట్లాడుతుంటే వినొచ్చు, రోజు ఇక్కడికి రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు, ప్రశాంతంగా అక్కడ కూర్చొని వెళ్ళచ్చు. ఎవరో మాట్లాడితేనే రావాలి, లేకపోతే లేదని ఏం లేదు. మీరు మాట్లాడుకోవచ్చు దేవుడితో, మనం మాట్లాడాలి కదా. ఎంతసేపు నేను మాట్లాడగానే మీరు మాట్లాడరా, ఏకాంతంగా మనం మాట్లాడాలి కదా, అంటే దేవుణ్ణి దర్శించాలి. అలా రాగా 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 ఎప్పటికో నీ మనస్సుకి ఇక్కడ కూర్చున్నా అక్కడ కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా అంతా ఒకలాగే అనిపిస్తుంది. అనిపించిన స్థితిలో పనిగట్టుకుని మానయ్యం, అది అలా వెళ్ళిపోతుంది అంతే. అందుకే చూడండి, ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్రయంబకం జిజామహే సుగంధిం పుష్టివర్ధనం, ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. విభూతి ధరిస్తూ సాధారణంగా ఈ శ్లోకం చదువుతారు. అది సుగంధి, అది పుష్టివర్ధనం, అది త్రయంబకం, మూడు నేత్రాలకి సంకేతం. అది ఇదంతా బాగానే ఉండి ఇంతకీ ఎందుకు ధరిస్తున్నాను అంటే, ఈ ధరించిన విభూతి మాము నన్ను బంధనాత్ ఈ సంసార బంధనము నుండి, జీవిత బంధనము నుండి మోక్షము కలిగించును కాక. విడుదల చేయాలి. ఎలా విడుదల చేయాలి? అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారండి. మన ఇంట్లో ఉండే ఉదాహరణ, మన తోటలో ఉండే ఉదాహరణ. ఉర్వారుకం ఇవ, పండిన దోస పండు ఆ తీగ నుంచి ఏ రకంగా విడిపోతుందో నన్ను అలా విడదీయండి. ఉర్వారుకం అంటే దోస పండు. పండిన దోస పండు విడిపోయినప్పుడు మీరు దోస తీగలు, దోస పాదులు ఉన్నవాళ్ళు చూడండి, గమనించండి, మిగిలిన పాదులకి దానికి తేడా ఉంది. గుమ్మడి పాదు కానీ, బుడద గుమ్మడి పాదు కానీ, వేరే పాదులు కానీ, బీరకాయలు కానీ, బీరపాదులు కానీ ఉంటే ఆ కాయ మీరు కోసారు అంటే ఆ ముచ్చికి పూర్తిగా రాదండి, ముచ్చికి గాయం ఉంటుంది. అక్కడ పాలు గారడం ఏదో ఒక మచ్చ ఉంటుంది, కనబడుతూనే ఉంటుంది మీకు. ఇక్కడ కాయ కోసారు అని తెలుస్తుంది. దోస పండు దానంతట అది పగిలి ముగ్గిపోయి అలాగా పండి ముగ్గి అలా విడిపోతే అసలు మీకు ముచ్చిక ఉండదు, మచ్చ కూడా ఉండదు. అంతకుముందు అక్కడ దోస పండు ఉండేది అనడానికి చిహ్నం ఏది ఉండదు. ఇక తీయగల ఉంటుంది అద్భుతంగా. ఇది ఉర్వారుకమివ బంధనాత్ అంటే బంధనాలు అలా వదలాలి. అందుకే నాకు నచ్చలేదు, నేను వదిలేస్తున్నాను, ఏమన్నా చేసుకోండి, మీ చావు మీరు చావండి అంటే విడుతూ ఏమంటున్నాడు, మీ చావు నీ చావమన్నావు కదా, నీకు అక్కడ కూడా ఉండేది చావే, నువ్వు ఎక్కడికి వెళ్ళే సరే, నువ్వు సిరిశైలం వెళ్ళావు ఒకటే, కైలాసం వెళ్ళావు ఒకటే, ఎందుకంటే చావు చావండి అని వెళ్ళేవాడిని, సుఖంగా బతకమని వెళ్ళాలా. అందుకని అక్కడ కూడా చావే తిరుగులేదు, అలా వెళ్ళకూడదు. చాలా సహజంగా ఆ బంధనాలు వదిలిపోవాలి. మనకి తెలియకుండానే నల్ల జుట్టు ఎలా తెల్లబడుతుందో, మనకి తెలియకుండానే నెత్తి మీద జుట్టు రోజు కొంత 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 ఎలా రాలిపోతుందో మనం ఎంత ప్రయత్నం చేసినా మిగలకుండా, మనకి తెలియకుండానే చాలా జరుగుతున్న చూడండి శరీరంలో మనం ఆ మాటకు వస్తే ప్రతిక్షణం జరుగుతున్నాయి. ప్రతిక్షణం మీరు పుట్టిన పిల్లలు ఎవరికైనా 16 ఏళ్ళు వరుసగా ఫోటోలు తీయండి, ఏడాదికి ఫోటో. ప్రతి ఏటా మార్పు ఉందా లేదా? ఎప్పుడొచ్చింది మార్పు? సరిగ్గా అమ్మాయి పుట్టినరోజు డిసెంబర్ 16వ తేదీ పుడితే 15వ తేదీ రాత్రి అర్ధ ఆకస్మికంగా 12 గంటలకి ఒక అంగుళం ఎదిగిందా? కురితో పోని 12 గంటలకు స్కీలెట్ కూర్చున్నావు అక్కడ వీడియో పెట్టి, మీ తరం కాదు. మొగ్గ దగ్గర మీరు వీడియో పెట్టండి, ఎప్పుడు పువ్వు అయిందో మీరు ఫోటో తీయండి, మీ వల్ల కాదు అది అవుతూనే ఉంటుంది. మరి తెల్లారేసరికి మొగ్గ పువ్వు అయిందే, ఎప్పుడైంది, ఏ క్షణంలో ఎంత అయింది, ఇది సెంటీమీటర్లు పెట్టి కొలిచిన వాడు ఎవడు? ఇంత శాస్త్రం పెరిగింది కదా, మీరు చేయలేరు దాన్ని. భగవంతుడు సృష్టి అంత విచిత్రమైంది, అంత గమ్మత్తుగా జరిగిపోతే తెల్లారేసరికి పువ్వు అయిపోయింది అంటే నువ్వు అక్కడ కూర్చుంటే మనసు గారి నీకు రొంపట్టాలి తప్ప మొగ్గ పువ్వు ఎలా అయిందో నీకు తెలియదు, అది అవుతూనే ఉంటుంది. ఇంత సహజంగానే మన శరీరంలో కూడా మార్పులు జరుగుతున్నాయి ప్రతి క్షణం. దీన్ని గమనించాలి అంటే మనం నిశ్చలమైన ధ్యానం చేయగలగాలి. ఆ ధ్యానం 3 రకాలు. అందులో బాగా నిష్ణాతుడైన స్థితికి వచ్చిన వాడు ఈ కళ్ళు తెరిచి ధ్యానం చేస్తాడు. రమణ మహర్షి అంతే, ఆయన ఎప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాడు. అటువంటి వాడు ఎవడండి అసలు, ఇంకా మరొకడు ఉంటాడా? ఆయనకి ఆయనే అంతే. గోచి పెట్టిన దివ్యతత్వమును సంకోచింపకన్ మృకుడి, రమణ మహర్షి అంటే పేచీల్ పెట్టగ మతములు పీఠములు నిందరన్, పేచీల్ పెట్టగ ఎన్నియో మతములు పీఠములు నిందరన్, పేచీల్ మాంచి నిజాత్మతత్వమును చూపింపన్ మతం నేది, రాజే చామీకర రాసులిచ్చినను తానే త్రోసి రాజయ్యే. మైసూర్ మహారాజా పళ్ళె నిండా బంగారపు ఆభరణాలు పెట్టుకుని వచ్చాట, నాకు ప్రత్యేకమైన ఉపదేశం చేయండి, ఇవన్నీ మీకు ఇస్తాను, మీ పీఠాన్ని అభివృద్ధి చేస్తాను. ఆయన దగ్గరికి వెళ్ళే దమ్ము వీడికి లేదు, కాలుతో తంతాడు ఆయన అని కార్యదర్శిని పట్టుకున్నాడు. ఆయనకి ఎవడో ఉంటాడు కదా, తమ్ముడో బావమరదో ఎవడో చేరతాడు, పెళ్లి కాకపోయినా బంధువులు ఉంటారు కదండి, బావమరదలేడు కానీ తమ్ముడు ఎవడో చేరాడు, వాడిని పట్టుకున్నాడు. ఎలాగైనా ఎలాగైనా గురువు గారు దర్శనం ప్రత్యేకంగా, అసలు అద్వైతం అంటేనే ఏ ప్రత్యేకత లేకపోవడం అర్థం కాదండి, ఎంత చెప్పినా అర్థం కాదు మనకి. ప్రత్యేకంగా ప్రత్యేకత ఏమిటయ్యా? ప్రత్యేకత లేకపోతేనే అద్వైతం. అందుకే విశిష్టాద్వైతం అనే మాటే నాకు విచిత్రంగా ఉంటుంది. విశిష్టత ఉంటే అద్వైతం ఉండదు. ఏ విశిష్టత లేనిదే అద్వైతం, ఏ విశిష్టత ఉన్నా అది అద్వైతం కాదు. ఇంకో సిద్ధాంతం ఏదో ఉండాలి తప్ప అద్వైత విశిష్ట ద్వైతం అయి ఉండాలి తప్ప విశిష్ట అద్వైతం అయ్యే అవకాశం లేదండి. అందుకే అద్వైతం, అది ఒకటే సిద్ధాంతం నిలబడేది శాస్త్రీయంగా అంగీకరించబడు, అది ఒకటే. ద్వైతము విశిష్టాద్వైతము దానికి సాధనాలే, మెట్లే, ఆ మెట్లు దాటి అద్వైతాన్ని చేరుకోవలసిందే. అద్వైతం మేడ, మిగిలినవి మెట్లు. ఆయన ఏమన్నా ఆయన అంటే ఏమైనా చివరికి ఈ కార్యదర్శి వెళ్ళి అలా కాదండి ఆయన ఎవరో వచ్చారు, ఏమిటది ఏమిటా ప్రత్యేకత, ఏమిటా దర్శనం, వాడు ఎవడో రావడమే నువ్వు నాకు చెప్పడవాడు పో, నాకేం పని లేదు పో అన్నది ఆయన. అయినా వదలండి, అజ్ఞానం భయంకరమైంది అబ్బాయి, అది వదలని వదలండి. ఈ వెళ్ళిపోయి ఈయన సెక్రటరీకి ఆశ, ఇవన్నీ కావాలి. ఇక పీఠాధిపతి ఉన్నట్టే పీఠం కార్యదర్శి ఉండాలని నియమం ఏం లేదు కదా, మరి వీడాశని వీడి వీడుకుంటే అయ్యో అంత మహారాజు వచ్చాడు, మహారాజు చామరాజు ఓడయారనేవో ఉంటాయి వాళ్ళకి పెద్ద పెద్ద పేరు, మనం కాదంటే ఎలాగా అని ఏం సార్? ఏం లేదయ్యా, స్వామీజీ పొద్దున్నే ఆ అరుణాచలం కొండ పక్క నుంచి అలా తిరిగి అవతల ఎక్కడో సరస్సులో స్నానం చేసి వస్తారు, నువ్వు అడ్డంగా వెళ్ళి కాలమే పడుకు పర్లేదు అన్నాడు. ఎందుకంటే మహానుభావులైన సన్యాసులకు ఉండే ఒకే ఒక బలహీనతనండి గుణం అనండి, వాళ్ళకి నిర్గుణులండి. భగవంతుడు కూడా నిర్గుణుడు, భగవంతుడికి గుణం అంటూ ఉంటే ఉండే ఒకే ఒక గుణం కరుణ, దయ. అది మహానుభావులైన ఇలాంటి వాళ్ళకు కూడా ఉంటుంది, అక్కడే కూడా నొక్కేస్తాం మనం. కాదని అనలేరు, అదో బలహీనత. ఫోన్లే ఏడుస్తున్నాడు కదా అంటారు, వాళ్ళని లాగుతామండి ఈ బంధాల్లోకి, మనం వాళ్ళ స్థాయికి వెళ్ళం కానీ వాళ్ళని లాగడానికి నిజంగా మన తర్వాతే వాళ్ళు జరగొట్టేస్తాం మొత్తం మీద ఆపేయడానికి. మనకి గేదె పోయిందో ఒకడు, తాడు పోయిందో ఒకడు, ఇవన్నీ వాడి దగ్గర చెప్పేసేసి సమస్యలని, మా అబ్బాయి ఇంట్లోకి వెళ్ళిపోయాడండి మీరు రప్పించండి, ఏమి చేస్తాడు అసలు ఆయనకు కూడా కొడుకు వెళ్ళిపోవడం వల్ల ఆయన సన్యాసం అయ్యి ఉండొచ్చు మనకి తెలియదు ఆ విషయం. పెట్టేసుకుని ఈ ప్రశ్నలు జాతకాలు ముగొత్తా టీవీలో పాఠం చెప్పేవాడికి నాకే ఎక్కువైపోయినా ఈ చేతులు మూతులు చూడాలి, నా వల్ల కాదు మొర్రో నాకు తెలియదన్నా సరే మీరు చూస్తారా, ఏమిటి చూసేది నా చేయి, నేను చూసుకుంటా నాకు ఏమీ తెలియట్లేదు. తత్వం తెలుసుకోవాలి, ఇవన్నీ చేతులు మూతులు చూడడం వల్ల కదా. వెళ్ళిపోయాడండి, వెళ్ళిపోయి పొద్దునే కూడా ఆయన అడ్డంగా పడిపోయాడు, అక్కడ పడిపోయి ఇవన్నీ ఆయన కాళ్ళని పోసేస్తే ఆయన ఎడంకాలతో తన్ని అండి ఎందుకంటే ఎవరా నువ్వు, ఎందుకు వచ్చావు అక్కడికి, ఇవన్నీ ఏమిటి, ఏదో గడ్డి కాదా ఆయన దృష్టి, గడ్డి కాదా అండి. వాడు ధరించే కిరీటం అండి అది, మహారాజు ధరించే కిరీటం అక్కడ పడేస్తే గడ్డి కాదా, ఇవన్నీ ఎందుకు పట్టుకొచ్చావు అక్కడికి, నాకు మీకు ప్రత్యేకంగా ఉపదేశం చేయను. ప్రత్యేకత లేనిదే నా పద్ధతి. నువ్వు ప్రత్యేకంగా కావాలంటే నేనేమి చేయను. నీకు ఉపదేశమే కావాలంటే సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు భక్త మండలి దగ్గర నేను కూర్చుంటాను, వాళ్ళు ఏడుస్తున్నారు కాబట్టి. అందులో కూడా 50 నిమిషాలు వాళ్లే మాట్లాడతారు, 10 నిమిషాలు నేను మాట్లాడతా. అప్పుడు నువ్వు కూర్చో, నీకేమైనా అర్థమైతే విను, లేకపోతే వెళ్ళు నమస్కారం అని చెప్పాడు. అంటే వాడు నోరు మూసుకుని బయటకు వెళ్ళాడండి. ఇవ్వలేదు ఆయన దర్శనం, ఇవ్వలేదు ప్రత్యేకతను. కూర్చో, నాకు అనవసరం, నేనే నేను నిషేధించట్లా, అందరితో పాటు కూర్చో. నేను మహారాజు అండి, నేను మహాభూజుని, నాకు అనవసరం, నువ్వు వెళ్ళిపో. ఇంత గట్టిగా ఉంటాడండి రమణ మహర్షి. రాజీచామి ప్రచిల్ పెట్టుటకెన్నిజో మతములు పీఠంబులు నిందరం రప్పి పిచిల్ మంచి నిజాత్మతత్వమును చూపింపన్ మతం మీది రాజే చామీకర రాసులిచ్చినను తానే త్రోసి రాజయ్యే ఆ గోచి పెట్టిన దివ్యతత్వమును సంకోచింపకన్ మృకుడీ. కేవలం గోచి, అది కూడా చినిగిపోతే అందులోంచే ఓ పీలికి లాగి కుట్టుకునేవట. అటువంటి మహర్షి విచిత్రం అండి. ఒకరోజు పొద్దున్నే ఇన్ని 1000 మంది ఇక్కడ భోజనాల కోసం కూర్చొని స్వామీజీ వస్తారు కదా, ఆయన వచ్చి ఏదో నైవేద్యం ఏదో చేస్తారు, ఆ తర్వాత తిందామని కూర్చొని వీళ్ళ దగ్గరికి రావడం మానేసి ఎక్కడో మేడమెట్లు పక్కన ఒక కుష్టు రోగి కింద ఒక గిన్నెలో మజ్జిగ పోసుకుని స్వామీజీ వచ్చి నేను ఇచ్చింది తీసుకుంటే బాగుండని చూస్తున్నట్ట. వాడు ఎక్కడున్నా వెతుక్కుంటూ వెళ్ళి వాడు చేతిలోంచి మజ్జిగ లాక్కుని తగ్గరండి. అది మహానుభావుడు లక్షణం. నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చిన ఆయన నీ దగ్గరికి రాడు. ప్రేమ, ప్రేమ, ఆ ప్రేమ ఉన్నవాడు నువ్వు కదలక్కల, ఇక్కడ కూర్చుని చేయి ప్రార్థన, నీ దగ్గరికి వస్తాడు. వెళ్ళాడు, ఆయనే వెళ్ళాడు. 3000 మంది చూస్తున్నారు ఇక్కడ, పోయినాడు ఆయన కోసం. ఆయన వచ్చి ఏదో అవకోశం పడితే ఆయన పక్కన కూర్చొని ఫోన్ చేద్దామని ఒకరు, ఆయన ఆకులోంచి ఏమైనా బెతుకు పడితే అది వేసేద్దామని ఒకరు, దాంట్లో ఏదో ఉంటుందని బ్రహ్మ మనకి. ఇంకా పక్కన కూర్చోవడం కోసం ఇలా చేరతాం కదా మనం ఫోటోల కోసం. ఈ తాపత్రయమే. వాడు అలా ఏం లేదు, నేను కూర్చు రోగిని నన్ను ఎక్కడ రాణిస్తారులే ఇంత గొప్ప మఠంలోకి అని ఆ మేడమెట్లు పక్కన ఉండి స్వామీజీ వస్తే బాగుండు, కాస్త ఒక మజ్జిగ చుక్క నా చేతితో ఇస్తాను తాగితే బాగుండు, నా జన్మధాన్యం వచ్చే జన్మలోనైనా ఈ రోగం లేకుండా ఉంటుంది అని వాడు బాధపడుతున్న వాడి హృదయం, వాడి కన్నీళ్లు స్వామిని కలిగించేయండి. ఒకే గుణం దయ అని చెబుతున్నాం కదా. ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వెళ్ళి, దారా నేను నీకోసం వచ్చాను రద్దా అని చెప్పి అడిగి లాక్కుని తాగాడు. మీకు కృష్ణుడు కుచేరుడు కథ గుర్తురావట్లా? తెచ్చిన ముక్కుపోయిన అర్కుకులు ఇవ్వడానికి కుచేరుడు సందేహిస్తూ ఉంటే, ఏమయ్య అంత దూరం నుంచి వచ్చావు, బాల్యమిత్రుడు నా కోసం ఏం తేకుండా, వాడు చచ్చినాడు ఒక పక్క దరిద్రంతో, నా కోసం ఏం తేకుండా వచ్చావా, అలా రావచ్చునా, ఏదో తెచ్చే ఉంటావయ్యా, నువ్వు మొహమాట పడుతున్నావు అని వాడు పంచంతా లాగేసి మొత్తం మీద ఆ మూట ఎక్కడుందో లాగి పట్టుకొచ్చి మెసేసాడు ఈ పెద్ద మనిషి. ఈయనకు అటుకులు లేక 8 మంది బాల్యం ఉన్నారు దంచి అటుకులు పెట్టరు, ఈయనకి దంచడానికి తయారే కదా, అటుకుల మాట ఎలా ఉన్నా. వాడిని ఉద్ధరించాలి అంటే లెక్క, ఏదో ఒకటి తీసుకోకుండా ఉద్ధరిస్తేనని కృష్ణుడు బంధాల్లో ఇరుక్కుంటాడమ్మా, అది రహస్యం. భగవంతుడు ఎందుకు మన నుంచి గుళ్ళోకి రాగానే ఏదో వేయండి ఏదో వేయండి ఏదో వేయండి అంటారంటే, నువ్వు ఏదన్నా ఇస్తే దానికి 10 రెట్లు ఇస్తాడు ఆయన. కానీ నువ్వు ఏమీ ఇవ్వకుండా ఇస్తే నీ పట్ల ప్రత్యేకంగా ప్రేమ చూపించినట్టేగా, అప్పుడు ఆయన ఇరుక్కు ఇంకో జన్మస్థాలి నీకోసం. అందుకని ఆయన అలా ఇవ్వడం. పత్రం పుష్పం బలంతో యో మే భక్త్యా ప్రయక్షతి తదహం భక్ష్యుపకృతం అశ్నామి ప్రయతాత్మనః. మనో నిగ్రహంతో ఎవరైనా సరే నా దగ్గరకు పండు గాని పువ్వు గాని ఆకు గాని చివరికి మృగ దోషం నీళ్లు అలా నాకు ఇస్తే నేను అనంతంగా ఇస్తాను. ఎందుకంటే ఈ పుచ్చుకుని ఇచ్చా మారుబేరం ఎక్స్చేంజ్, నాకేమో సంబంధం లేదా రేపు దేవీ భాగవతంలో అమ్మవారి దగ్గర ఆయన చెప్పిచ్చు, లేకపోతే ఆవిడ పట్టుకుని నువ్వు అనవసరంగా వాడిని కరుణించే వెళ్ళు, వాడి కోసం నువ్వు పుట్టు అంటే బంధం పెంచుకున్నావు. ఈ చేసిన దానికి అలా ప్రత్యుపకారం చేసేస్తే అక్కడికి తీరిపోయింది. ఇది రహస్యం తత్వం. అందుకని ఆత్మైక విచార నిశ్చల దృగజ్ఞాతంబులు అంటే ధ్యానంలో విశేషమది. మనకి నిజంగా చేయాలంటే ఆ స్థితికి వస్తే హాయిగా ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఇల్లే వైకుంఠం కడుపే కైలాసం అనే సామెత అందుకే వచ్చింది. ఇల్లే వైకుంఠం కడుపే కైలాసం ఎందుకంటే అందుకే నీకు ఆ భావన వస్తే అది మంచిది. ఆ పైన అచ్చైన కచ్చటము ఒక గోచి తప్పితే ఆ మహాపురుషుడికి ఏమీ లేదు. అంశంబున రుండమాల, రుండము అంటే అస్థిలు అండి, ఎముకలు, పుర్రెలు, పుర్రెల దండ, ఇది కూడా శివుడి లక్షణమే. దళదేశంగ్రాలగా ఇక్కడ ఒక లింగకాయ ఇలా కట్టి ఉంది. సరిగ్గా గిరిజనుల్లో శివుణ్ణి ఆరాధించేవాళ్ళు ఈ మెడలో లింగకాయ కట్టుకుంటారు. ఈ లింగకాయ కట్టుకోవడం అనేది గిరిజనుల నుంచే వచ్చిందని నిజం చెప్పాలి. ఏదో ఒక చిహ్నం కట్టుకోకపోతే వాళ్ళకి తోసదు. ఎందుకో మీరు గమనించండి, పులిని చంపిన వాళ్ళు పులి గోరు ధరిస్తారు. మన కర్మకారి ప్లాస్టిక్ పులిగోరు పెట్టుకుని పెద్ద పూజ కొడుతున్నాం కానీ నిజంగానే పులిని చంపి పులిగోరు పెట్టుకో, లేకపోతే ఊరుకో. ప్లాస్టిక్ పులిగోరు ఎందుకు పని లేక. మా కాకినాడలో ఒకళ్ళు నన్ను ఎవరో ఇంటికి పిలిచారు ఇలాగే, మన చూపు కొంచెం అటువంటిది అని అనుకున్న విషయాలన్నీ అలా దృష్టిలో పడుతూ ఉంటాయి. క్రాంత దర్శనం కదా మరి, అక్కడ తులిసిపోట ఉంది, ఆ తులిసిపోటలో నీళ్లు పోసింది తిరుగుతోంది, నేను చూస్తున్నా. అది ప్లాస్టిక్ తులసం. దీని దుంపదగ్గ ప్లాస్టిక్ తులసం ఏమిటి? లేదా దాని చుట్టూ తిరగడం ఏమిటి? నీళ్లు పోయడం ఏమిటి? ఇదేమో అజ్ఞానం. ప్లాస్టిక్ తులసమ్మకి నీళ్ళు ఎందుకు? నాకు అర్థం కాల. ఏం చూపు పాపిస్తూ చూపు ఏం చేస్తాం అలా పడింది దాని మీద. ఏదైనా వస్తువు కనిపిస్తుంది దాని లోపల తత్వం పట్టేయడం కవి రక్షణం కదా. అంతే మరి ఒకసారి మంచి ఒకసారి చెడ్డ, పైగా నో రోడ్ చెడ్డది, అందుకని వెంటనే అనేసాను. ఏమిటమ్మా అది ఏమిటమ్మా? ప్లాస్టిక్ తులసమ్మ అవధాన గారు బ్రహ్మాండంగా ఉందండి, తులుచుకుంటే చాలండి, ఇంకేం చేయక్కర్లేదు. ప్లాస్టిక్ తులసమ్మ అంత దిగజారిపోయిందా సమాజం? అప్పుడు నేను అన్నా ఏమో ప్లాస్టిక్ మొగుడు ఎక్కడా దొరకడా. ఇంక ఈ గొడవ ఉండదు కదమ్మా, వాడిన ఫ్రిడ్జ్లో పాడేసి గొడవ లేకుండా. ఇప్పుడు పనొస్తే అప్పుడు తీయచ్చు తలుపు తీసివాడిని, అందులో పడు ఉంటాడో ఏడవకుండా. చేతస్తపు మొగుడు చెబితే వెంట కొడితే ఏడుస్తాడంటారే. ఈ గొడవలు ఏమున్నావు కదా, ఒక ప్లాస్టిక్ మొగుడు సంపాదించమ్మా ఎందుకు వచ్చిన గొడవ. అయ్యి బాబా ఎలా అంటారని అన్నారు, అలాగే అంటాము మమ్మల్ని గెలిస్తే. ఎలా అర్థం ఉందా లేదా? ఈ దిగజారితో మొత్తం ఈ స్థితికి వచ్చామడమ్మ ప్లాస్టిక్ తులసమ్మ. లేదా దానికి నీళ్లు పోయడం ఎందుకు? నీ ఏ జ్ఞానమైనా ఒకటి పోని భౌతిక జ్ఞానం. ప్లాస్టిక్ కుదిరి ఏదన్నా ఫోటో తీసుకో సంతోషం, నీళ్ళు పోతాయి. అంటే మన సంప్రదాయంలో ప్లాస్టిక్ రైతుగా నీళ్లు పోయడం ఉందన్నమాట. మళ్ళీ సంప్రదాయం అక్కడ సంప్రదాయం మనకు తెలిసి చేస్తున్నామా తెలియక చేస్తాను ఎందుకు చేస్తున్నావు ఇదంతా? తులసమ్మకి నీళ్లు పోయమని నేను ఎవరు చెప్పాడు? వచ్చి అసలు తులసమ్మకు పోయి లేకపోతే మా నే దండం పెట్టుకో. అమ్మా నేను పోయలేకపోతున్నానమ్మా, ఈ అపార్ట్మెంట్ బతుకులు వచ్చాక మమ్మల్ని క్షమించుతా లేదు, దండం పెట్టుకో, రోజు దండం పెట్టుకో. సో చేయలేనప్పుడండి మన శాస్త్రం ఎంత గొప్పగా చెప్పిందంటే, జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన సౌందర్య లహరిలో స్వామి చెబుతారు. నువ్వేమి జపం చేయలేదని బాధపడక, అవకాశం లేకపోతే. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణం అశనా జాగృతి విధి ప్రణామ సంవేశక ప్రణామ సంవేశక సుఖమఖిల ఆత్మార్పణ దృశ సపర్యాపర్యాయక తవ భవతు ఎన్మే విలసితం. ఇది భావం. నేను నీ జపం చేయలేనమ్మా, నేను మాట్లాడే మాట్లాడే నీ జపమే అనుకో, నా బతుకంతే, నేను అలాగే అనుకుంటాను. నన్ను జపం చేయనిస్తే కదా మీరు పొద్దున్న సాయంత్రం వరకు అతిథులే సరిపోయారు. నా 2 రోజులు నేను ఈ ఊళ్ళో ఉన్నట్టుగా ఎవరికి తెలియలా సుఖంగా ఉన్నాను. ఇక 3వ రోజు పేపర్ వాళ్ళు రాశారు, గంజిపాటి నరసింహరావు గారు వచ్చారు, గంజిపాటి నరసింహరావు గారు వచ్చారు, అబో బ్రహ్మాండం అని రాశారు. ఇంకంతే బ్రహ్మాండం మొదలైందని ఇక మన అన్నదినిస్తే ఒకటి పడుకొనిస్తే ఒకటి పళ్ళు బాధ అయిపోతున్నాడు. మొత్తం సరిపోయింది. ఎందుకంటే ఇంక జపం లేదు తప్పలేదు, జపం తపం వదిలేయి, అసలు ముందు రెస్ట్ ఉండాలా. అప్పుడు అనుకున్న ఆ బాబాయ్ అసలు చెప్పకూడదు రా బాబు, రహస్యంగా వచ్చి మాట్లాడేప్పుడు కుదరదు రహస్య మాట కావాలి. ఇది అనుకుంటే ఒక ఆనందం, లేకపోతే ఒక ఇబ్బంది అండి నిజంగానే. అందుకే నేనేమనుకుంటానో నిజమే పాపం నిజమే, మనం ఇలా భావిస్తున్నాం. మనం ఇంతమంది అయ్యారని మనం అనుకుంటాం, కానీ వాళ్ళకి మనం ఒక్కళ్ళమే కదా. వాళ్ళు ఏదో మనశ్శాంతి అనుకుంటున్నారు, ఆనందం, మనం ఎందుకు చెడగొట్టాలి, ఫోన్లు ఓ 10 నిమిషాలు మాట్లాడదాం అని నేను అమ్మవారికి ఏం చెప్పాలి? అక్కడ ఒక పూజ గది పెట్టేది తినగా ఉండక, అక్కడ అమ్మవారు కనపడుతుంది, కనపడినప్పుడు అలా ఏడుపు వస్తుంది పొద్దున, జపం కూడా సరిగ్గా చేయలేదు వేడ. అందుకే నేను జపో జల్పో వాళ్ళతో మాట్లాడాలి, అవన్నీ నీ జపం కింద అకౌంట్ రాసు. నేనే తప్పుడు మాటలు మాట్లాడలేదుగా, మంచి మాటలేగా, అక్కడ కూడా ఇక్కడ మంచి మాటలేగా. అంచేది పేలనే ప్రతి ప్రేలాపన నీ జపమే, జల్పం అంటే అదేనండి ప్రేలాపన. మాటలు కావు, వాదం జల్పం వితండం అంటారు. వాదం అంటే మామూలుగా వాదించడం, జల్పం అంటే పేలడం, ఇష్టం వచ్చింది పేలడం, వితండం. ఇక మనం వేళ్ళం మానేసి వాడు వాగిందని ఖండించడం, అదే వితండవాదం. అంటే మన పాయింట్లు అయిపోయాయి. ఇంకా అందుకే సరే నేను మంచివాడు కాదు, సరే నువ్వు అన్న పెద్ద మంచివాడువా అని దెబ్బలాడడం కూడా ఇదే వితండం. అంతేతంగా అదో చెప్పుకో జల్పహ సకలమపి ముద్రా విరస్, ఈ ముద్ర ఈ ముద్ర ఈ ముద్ర ఇవన్నీ మనకేం లేవు, తెలియదు కదా ముద్రలు ఏం తెలియదు. ముద్రలు తప్పితే ముద్రలు తెలియదు. ఓకే నేను ఎలా ఉంటే అలాగే ఇలా మాట్లాడదు, ఇలా చేతులు చెప్పట్లా ముద్దులు చెప్పట్లా డాన్స్ చేయట్లా ఇవన్నీ ముద్రలే లెక్కేసుకో. ఆవిడ పని మనకేం పనిలేదు. ఇంకా ఎంత సాయిగా చెప్పారండి శంకరాచార్య స్వామి, ఇలా కూడా చేయొచ్చు దైవారాధన. కానీ ఆ భావన మనస్సులో ఉండాలి. నిజంగానే తులసమ్మకు నువ్వు నీళ్లు పోయలేకపోతే, తులసమ్మకు స్నానమే కదా, నువ్వు స్నానం చేసినప్పుడు నిన్ను నువ్వు తులసమ్మక్కగా భావించమ్మా, ఆ నీళ్లు పోసుకో, అలా చేసుకో. తులసమ్మకు నీళ్లు పోసినట్టే యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి. మనస్సులో ఉండే భావన ముఖ్యం, దాన్ని మానసిక పూజ అంటారు. అంతేగాని సెంటిమెంటును మోడర్నిటీ రెండు జోడించేసి ప్లాస్టిక్ తులసం పెట్టి నీళ్లు ఇవ్వకూడదు, అజ్ఞానం అది. నువ్వు చాలు నేను తులసి కాదాను, ఇక మాత్రం నమ్మకం లేదా? పోసుకో తులసి ఇలాంటిదే. పోసుకో హాయిగా, ఈ తులసమ్మగారి నేను పోయే పోతున్నాను, అందుకే నీలాగే పోసుకుంటా, నేను పోసుకునే నీకే అనుకో అది చెబుతాడు. గతి ప్రాదక్షిణ్య క్రమం, నీ గుడి చుట్టూ తిరిగే ఓపిక నాకు లేదమ్మా, కానీ రకరకాల పనుల నిమిత్తం కరెంట్ ఆఫీసు తిరుగుతున్నా, ఫోన్ ఆఫీసు తిరుగుతున్నా, ఈ సేవ కేంద్రాన్ని తిరుగుతున్నా 20 సార్లు, ఈ సేవ యూ సేవ అనుకో, నీ సేవ ఈ సేవ బదులు నీ సేవ అనుకో, అక్కడ క్యూలో నుంచి చూస్తున్నాం 3 బిల్లులు కట్టడానికి. ఇదంతా అమ్మవారి కేంద్రం. ఈ అంటే ఎనర్జీ, ఎనర్జీ అంటే శక్తి, శక్తి అంటే అమ్మవారు. అందుకే ఇక్కడ నుంచోడం వద్ద నేను అమ్మవారి గుడి ముందు నుంచున్నా, ఎవరో ఒక అక్కడ కాల్ సెంటర్లో ఉన్న అమ్మాయి ముందు నేను నుంచోవాలి, ఆవిడ అమ్మవారే అనుకుని నుంచో, నీకు నీరసం రాదు, ఉత్సాహంగా ఉంటుంది. ఎంతసేపు నుంచున్నా ఆనందంగా నువ్వు తిరుపతి దేవుడు క్యూలో నుంచుని ఇబ్బంది పెడుతున్నావా, స్వామి క్యూలో ఎంతసేపు నుంచి ఉంటే అంతే అదృష్టం అనుకుంటున్నా. ఇక్కడ అంతే ఈ భావన. అశనాద్ యాకుతి విధి, నైవేద్యం ప్రత్యేకంగా బ్రాహ్మణులు చేసినంత పవిత్రంగా ఆచారంతో నైవేద్యాలు పెట్టని నీకు తెలియకపోతే కంగారు పడక, నువ్వు తినేది ఏదో తింటావా తినవా మానేశావా, ఆ తినేటప్పుడే ఓ దండ పెట్టుకుని ఇదే నీకు నైవేద్యం అని చెప్పేసి గొడవలేదు, ఆవిడ అకౌంట్లో రాసేసుకుంటుంది. పల్లెటూరులో ప్రజలంతా ఇదే పనిచేస్తారని వాళ్ళని మనం అజ్ఞానుల కింద గమనించి మనం ఏమంటామంటే జీవకారుణ్య సంఘం అంటూ బయలుదేరి వాడెవడో కోడిపిల్ల వేసాడు సత్యమ్మ తల్లికి, వాడికి బోధ ఏ జీవిని చంపకూడదయ్యా, అమ్మవారికి అన్ని జీవులు సమానమే, బిడ్డలయ్యా చంపకయ్యా అంటే వాడు పోవా అది ఒకళ్ళు చెప్పు ఊరికే సంత మా తాత చెప్పండి నేను చెప్పాను నువ్వేంటి ఇక్కడ సోది అంటాడు వాడు. వాడు మాండండి, మీరు ఉపదేశం చేస్తే వాడు ఏం చేస్తారో తెలుసా, సత్యమ్మ తల్లికి నైవేద్యం పెట్టడం మానేస్తారు తప్ప వాడు కోళ్ళు కోసుకు తినడం మాత్రం మాండదు. నీకు దమ్ము ఉంటే అది మానిపించు, నీకు నిజంగా జీవకారుణ్య సంఘం మీద వాడి ఇంటికి వెళ్ళి మాంసాహారం మానిపించు, యూ కెనాట్ డూ ఇట్. కానీ దేవుడి గుళ్ళో మాత్రం దాడి చేస్తాం నువ్వు ఆచారాలు. ఇదంతా నేర్పేశారండి హిందూ మతంలో, ఏం నేర్పలా, తెలుసుంటే నేర్పారు, వాడు చెప్పినా వినడు. వాడు తినే ఆహారమే దేవతకు పెడతారు, వాడు కోడి కోసుకుని తిన్నంతకాలం ఆ కోడినే దేవత, ఇప్పుడు తిన్నాడు అదే పెట్టబోతున్నాడు, మనం ఆ కదే వినబోతున్నాం కూర్చుని తినడేమి, బెల్లము పప్పు ముద్దపప్పు ఆవకాయ వేసి పెట్టడం, పంది మాంసం పెడతారు ఇక్కడ, నేను వర్ణిస్తాను మీరు అంతా వింటారు, ఓపుకుంటే తింటారు కూడా, మీరు ఉన్న కథ ఏం చేయమంటా, మరి నేను పప్పే తిన్నా పంది మాంసం కూడా నాకు తెలియదు, కానీ చెప్పాలి ఏం చేస్తాం, చెబుతుంటే ఆనందంగా ఉంటాం, చదువుతుంటే కూడా అయ్యి బాబు ఎంత గొప్ప వాడరా ఈ నాటికైనా అటువంటి వాడని కాగలుగుతాము మనం. ఇంకా వాడు తినేది ఏదంటే వాడు అనే పెట్టాడు, అందుకని అశనా జాగృతి విధికి ప్రణామ సంవేశ, అమ్మా నీకు సాష్టాంగ నమస్కారం చేయలేదని అనుకోవద్దుట, ఏం చేస్తున్నట్ట చాచుకుని పడుకున్నాగా కాళ్ళు చాచుకుని అది సాష్టాంగ నమస్కారం, మతం మీద కాళ్ళు చేసుకుని పడుకుంటాం కదండి, అప్పుడు అష్టాంగాలు మనసాన్ని దాకేగా అనుకో, అమ్మవారి ముందే ఇలా పడుకున్నాం అనుకో, భావన చెయ్యి. సుఖం అఖిలం ఆత్మార్పణ దిశ, స్వామి బ్రహ్మచారి కాబట్టి సన్యాసి కాబట్టి చెప్పాలా, అక్కడ సుఖం అంటే దాంపత్య సుఖం, ఆ పనిలో ఉన్నా సరే ఆత్మార్పణ దిశ, ఇది అమ్మవారికి పరమేశ్వరుడికి సందర్భం, ఆవిడ అమ్మవారు భార్య, నేను సాక్షాత్ శివుణ్ణి అనుకుంటే అది ఏమాత్రం పాపం కాదు పైగా పుణ్యం, గొప్ప అనుభూతినిస్తుంది. విఫలం అవడం అనేది ఉండదు, పేపర్లు వాడు రాయక్కల, వయగ్ర వాడతారా వంకాయ వాడతారా పుచ్చకాయ వాడతారా అంటారు, ఏమీ వాడక్కల, అమ్మవారి టాబ్లెట్ అంతే, మనసులో జపం నడుస్తూనే ఉంటుందండి, ఆనందం ఇద్దరు పొందుతూనే ఉంటారు. దీనికి దానికి ఏమి సంబంధం, నేను వివరాల్లోకి వెళ్ళను చేసుకోవడం తెలుసు, స్వామి ఊరికే చెప్పాలి, సుఖం అఖిలం ఆత్మార్పణ దృష, ఇది అమ్మవారి కర్తవ్యం దాంపత్య యజ్ఞం, నాకు ఎందుకు పెళ్లి చేసుకున్నాను నేను, అప్పుడు సుఖంగా ఉండాలి నేను సుఖంగా ఉండాలి, లేదా ఎందుకంటే చేసుకున్నాం మనం, విరక్తి అంటే అన్ని వదిలేయడం కాదండి, ఎక్కడ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండడం వైరాగ్యం అంటే, అది మొత్తం వదిలేయడం కాదు వైరాగ్యం అంటే, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండదు లిమిట్స్. భార్య దగ్గర ఇది కర్తవ్యం, పరస్త్రీల దగ్గర మహాపాపం, అక్కడ ఉంటే అది అరిషట వర్గాల్లో పెడితే మీరు గమనించండి, కామ క్రోధ లోప మోహ మదమాత్సర్యాల్లో కామం ఉంది, చతుర్వేద పురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్షాల్లో కూడా కామం ఉంది, ఎందుకుందండి, ఇది చెడ్డ గుణమా మంచి గుణమా నాకు అర్థం కాదు, ఇంతకీ అరిషడ్ వర్గాలంటే శత్రువులు కదా, శత్రువుల్లో తీసుకెళ్లి పెట్టావు కామాన్ని, మళ్ళీ పురుషార్థాల్లో పెడతామేమిటి, పురుషార్థం అంటే మనిషి తప్పనిసరిగా చేయవలసిన పని, ధర్మం అర్థం కామం మోక్షం, మరి ఇంకో మీరు గమనించి ఇందులో ఉన్నది ఏది మరొకటి ఏది అందులో లేదు, అందులో ఉన్నది మరొకటి ఏది ఇందులో లేదు, రెండిట్లోనూ కామనుగా ఉన్నది కామం ఒకటే. ఎంత గొప్పవాళ్ళు మన వాళ్ళు అంటే, నీ కర్తవ్యంగా అది నువ్వు భార్య విషయంలో భర్త విషయంలో చేస్తే అది పురుషార్థం రా అబ్బాయి, వేరే వాళ్ళ విషయంలో అలా ప్రవర్తిస్తే అది శత్రువు అవుతుంది, సంసారాన్ని కాదు సాయుధ్యాన్ని కూడా నాశనం చేస్తుంది, బీ కేర్ఫుల్. ఎక్కడైనా వదిలేమని చెప్పారండి, హిందూ ధర్మంలో ఉండే ప్రత్యేకత ఇది, దేన్ని వదలమని చెప్పరు, ఒట్టిద నీరుము కానీ పట్టుకొనుము, ఇది రాదు పరికరాదు తెలుసు కానీ పట్టుకో, ఎందుకంటే పట్టుకోవడం కోసం నువ్వు పుట్టావు, పట్టుకో అదే వదులుతుంది, ఎప్పుడో నువ్వు వదిలించుకోకాల అదే వదులుతుంది, అలా సహజంగా ఇందాక అనుకున్న దోషపోండి అలా వదిలిపోవాలి, ఇది ఆరాధన విధానం. నిజంగా నియమపూర్వకంగా షోడశోపచార విధానాలు మనం చేయలేకపోతే ఇలా చేద్దామండి, ఒకరోజు చేయలేకపోయాం, జపమో తపమో అనుకున్న నిష్ట ప్రకారం జరగల. ఏం పర్వాలి అమ్మా, ఇవాళ నేను మాట్లాడే మాట్లాడే నీకు జపమే అని నమస్కారం చేయండి. ఆ మాట అనండి అమ్మవారితో, క్యాలెండర్ ముందు నుంచి ఫోన్లో మనిషితో మాట్లాడినంత హాయిగా మాట్లాడండి. ఏం పర్వాలి, ఆవిడ పలుకుతుంది, కలిగిన భావననే నీకు కలుగుతుంది. నువ్వు పిలవగా 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 ఆవిడ కలుగుతుంది. ఆ క్యాలెండర్ నీ ఇంట్లో నిజంగానే అమ్మవారు వచ్చింది. ఆ భావన మనకు ఉండాలండి. అత్తైన కచ్చడం అంశంబున రుండమాలగల దేశాలుగా గిరిజనుడు ఆచారం అని. అందుకని వాడు పులిని చెప్పితే పులిగోరు ధరిస్తాడు, అలాగే శివుని పూజిస్తే సూడి చిహ్నమైనటువంటి లింగాన్ని వెళ్ళ ధరిస్తాడు. అదే శైవులకి తర్వాత వీరశైవం వీరశైవం కొట్టుకు తెచ్చారు. దశావతారం సినిమాలో చూపించాడే అది, అది కాస్త ఓవరాక్షన్ చేసేసాడు. అందులో శైవులు హింసించిన దాంతో చూపించాడు, వైష్ణవులు చేసిన కంసం చూపించాల. వాళ్ళు ఇంకా చేశారు గట్టిగా, ఒకటే చూపించాడు. రెండు చూపిస్తే సరిపోయేది, అక్కడ రహితం అయ్యేది. రహితం కాకపోతే గొడవ అవుతుంది మరి. మొత్తానికి కొడుకు తెచ్చాను, అందులో అనుమానం లేదా. ఎందుకు నీ మెళ్ళలో లెంకకాయ పెట్టుకుంటాడు, ఇక లెంకకాయలు ఏర్వాడిన అవని వీడు దండం పెట్టడం చూడడం, పైగా వాడు చూడగానే మొహం తిప్పేసు. ఇది మరి వెళ్ళితనం అంటే ఇది. శైవం మంచిదే, వైష్ణవం మంచిదే, వీరశైవం వీర వైష్ణవం. ఎందుకంటే పని లేక ఆ వీరలో వచ్చింది ఇబ్బంది. అభిమానం మంచిదే సినిమా నాయకుల మీద, సినిమా హీరోల మీద. వీరాభిమానం మంచిది కాదు. వీరాభిమానం అంటే ఏమిటి, మా హీరోని ఎవరన్నా మాట అంటే నరికేస్తాం. అబ్బా నీ హీరో గారు ఏం తప్పు చేయడా, ఎవరు అనకూడదా అంటే రైలు మీద దాడి చేసి కొట్టేస్తావా? ఇక రేపు బుద్ధులు అధికారంలోకి వస్తే ఇంకేం చేస్తావు? నాకు ఎప్పటికే భయంగా ఉంది. ఇది దీన్ని వీరాభిమానం కాదు దురభిమానం అంటారు. నాకేం మొహమాటం వెళ్ళా, దురభిమానం ఇది పోవాలి. సినిమా నటన గురించి నువ్వు అభిమానిస్తావా, వాడి జీవితం మొత్తం నువ్వు వెనకాల తిరుగుతావా? చాలా తప్పదు. వాళ్ళ వ్యక్తిగతమైన విషయాలు మనకు అనవసరం, అలా వెళ్ళకూడదు. అభిమానం అనేది భగవంతుడి విషయంలో కూడా అంతే. వీరాభిమానం ఏమిటండి, అభిమానం చాలుగా. వీరాభిమానం, చీరాభిమానం, తోకాభిమానం ఎందుకు పనిలేక? వీరాభిమానం అంటే అంటే దురభిమానం. అవి ఆ వీరశైవం, ఆ వీర వైష్ణవం, ఆ వీరత్వమే హిందూ ధర్మాన్ని నాశనం చేసింది. శైవం వైష్ణవం ఓకే, మళ్ళీ వీర ఏమిటి? గిరిజనుడు మెళ్ళలో లింగకాయ ధరిస్తారు, కానీ లింగకాయ ధరించడం అంటే వాళ్ళు ఏం కొట్టరు. మన ఆచారం మనం ధరిస్తున్నాం, వాళ్ళ ఆచారం మీద వాళ్ళు చేసుకునే విధంగా. ఎవడు జ్ఞాని ఎవడు అజ్ఞాని ఆలోచించండి ఒకసారి. మనం చదువుకున్న నగరాల్లో ఉన్నప్పుడు మనమే నాగరికులం, వాళ్ళు మనమే అనాగరికులం, వాళ్ళ నాగరికులం. అందుకే ఆయన కనపడ్డాడు శివుడు, మనకు కనపడ్డావు. వాడు పడుకుంటే మళ్ళీ కళ్ళలో కనపడాలి పనిలేక. అలా కనపడిన శివుని చూశాడు. వడ ఎండొక్కరుడ కుమారు కళలో ఉద్యత్ కృపామూర్తి అయి, చాలా దయగల చూపుతో చూసేసరికి తినడికి మెరుకు రాలేదండి. కల కదా అలా చూశాడు, అలా చూశాడు. ఏమిటి ఏమిటి అన్నాడు, ఏమో తెలియరా సత్యం మెరుకు వచ్చింది. ఈ పురుషుడు మా ఇంటి ఆ పురుషుడి కోసం వెతుకుతున్నాడు. మరి కనిపించిన వాడు ఎక్కడైనా ఉన్నాడేమో, నేను కలగన్నానా నిద్రపోయినది మెరుకుగా ఉన్నానా అని వెతుకుతున్నాడు, దొరకలేదు. కానీ ఆశ్చర్యకరంగా ఒక పంది ఎక్కడి నుంచో తప్పించుకుని తినడి కళ్ళ ముందు నుంచి పెడుతుంది. ఎంత గొప్ప విచిత్రమైన సన్నివేశం. పరమేశ్వరుడు కోసం వాడు చూస్తుండే పంది కనపడడం ఏంటండి? ఇది ఆశ్చర్యకరమైన భగవత్ కల్పన. పరమేశ్వరుడు ఎక్కడ, పంది ఎక్కడ? పరమేశ్వరుడు కళ్ళలో కనపడి ఆ పరమేశ్వరుడు కనపడతాడేమో చూస్తుంటే ఓ పంది పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎలా వచ్చింది? జవమ పందన వెంట నంటి ధరుమన్ సంవర్తిత శాంతిని ఉద్దబిడిన్ బారగలేని చందమన శంతంజేరగా నుంచి ఏ విచారింపగ దూటి దాటుకొని, ఏ విచారింపగ దూటి దాటుకొని తన్నాశాశలను ద్రిప్పి, తన్నాశాశలను ద్రిప్పి పాశ విముక్తుండగు యోగి భావన, పాశ విముక్తుండగు యోగి భావన ఎదురుచ్చావృత్తి వర్తించు. ఎంత అద్వైతాన్ని రాస్తాడో దూర్జడి. పంది పరమహంస ఈ రెండు పోలుస్తున్నాను. ఎక్కడైనా పోలుకుందా? పంది అనేది తిట్టు పంది, తిట్టు పదం కింద వాడతాం మనం. కోపం వస్తే పంది వెధవ అంటాం. పరమహంసతో పోలుస్తున్నాడు పందిని. అంటే నువ్వు అద్వైత సిద్ధి పొందగలిగితే పంది పరమహంస ఈ తేడాలు ఏమీ ఉండవండి. అన్నిట్లోనూ ఉన్నది ఒకటే. స్వామి ఇలా వేలని వేలిని చేర్చి చెప్పే తత్వం అది. అన్నిట్లోనూ ఉన్నది ఒకటే, అది గమనించండి. మనకి ఈ జన్మ వచ్చింది, పందిలో ఉన్న జీవుడికి ఆ పంది జన్మ వచ్చిందండి. ఆ జీవుడు పంది ఉపాధిలో ఉన్నంతకాలం పందిలాగే ప్రవర్తిస్తాడు. మనం పందిలా ప్రవర్తించడం తప్పు, వాడు మనిషిలా ప్రవర్తిస్తే అది విచిత్రం. తప్పు అని అనం, విచిత్రం అది. సాటి వేటగాళ్ళు వేటాడుకున్నారు, వాళ్ళ నుంచి తప్పించుకుందా ఒక అడవ పోయింది. ఎవడు అడిగి తిన్నా పంది తప్పించుకుందరా అని అడిచాడు వాడు. వీడికి వినపడింది కేక, మనం ఇంత మొగాళ్ళం ఎక్కడ ఉండగా పంది తప్పించుకుంటుందా? చూడండి, పరమేశ్వరుడి నుంచి దృష్టి పంది మీద వెళ్ళింది. పౌరుషం సరిగ్గా మనకింటే దేవుడు పూజలో ఉండగా ఏదో కబురు మనకి ఎవడు చెప్పడో, లోపల మాట్లాడుకుంటూ ఉంటారు. భార్య ఏదో పాపం ఆవిడ దొరికే సమయమే తక్కువ. ఆ వంట చేసే మధ్యలో ఎక్కడో దొరికితే అమ్మయ్య కాసేపు దేవుడి దగ్గర కూర్చుందామంటే అప్పుడే పెంట వస్తుందండి. ఈ భర్త ఎవరితో ఏదో మాట్లాడి ఎవరితో తగాద పడుతూ ఆ మాటలు వినపడతాయి, మధ్యలో నుంచి లేచి వచ్చేస్తాయి. ఇదే పరమేశ్వరుడు మించి దృష్టి పని మీదకి వెళ్ళమండి. ఆ మాటలు వినపడినా లేవకూడదండి. ఎవరైనా ఇప్పుడు లేవాలో తెలుసా అండి? వచ్చి మనం జపం చేసుకుంటే లేవండి, తప్పదు. పంపలు అంటుకున్నాయి అంటే లేవాలి, తప్పదు, అది బాధ్యత. అప్పుడు పరమేశ్వరుడు ఏమన్నాడు, ఇల్లు తగలబడిపోతున్నాడు, నేను జపం చేయమని ఎవరు చెప్పలేదండి. మనకి ఈ పెద్ద ఆటంకం అయింది ఇప్పుడు జపానికి. ఇది కట్టేయాలా మానేయాలా? జపం చేసుకుంటే ఏం చేయాలండి? ఇది కట్టేయాలా మానేయాలి? కట్టేది అక్కడ భారత్తే గొడవ లేదు, మనకు అంత మనం చేసుకుంటాం. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఫోన్ ఏమైనా వస్తే చెప్పే, చెప్పడం ఎందుకు? అదే మరి నువ్వు వదలలేకపోతున్నావు అన్నమాట. ప్లాస్టిక్ తులసమ్మకి నువ్వు పోయడం అంటే అదే. అటు సంప్రదాయం లేదు, ఇటు మాట నువ్వు వదలలేకపోతున్నావు, మరి ఫోన్ వస్తే చెప్పాలా నీకు? ఏమిటి కొంపలు అంటుకుంటా ఈ లోపు చెప్పకపోతే? గంటలు గంటలు ఇలా పెట్టుకుని మాట్లాడేవాళ్ళని చూస్తున్నామండి. నిజంగా మీరు ఎవరన్నా కూర్చుని వినండి, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే 99% సొల్లు సూది. నేను ఉపయోగించే విషయం ఒక్కటి లేదు. ఇప్పుడు వచ్చిందంటే సాధన మన ప్రాణాలు తీయడానికి ఇలాగే ఇది పెట్టు కూర్చున్నామండి గంటలు గంటలు. నీకు నిజంగా దేవుడు మీద చేస్తుంటే కట్టేయి. లేదు ఓ పని చేయి, ఆ ఫోన్ నీ దగ్గర పెట్టుకో, అది వచ్చినప్పుడు మాట్లాడే 2 నిమిషాలు, మళ్ళీ జపం చేసుకో, ఏం పర్వాలా. మాకు అవధానం అభ్యాసం ఇస్తుంది, మేము సమస్య చెబుతాం, మళ్ళీ వెంటనే దత్తపోతు అడిగితే చెబుతాం, మళ్ళీ మధ్యలో ఎవడో జోకేస్తే మేము జోకేస్తాం. ఈ అవధానం ఉందే ఇలా ఒకేసారి 8 పనులు 100 పనులు 1000 పనులు చేయగలగడం. అందుకని జపం చేసుకున్న సరే నేనైతే తప్పదు, నీ తగ్గిన తప్పదు పైగా అక్కడ పెడతాం, వాళ్ళకి ఏమో తెలియదు జవాబు చెప్పడం. అందుకని నాకు సాధారణంగా కట్టేస్తాను, గొడవలేదు. కట్టలేని పరిస్థితి ఉంటే ఏమి ఇబ్బంది లేదు, అక్కడ ఆపేసి నాయన నీకు ఏం కావాలో చెప్పినాయినా నీ తద్దిన మీద రేపు పెడతా అని చెప్పి పెట్టేస్తా. లేదు వాడు ఏదో అడుగుతాడు అంతేగా అయిపోయింది, 1 నిమిషం వాడు గొడవ లేదు మనకు లేదు, వాడు అలా భోగిస్తూనే ఉంటాడు మళ్ళీ. పైగా మళ్ళీ తర్వాత ఇప్పుడు 4 గంటలకు చేస్తాడు చేసి, పొద్దున్నీనండి ఎన్నిసార్లు చేశానో మళ్ళీ ఇదో వ్యాఖ్యానం ఎక్కడ, నేనేం చేయను నువ్వు ఎన్నిసార్లు చేస్తే నాకు తెలుసా? అందుకంటే నేనే ఈ సంతకంటే ఆ 1 నిమిషం మాట్లాడేస్తే గొడవ లేదు, తప్పనిసరి అయితే. లేదు కట్టిపారాయడమే, ఇంక మళ్ళీ వస్తే చెప్పడాలు అవి ఉండవు, మీరు ముట్టుకోకండి, ఆ ఫోన్ అలాగే ఉంటుందంటే ఏమిటి అయిపోతుంది? ఇది లేనంత 4 ఏళ్ల క్రితం వరకు ఇది లేకుండా మనం అంతా బతకలా, తెచ్చిపెట్టుకున్నామంటే ఇవన్నీ అంతే నిశ్చలం అంటే అదే. దృష్టి మార్చేస్తూ ఉంటాడండి భగవంతుడు కావాలని పెట్టే పరీక్షలు ఇవన్నీ కూడా. అందుకని పరమేశ్వరుడు కోసం వీళ్ళు లేస్తే పందిని సృష్టించాడు అక్కడ. పోనేది సృష్టించడానికి ఏం విచిత్రం కాదు, వాడు వేటాడిందే తప్పించుకొచ్చింది. అడవి పంది ఎప్పుడు తప్పించుకుంటే చాలా కష్టం అండి. అందుకే రాజులు పూర్వం వేటాడినప్పుడు సింహాన్ని వేటాడుతూ సాధారణంగా దారి తప్పరు, సింహాన్ని వేటాడుతూ దారి తప్పడం పెట్టి వీడో అదో ఎవరో ఒకరు తప్పారు, ఖాయం సింహానికి వెనక్కి తిరిగి పారిపోవడం తెలియదు, మీద దూకుతుంది, రాజైనా వస్తాడు సింహమైనా వస్తుంది, ఏదో ఒకటి తేలిపోవాలి. కానీ అడవి పంది అలా కాదు, అది దావదు వీడి సంపద, అదో దూరిపోతూ ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ పొదల్లో. ఈ రాజు పౌరుషం, నేను పట్టుకోపోతే అలాగా ఇంటికెళ్ళాక ఏం తెచ్చామంటే మా ఆవిడకి చెప్పొద్దు, మహారాజా గారి వేటకెళ్ళి ఏం తేవకపోతే అలా తేవకపోతాను, మళ్ళీ పౌరుషం. ఆ పందిని వెతుక్కుంటే ఈయన బయలుదేరతాడు, దారి తప్పుతాడు, ముణ్యాశ్రమానికి వెళ్తాడు, దాకా వేస్తుంది ముణ్యాశ్రమానికి వెళ్తాడు, అక్కడ అమ్మాయి మొక్కలకి ఇల్లు పోస్తూ కనపడుతుంది, పెళ్లి చేసుకుంటాడు. శకుంతల కథ అంతా అది, అడవి పంది వ్యవహారం ఎంత పనిచేసింది. మీరు కథలు చూసుకుంటే ఇలాగే ఉంటాయి. అసలు వెళ్ళి పని ఏమిటి చేసుకొచ్చిన పని, పంది కోసం వెళ్ళి వాడు అమ్మాయిని తీసుకురాడు, అంటే మన దృష్టి ఇలా ఎలా 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 మారిపోతుంది. ఆ మార్పుకు సంకేతం జవమ పందన వెంటనంటి ధరుమం, ఎవరో వెంటారు వెనకాల కరుముతున్నారు, బాగా వేగంగా పరిగెడుతుంది. సంవర్ధిత శ్రాంతి, పరిగెత్తగా పరిగెత్తగా దానికి ఆయాసం ఎక్కువైంది, శ్రమ ఎక్కువైంది. శ్రాంతి అంటే శ్రమ అండి, అందుకే విశ్రాంతి అంటాం. ఆ శ్రాంతి లేకపోవడమే విశ్రాంతి, ఆ శ్రమ తగ్గించేది విశ్రాంతి. విశ్రాంతి ఒక మాట కాదు, విగతం శ్రాంతి విశ్రాంతి, శ్రాంతి అంటే శ్రమ, విగతం శ్రాంతి అంటే ఆ శ్రాంతి, ఆ శ్రమ తగ్గడమే విశ్రాంతి. లీజర్ అది బాగా అలిసిపోయింది, ఇంకా పరిగెట్టలేకపోతుంది. ఉద్దవిడిన బారగలేని చందమున, ఉద్దవిడిన అంటే పరిగెడుతూ తీవ్రంగా, తీవ్రమైన వేగంతో పరిగెట్టే శక్తి లేదు పాప, శక్తి సనగిలింది దానికి. చెంతంజీరగా నుంచి తినడం ఇలా నిలబడ్డాడు కదా, వీడి ఇక్కడ ఉన్నాడు అని ఆ పంది గమనించరా, ఆ దగ్గరికి వచ్చి నిలబడింది. ఏయ విచారింపద దూటి దాటుకొని, మా వాళ్ళని తప్పించుకుని వచ్చావా, నన్ను ఎలా తప్పించుకుంటావా, నేను యువరాజుని. మరి వీడు యువరాజుగా అంటే నేను యువరాజుని, పలానా నాయకుడికి నేను కొడుకుని, ఈ అహం ప్రవేశించింది. దృష్టి పరమేశ్వరుడి నుంచి పంది మీదకు మారింది, ఒకటి దోషం. నేను వేటాడి తీరాలు దీన్ని అనేటువంటి అహం ప్రవేశించడం రెండో దోషం. లౌకికమైన విషయాల్లో ఇలా లాగుతుందన్నమాట దృష్టి. ఏ విచారింపగా వెంటనే బాణం తీసి నన్ను తెప్పించుకుంటాం, మా వాళ్ళంటే ఏదో కుర్రాడు, ఇంకా వేట అభ్యాసం లేనివాడు, నేను మామూలు వాడిని కాదు, కొడితే కొడితే సామెత ఏమిటి, పొడితే పందిని కొట్టాలి, రాస్తే కందం రాయాలి, కందం రాసిన వాడే కవి, పందిని పొడిచిన వాడే బంటు, అది సామెత. వేటలో గొప్పతనం ఏంటంటే పందిని చంపడం, పద్యాల్లో గొప్పతనం ఏంటంటే కంద పద్యం రాయడం. కంద పద్యానికి నియమాలు ఎక్కువ, అది రాయడం కష్టం. చిక్కన సోమయాజి బ్రహ్మాండంగా రాస్తాడు, కందమునకు సోమయాజి గరుడందురు అని ఒక పేరు. అందుకని సుమతి శతక నిండా కంద పద్యాలు, అంత కష్టమైన కంద పద్యాన్ని పద్యన భద్ర భూపాలుడు హాయిగా 100 పద్యాలు అందించాడు మనకి సుమతి శతకం. ఎంత తేలిగ్గా ఉండదు, అంత కంద పద్యాలు. కానీ దాని నిర్మాణం విచిత్రంగా ఉంటుంది. ఆ గణాలు 5 భజసన అలాగా గాను ఉండడం, ఈ 2 గణంలో ఇది ఉండాలి, 3 గణంలో ఇది ఉండకూడదు, 6 దాంట్లో ఉండకూడదు, 7 దాంట్లో ఉండకూడదు, 2 చివర గురువు ఉండాలి, భూవంద నిబంధనలు మిగిలిన వాటికి అని ఉండవు. అందుకని సామెత వచ్చింది, కందము రాసిన వాడే కవి, పందిని పొడిచిన వాడే బంటు. అందుకని వీడికి పౌరుషం వచ్చింది, నువ్వు తప్పించుకోలేవు అని బాణం వేశాడు. ఏ విచారింపక, చూడండి బాణం వెయ్యాల, ఏ విచారింపక, బాణం ఇలా వేద్దామని చూస్తుంటే దూకుటిదో ఆటుకొని ఒక్క దూకు దూకింది, పరిపోయి దొరకలా, దాన్ని వెతుక్కుంటే ఈయన పరిగెట్టాడు. ఏ విచారింపక దూటి దాటుకుని తన్ను ఆశాశలంద్రిప్ప, అక్కడి నుంచి తెరదీసి రంగం మార్చాడు గురుజీ. ఇంతవరకు పందిలేట, ఇంతవరకు పంది వేట. ఇక నుంచి చూడండి, 3 పాదాలు మనం దుర్జడ కవిత్వంలో ఇదివరకే చెప్పాను మీకు. 3 పాదాలు లౌకికంగా ఉంటాయి, 4 పాదం ఖచ్చితంగా, 2 వేస్తే 3 విశేషణం అలౌకికమే. అందుకని ఇంతవరకు 2-3 పాదాలు పంది వేటను వర్ణించాడు. అతను తొందరపడుతున్నాడు, బాణం వేస్తున్నాడు, వేద్దాం కూడా దాటిపోతుంది అది. ఇక నుంచి చూడండి, అది తిప్పుతోంది ఆశాశలంద్రిప్ప, అది 2 అర్థాలు వచ్చే పదం ఆడాడు. ఆశ ఆశ, ఆశ అంటే మనకు మామూలుగా ఉండే ఆశ, ధనాశ ఇవన్నీ ఉన్నాయి కదా, పేరాశ అంటాం. ఆశ ఆశ అంటే దిక్కు అని ఇంకో అర్థం. ఆశాశాటీ కశ్యపాదారవిందం చేతపేటీం వాసితాం మే తనోతు, శంకరాచార్య స్వామి శివానందాచార్యులు వాడతా. ఆశాశాటీకుడు అంటారు శివుని ఎవ్వడం లేదని సాహిత్యం మొత్తం మీద ఆయన అప్పుడు అనడం అంట. ఆశాశాటీకుడు, శాటీకం అంటే వస్త్రం, శాటీకం అంటే వస్త్రం. ఆశాశాటీకుడు అంటే దిక్కులే వస్త్రములుగా కలిగిన వాడు దిగంబరుడు కదా మహేశ్వరుడు. అందుకే అంత అందమైన పదం. మరో కవి వాడిన దాన్ని శంకరాచార్య వాడడండి, ఇంగ్లీష్ పదాలు వాడడం ఇష్టపడం. తెలుగులో తెనాల రామకృష్ణుడు ఒక్కడు అలాగే, ఇతరులు వాడిందని వాడు వాడు, మహాపౌరుషం. సంస్కృతంలో శంకరాచార్య ఇతరులు వాడింది వాడదాన్ని, ఏరే పదాలని వాడు. ఆశాశాటీకుడు అంటారు, అంటే ఆశ అంటే దిక్కు. వీడిని అన్ని దిక్కులకి తిప్పింది ఒక అర్థం. రెండోది, అసలు వీడి ఆశ స్వప్నంలో కనిపించిన పరమేశ్వరుడు మించి పదిలీకి వచ్చింది ఏమిటి అంటే, లౌకికమైన ఆశలో పడ్డాడు. ఏమైనా సరే ఈ పందిని వేటాడాలి, ఇంటికి వెళ్ళి మా అమ్మకి చెప్పాలి, అమ్మా నేను నీ బిడ్డనమ్మా వేటాడానని చెప్పాలి, లేదా అమ్మ ఏముంటుంది నా కడుపు నుంచి ఎడబుట్టారా, పంది ఉడితే వదిలిచ్చావా, మాకు తన లేని వేదావా అంటుంది వెంటనే. భార్య ఉంటే ఇంకా అంటుంది, కానీ వీడు బ్రహ్మచారి ఇంకా పెళ్ళవరా. అందుకని ప్రస్తుతం తల్లి తండ్రి చెప్పాలి కదా గర్వంగా. అందుకని ఆశాశలని చెప్ప, దిక్కులని దిక్కుతుడు తిరుగుతున్నాడు, దిక్కు లేని వాడాడు అని ఒక అర్థం. రెండోది, దాని మీద ఆశ కలిగించాడు పరమేశ్వరుడు. ఆ ఆశలో పడి తిరుగుతున్నాడండి మనం అంతా, అంతే కదా, ఏదో ఒక ఆశ, ఆశని మించిన ఆశ తిరుగుతూనే ఉన్నాం. అలాగే ఆశ ఎలాంటిదంటే, ఆశానామ మనుష్యానాం కాచిద ఆశ్చర్య శృంఖల యజాబద్ధ ప్రభావంతి ముక్తా తిష్టంతి పంగువతు. భారతీయ తీర్థస్వామికి మనకి తేడా దీనండి. ఆశ అనేది విచిత్ర శృంఖల సంఖ్యలట, ఆశ బద్ధమి తాడే. ఆశ ఎప్పుడు మనిషిని కట్టేస్తుంది కదా, ఆశ అంటే తాడే. కానీ ఇది విచిత్రమైన తాడు అంటున్నాడు కవి. ఏదో చాటు ఎవరు చెప్పారో తెలియదు, సంస్కృతంలో ఉంది, అద్భుతంగా ఉంటుంది దాని అర్థం. ఆశ్చర్య శృంఖల, ఇది ఆశ్చర్యకరమైన తాడు ఆశ. ఎటువంటిదంటే, ఎక్కడైనా తాడుతో మనిషిని బంధిస్తే బంధించిన వాడు అక్కడ ఉంటాడు అంతే కదా, ఆ బంధనం లేనివాడు హాయిగా దేశమంతా తిరుగుతాడు. కానీ ఆశాబంధితుడైన మనిషి దేశమంతా తిరుగుతాడు ఆశలు తీర్చుకోవడానికి. ఆ ఆశాబంధనం లేని ఇటువంటి స్వామి హాయిగా శృంగేరి పీ శృంగమందున బంగారపు చిలుక ఒకటి భాషించునయ సాంగము భారతి తీర్థము అంగాంగము పొంగజేయున ద్వైతము. ఆయన కథలు అక్కడ కూర్చుంటారు, ఎందుకంటే ఆయనకి ఏమో ఆశ లేదు. ఆశ అనే పాశంతో బంధితులైన మనం ఆశ తీర్చుకుందుకు ప్రపంచం అంతా తిరుగుతున్నాం. ఆ ఆశ అనే పాశ్యం ఆయన బంధించలేదు, విముక్తుడు ఆయన. విముక్తుడైన వాడు తిరగదు సారిగా, కానీ ఆయన తిరగడు, అలాగే కూర్చున్నాడు. అందుకే ఆశానామ విచిత్ర శృంఖల అన్నారు. మనం ఆ పాశ్యం బంధించకుండా ఉండాలంటే మనం ఆశలను వదులుకోవాలి, తగ్గించుకోవాలి. కనీసం కోరికలు క్రోటన మొక్కలు లాంటివి అప్పుడప్పుడు కత్తిరిస్తేనే అందంగా ఉంటాయి. కోటన మొక్కలు చూడండి అర్థంగా పెరిగిపోతూ ఉంటాయి గోడ దగ్గర, కానీ పెద్ద కత్తిరి ఒకటి ఉంటుంది, అది పెట్టి ఇలా కోసేస్తారు, కోసేయాలి. గులాబీ మొక్కల్ని పూల మొక్కలను కోసేయాలి, కోటన మొక్కలను కోసేస్తారు. కొలికిపోతే కుదరదు, అవి ఇలా పిచ్చిగా పెరిగిపోతాయి. ఇంత పెద్ద ఆకులు ఒకరు తిరిగిపోతూ ఉంటాయి ఏమిటో ఇలాగా. వాటిని కట్ చేసేస్తే గోడ అంత వాతావరణం అంతా బాగుంటుంది. మన మనసులో కోరికలు కూడా అటువంటివేనమ్మా, అన్ని కోరికలు తీర్చుకోకూడదు. ఏదో ఇది అయిపోతే ఈ ఒక్క కోరిక, ఈ ఒక్క కోరికతో తీరేది కాదు వ్యవహారం, తర్వాత ఇంకా ఉంటూనే ఉంటాయి. నేను చెప్పుకున్నాక 72 ఏళ్ళ వృద్ధుడు కారు లేదని బాధపడుతున్నాడు. ఇంకా ఇక్కడ ఆయనకు రావాల్సిందేం లేదు, చావు తప్ప. కారు లేదు, ఇప్పుడు కారు వస్తుంది సరిపోతుందా? పెట్రోలు ఇప్పుడు దాని రేట్లు పెరిగాయి, మళ్ళీ డ్రైవరు ఈయన డ్రైవ్ చేయలేడు, ఇవన్నీ కదా, ఇవన్నీ ఉండాలి కదా. నీకు కారు ఉన్నాక, కారు లేదని ఏడుపు దేనికి? నాకు సుఖం మా అబ్బాయిలు కారు కొనమంటూ ఉండే చెప్తా, వండుకునేవాడికి 1 కూర, అడుక్కునేవాడికి 66 కూర, నాకెందుకు కారు అనవసరంగా. పొద్దున్నేమో పూల చెట్టు గారు పంపిస్తారు, సాయంత్రం గంగి చెట్టు గారు పంపిస్తారు కారు. 10 లక్షల రూపాయల కారులో కాకినాడ వెళ్ళొచ్చాను నేను, 10 లక్షల రూపాయలు, నాకు రూపాయి ఖర్చు లేదు, దగ్గర తరగడం ఒకటి ఇచ్చే పడుతున్నాను, ఎంత సుఖం అండి. ఈ 10 లక్షలు పెట్టి నేను కొంటే వారు కారు ఇస్తారా? మీ కారు ఉంది కదా, వెళ్ళండి అంటాను. అందుకని మా అబ్బాయిలు అడిగినప్పుడల్లా నేను ఇలాగే చెప్తాను, మన కారు ఎందుకు పర్లేక, నా బతుకు వరకు నాకు అవసరం లేదు రా అబ్బాయి, మీరు ఉద్యోగాలు చేశాక మీరు చేస్తారు కదా, సాఫ్ట్వేరు అప్పర్ వేరు ఉపర్ వేరు అని నేను చేసుకోండి, కొనుక్కోండి. మీ అమ్మ నేను వెనకాల కూర్చున్నా, తిప్పుకోండి, మన సుమ్యం పోయింది, నేను కొన్నాం, నాకు దేశం అంతా కార్లు ఇస్తాను, అందుకని నాకు ఇబ్బంది లేదు. హాయిగా నడుస్తుంటే మా నాన్నగారు చెప్పేవారు, ఆయన చిన్నతనం, మా చిన్నతనంలో ఉండగా గేదె అమ్మేశారు, 4 గేదెలు ఉండేవి, ఆయనకి ఏం బుద్ధి పుట్టిందో తెలుగులో 2 గేదెలండి అమ్మేశాడు. ఆయన మేమంతా పెద్ద గొడవ, ముఖ్యంగా మా అమ్మ గొడవ, చిక్కడ కాఫీ తాగేవాడు, చిక్కడ కాఫీ తాగేవాడు, ఈ జాతస్తంభకుడు చెబితే వెంట కొడుతూ ఎడుతాడు అని అమ్మేయడమే అని ఆవిడ గొడవ. పైగా ఆవిడేం అనలేక రాక్షసుడు దుర్వాసుడు ఆయన మమ్మల్ని గిల్లింది. అక్కడ అమ్మేయడం గేదెలున్నాయి, అందరిలోకి చిన్నవాడిని నేను, నన్ను కొట్టరు, కోప్పడతారు కానీ కొట్టరు. అందుకే మా వాళ్ళు నన్ను చూశారు, నేను ఎప్పుడూ నెమ్మదిగా గేదెలు అమ్మేయడం ఎందుకు, ఉంటే మంచి పాలు తాగుతాంగా అన్నాం. మన వయసు ఎంత చేస్తే 17 ఆయన వెంటనే కంఠం గంభీరంగా, విశ్వామిత్రుడు లెవెల్ అసలే మాది కౌశికసపోతాం, అందుకని విశ్వామిత్రుడు లెవెల్లో విప్పి ఎరా దా, నిన్ను ఎవరు పంపించారో నాకు తెలుసు. ఆయనకి తెలియని ఏముంటుందని వేదం చదువుకున్న ఆయన తెలుసు, ఆయన ఎందుకు ఎమ్మానో తెలుసా, 2 రూపాయలకి షేర్ లీటర్ పాలు దొరుకుతుంటే గేదె ఎందుకు అనవసరంగా ఇక్కడ పని లేకుండా, దాని గడ్డి ఎవడ తీస్తాడు, గడ్డి ఎవడేస్తాడు, పేడ ఎవడ తీస్తాడు అని. పైగా అప్పుడు మా అన్నయ్యలు వాళ్ళు డిగ్రీలు చదివారు, మీరంతా డిగ్రీలు చదివారు, మీరు పేడ తీయరు, నేను వేదంలో గణపాఠ్యం, నేను దీయను, నా డిగ్రీ నాకుంది, నేను దీయను, మీ అమ్మను దీయను, అది మడిగట్టుకుంటుంది, అది దీయదు, పాలు కావాలి, పాలేరు మానేస్తే ఎవడు చేస్తాడు ఈ చాకరి, మానేశాను పో, అందరికి ఇదే చెప్పుకోండి జవాబు, డోర్ మూసుకుని కోరుకోండి అని చెప్పాను. అదే సిద్ధాంతం అప్పుడేమో నాకు నచ్చలేదు కానీ ఇప్పుడు బాగా నచ్చింది. ఒకవేళ నిజంగానే సొంతంగా కారు కావాలి, అమ్మను పంపరు కదా, బజార్కి వెళ్ళడానికి ఆవిడ కారు అడుగుతుంది, నేను వెంటనే ఓ కారు బుక్ చేస్తాను, ఏమైందంటే 3 గంటలు మాట్లాడితే 3 గంటలు కారులో తిరిగితే 200 ఇచ్చుకుంటున్నారు కాకినాడ, మహా అయితే 250 లోకల్, 3 గంటలు తిరిగి వస్తాము, బజారు షాపింగ్ అన్నీ అయిపోతాయి, గొడవ లేదు, మనం పక్కన కూర్చుంటాం, వారు ఏదో ఇంత బిల్లు అంటారు ఇచ్చేస్తాం, గొడవ లేదు, వచ్చాం కారు బిల్లు కూడా ఇచ్చేస్తాం, అయిపోయింది, వాళ్ళని పంపిస్తాం, మళ్ళీ దానికి షెడ్డు చూడటం ఈ బాధ అంతా లేదుగా. మనం సొంత కారు కొన్నాం అనుకో, అక్కడ డ్రైవరు వాడికి పని ఉండదు, నేను ఎలా వస్తే వాడు ఇక్కడ ఏం చేస్తారు, బ్యాకాడుకుంటూ కూర్చోవాలి, లేదా నాతో పాటు వాడు తీసుకొస్తే నాకు పెద్ద దగ్గర మళ్ళీ ఇక్కడ వాడు, ఇక్కడ వాడితో నేను బ్యాకాడాలి, వాడి కాలక్షేపం ఉండదు, లేదా వాడు బయటికి వెళ్ళి బ్యాకాడతాడు, ఏదో చేస్తాడు, తాగుతాడు లేదా ఖాళీగా ఉంది. ఎన్ని ఉన్నాయండి బాధలు, కారు లేదని నడుస్తారు ఏంటండి, లేనిదల్లా లేకపోవడం సుఖం, ఉన్నదేదో కాపాడుకుంటే చాలు, ఇదే వైరాగ్యం అండి. అనవసరంగా వదిలేయడం కాదు, ఉన్నది ఉన్నది కాపాడుకుందాం, లేని దానికోసం ఏడవద్దు, సుఖంగా ఉంటాం ఎప్పుడైనా మీరు ఆలోచిస్తుంది, ఇలా అనుసరించి చూడండి, ఇక ఉన్నది చాలు, ఇది మనకు వద్దు, ఇంకేమి ఇంతకంటే ఏమి అక్కర్లా, హాయిగా ఉంటాం మనస్సులో, అసలు ఏమి నిశ్చింత గొడవ లేదు, ఏదో కావాలి అనగానే తిప్పటబడ్డానికి ఆశ ఆశ ఉంది, ఆశ మీద ఆశ, ఆశ మీద ఆశ, అలాగే దిక్కులు, కసిపిల్ల పరిగెట్టింది అలా పరిగెట్టాడు, కసిపిల్ల పరిగెట్టింది అలా పరిగెట్టాడు, వాడికి విసుగొస్తుంది లోపల, చిన్నడు కన్నప్ప జన్మాంతరమైన సంస్కారం అండి, ఇదివరకులా అడ్డంగా పంది కోసం తిరగడవాడు, ఏమిటి సంతసం, ఇది నన్ను నేర్పిస్తుంది ఏమిటి ఇలాగా, కానీ అహం, నేను వేటాడే కులంలో పుట్టాను, నేను పంది తిరిగితే నేను వెనక్కెడతానా, కుదరదు, దాని సంగతి తెలాల్సింది అని మళ్ళీ పెడుతున్నాడు. కానీ అది ఎలా తిరుగుతుంది అంటే, పాశ విముక్తుండగు యోగి భావన ఎదురుచ్చా వృత్తి వచ్చింతు, అన్ని ఆశాపాశాల నుంచి విముక్తుడైనటువంటి మహాయోగి భారతీయ తీర్థస్వామి లాంటి వాడు, ఆయన ఎక్కడికైనా వెళ్ళదలుచుకుంటే ఇటువంటి భక్తులు 1 కోటి మంది ఉన్నారు. ఏమయ్యా నాకు బలానా చోటుకి వెళ్ళా, స్వామి మీరు కదలద్దు, మేము చూసుకుంటాం కదా వ్యవహారం అని వెంటనే ఏర్పాటు చేసేస్తారు. ఏమిటి ఆయనకున్న శక్తి, తపశక్తి తప్పితే ఇంకో శక్తి ఏదైనా ఉందా? వీరికంటే వారు ధనవంతులా? వీరికంటే వారు అందంగా ఉన్నారా? ఏమి వీరికంటే వారికి పరివారం ఉందా? ఏమీ లేని సన్యాసి ఏముంటుందండి పరివారం? భగవంతుడే ఆయన పరివారం. కానీ ఇవాడ అక్కడ శృంగేరి పీఠంలో కూర్చుని ఒక్క మాట అలా నోటమాట వస్తే చేసే భక్తులు కోటి మంది ఉన్నారు. ఈ శక్తి ఎక్కడదండి? పాశ విముక్తుండకు యోగి భావన. ఆ ఆశాపాశాల నుంచి మీరు విముక్తులు కాగలిగితే అప్పుడు మీరు ఏది అనుకుంటే అది దగ్గరికి వస్తుంది. చిన్న ఉదాహరణ, తోటలో సీతాకోక చిలుక ఎగురుతూ ఉంటుందండి. పిల్లలు చూడండి, దాన్ని పట్టుకోవాలని చూస్తారు. వీళ్ళు ఎగిరిన కొద్దీ, వీళ్ళు పరిగెట్టిన కొద్దీ అది ఇంకా ఎగురుతుంది. ఎందుకంటే దాని భయం, దాన్ని పట్టుకుని నలిపేస్తాడేమో దానికి భయం. అందదు సీతాకోక చిలుక పట్టుకుని ఏం చేస్తావు ఆలోచన చూస్తారు. అది దొరుకుతుంది పట్టుకుంటావు, ఏం చేస్తావు చూడటమేనా, దానైనా కూర వండుకుంటావా? అంత పాపాత్మని ఇంకా పొట్టలా. సీతాకోక చిలుకను కూడా ఉండేసుకుని కూర వండుకునే కూడా ఇంకా పొట్టలా. అందం కోసమే కదా అది రంగురంగుల రెక్కలతో ఉంది, అందంగా ఉంది. అందుకే మనం సేఫ్టీ పిన్ కింద ఇక్కడ పెడుతున్నారు. ఇప్పుడు నాలుగు సీతాకోక బయట ఎలా తిప్పి ఇక్కడ పెడుతున్నారు. ఒక సీతాకోక పిన్, ఈవిడ సీత అది కోక, ఇది కోక ఆవిడ అది సీత. అందమే కదండి. ఇంకా ఇళ్లలో గోడల మీద ఐదారు సీతాకోక చిలుకలు వరుసగా బాణంలాగి. అంతే కదా నువ్వు చేసేది. నిజంగా సీతాకోక చిలుకలు నీ దొరికితే గోడ మీద ఉంటే చూసి ఆనందిస్తావు, అంతేనా? అని కోరిక తీరాలంటే ఓ పని చేయి, తిరక్క ఎగరక అదే తోటలో ఒక బల్ల మీద కూర్చో, కదలకుండా కూర్చో. ఆత్మైక విచార నిశ్చల దుర్గజాతంబులు అన్నట్టుగా కూర్చో. చచ్చినట్టు సీతాకోక చిలుకు వచ్చి నీ భుజం మీద వచ్చి దానికి కదలని వ్యక్తి కావాలి. చెట్టు కదలదు, బండ కదలదు, పుట్ట కదలదు, సీతాకోక చిలుక అది సేఫ్టీ ప్లేస్. అమ్మయ్యా వీడెవడో కదలట్లా, వీడెవడో అని కూడా దానికి తెలియదు. ఇదేదో కదలట్లా, ఇక్కడ ఉందాం, నీకు కావలసిన అప్పుడు హాయిగా అలాగ ఒరగంటతో చూడు. దాని ఏమనుకో, చూడు అరగంట సేపు, చూడు అరగంట సేపు నీ భుజం మీదే ఉంటుంది. నీకు కావలసింది దాన్ని చూడటమే కదమ్మా రంగురంగులు. అంతకంటే దాన్ని నలిపోయేవు కదా, నాశనం చేయవు కదా, నీ ఉద్దేశం అది కాదు కదా. కానీ దానికోసం ఎగిరితే నీకు దొరకపోగా హింస పడతావు, ఆయాస పడతావు. నీకు నిజంగా నీ దగ్గరికి అది రావాలి అంటే అలా కూర్చో హాయిగా నీ దగ్గరికే అది వస్తుంది. సుఖాలన్నీ సీతాకోక చిలుకలు లాంటివి, మనం వద్దు అనుకున్న కొద్దీ వస్తాయి, మనం కావాలంటే పోతాయి. అందుకని నాటకం ఆడటం కోసం నేను వద్దనుకుంటున్నా, నేను వద్దనుకుంటున్నా అనకూడదు. నువ్వు వద్దనుకోట్లా, లోపల కావాలని ఉంది, నిజంగానే లోపల మార్చుకో. నాకు అక్కర్లేదు ఇవన్నీ అనుకుంటే అనుకోకుండా నీ దగ్గరికి అన్నీ వస్తాయి. ఇది జీవితంలో అలవాటు చేసుకోవాల్సిన సిద్ధాంతం. అందుకని అతను తిరిగినంతకాలం పంది దొరకరా. ఇక ఇప్పుడు చూడండి, అలా తిరిగి తిరిగి అలసిపోతున్నాడు, అది పారిపోయింది. అది ఏ పాశములు లేని యోగి, పందిని కూడా యోగితో పోల్చాడండి పరమహంసం. నిజం మరి దాని వర్తనం అలాగే ఉంది. చిన్నటి లాంటి వాడికి ఇంతటి యువరాజుకి, ఇంత పరాక్రమం కలిగిన వాడికి, వేటలో నైపుణ్యం కలిగిన వాడికి అది దొరకట్లేదంటే ఆశ్చర్యపోయాడు. అలా చూస్తూ చూస్తూ ఉండగానే బాణంతో చూస్తున్నాడు, ఆ పంది మాయమైంది. అంటే ఎక్కడో దూరిపోయి ఉండాలి లేదా మాయమై ఉండాలి, పరమేశ్వరుడు లెక్క ప్రకారం మాయమైంది, నిజంగానే మాయమైంది. కానీ తిన్నడు ఏమనుకున్నాడు, ఎక్కడో దూరిపోయింది. మామూలుగా వాడి కులం ప్రకారం, వాడి ధర్మం ప్రకారం, వాడి పురుషత్వం ప్రకారం, పౌరుషం ప్రకారం చూస్తే వాడు వదలకూడదండి వేటాడాలి. కానీ వాడు అలా చూసి ఎక్కడికి పోయింది, ఎక్కడికి పోయింది అన్నాడు. విచిత్రంగా పంది కనపడకపోగా ఒక మర్రి చెట్టు కింద, ఒక రావి చెట్టు కింద పరమేశ్వరుని లింగం కనపడింది, శివలింగం కనపడింది. అంటే దృష్టి మారిపోయింది. సంతోషం బునకాంచే తిన్నడు, అద్భుతమైన పద్యములు వస్తున్నాడు దూర్జడి ఆస్వాదించండి. పంది కోసం వేటాడుతుంటే మళ్ళీ పరమేశ్వరుడు కనపడ్డాడు. పరమేశ్వరుడు కనపడితే బాగుండు అనుకుంటూ పంది కనపడింది, దాని వెనకాల పడి తిరిగాడు. అది పారిపోయేసరికి ఇంక వదిలేశాడు ఆ విషయాన్ని. వదిలేయాలి అది కా, అది మాట వదిలేయాలి. దాన్ని పట్టుకుని వేలాడద్దు. అది పారిపోతుంటే నువ్వు దాని వెనకాల పడి ఏడుస్తాయి ఉంటాయా? బృహస్పతి తార వెనకాల పడి ఏడిచాడు. అలాగే ఏమన్నా బాగుందా బృహస్పతి చరిత్ర? తార చంద్రుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దేవి భాగవతంలో చాలా వివరంగా ఉంటుంది. కామం అనేది ఎంత చెడ్డది ఎంత మంచిది రెండు కూడా. భార్య పరాయవాడితో సంబంధం పెట్టుకుంటే తెగించాలి. కొద్దిపోయింది సంత, మళ్ళీ దాన్ని పట్టుకుని నేను ఆడవండి. వీడు చంద్రుడు ఏంటి కదా, చంద్రుడు రిక్వెస్టింగ్, చంద్రా నా భార్య నాకు ఇచ్చే కర్మ. ఏం బృహస్పతి అండి, ఎందుకంటే తెలివి కర్మ. నేను ఈ కథ అంతా వివరంగా చదివి మా అమ్మగారికి వినిపిస్తున్నా. దేవీ భాగవత రోజు మాకు 3:30 to 4 వరకు అదో కార్యక్రమం ఇంట్లో ఉంటే అమ్మకు పురాణం చెప్పడం. దేవీ భాగవతం అంతా చదివి వినిపిస్తుంది. ఈ కథ చదువుతుంటే మా అమ్మ కూడా 83 వరే చదవక్ర చికగ్గా ఉంది, తీసే ఏమిటి వాడు తలకాయ, వాడు మొగాడేనా అసలు తీసే అని పౌరుషం ఏదో వాడు ఏడుపు నువ్వు చదవడం కూడా తీసే బాగుండలేదురా అమ్మ, అందులో ఉందా ఉంటే ఉందా తీసే, తర్వాత కథ నాకు తెలుసులే ఏదో ఒక తీసే. వినడానికి కూడా చికగ్గా ఉంటాయి. వాడు ఎవడో తీసుకుపోతే వాడు గుమ్మం దగ్గరికి మనం వెళ్ళి నా భార్య నాకు ఇచ్చి నేనేమోనో అని వాడు, నేను రాను అది ఈవిడ, వీడేమో నువ్వు లేకపోతే నేను బతకలా, ఏమిటి బృహస్పతి ఎందుకైనా తెలివి. ఇది మనం దేవతలు అనుకునే వాళ్ళ కథలే ఎలా ఉన్నాయి, ఇక మన కథలు మనం చెప్పక్కల వేరే. అంటే వ్యామోహం, భార్య ఏందైనా సరే భర్త ఏందైనా సరే అంత వ్యామోహం పనికిరాదండి. నీ ధర్మం ఏదో నిన్ను చేయమన్నారు కానీ ఊరికే ఏడుస్తామే ఉంటా అలాగా పోతానన్నవాడిని పోని, వాడు ఎంతకాలం ఉంటాడు ఇక్కడ? మన జీవితాన్ని మనం గడపగలగాలి. పైగా మన ఒక్కలు లేని వాళ్ళకి వాడు మనకెందుకండి పని లేక, ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. ఈ తెగింపు ఉండగలగాలి. అందుకని పూర్వజన్మ కథ మీకు తర్వాత చెబుతూ ఆశ్చర్యపోతారు. కానీ ఈ జన్మలో ఇతర సంస్కారం ఎటువంటిది అంటే పంది అదృశ్యమైతే పంది పంది అని ఏడవల చుట్టుపక్కల చూశాడు. రావి చెట్టు కింద శివలింగం కనపడింది. సంతోషం బునకాంచే తిన్నడు సమస్త వ్యాపకానంత వేదాంత స్థాపిత చిన్మయాంగము. సంతోషం బునకాంచే తిన్నడు సమస్త వ్యాపకానంత వేదాంత స్థాపిత చిన్మయాంగము. అవిద్యాధ్వంత సంతాన సంక్రాంత స్వంత నిశాంత జంతు సుఖమర్గ ప్రాపక అభంగ రుక్కాంత అభాంగము. అవిద్యాధ్వంత సంతాన సంక్రాంత స్వంత నిశాంత జంతు సుఖమర్గ ప్రాపక అభంగ రుక్కాంత అభాంగము. దివ్యలింగము వివిక్త ధ్యేయ నిర్లింగము. సంతోషంబున కాంచే తినడు. రావి చెట్టు కింద శివలింగం కనపడగానే ఇక పంది విషయం మర్చిపోయాడండి. అది మనం గమనించాల్సింది కనీసం. అంటే లౌకికమైన విషయాల్లోకి మనం వెళ్ళినా, ఏదో కర్మగారు పొరపాటున అవసరమయ్యే వెళ్ళినా, మళ్ళీ పరమేశ్వరుడు గుర్తు రాగానే దేవాలయం కనపడగానే ఉండు, ఈ సోద ఎప్పుడు ఉండేదే, దేవుణ్ణి ఒకసారి చూసి దండం పెట్టి కడదాం అని అక్కడ ఆగి దేవాలయంలో దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలి. దాని ప్రయోజనం దానికి ఉంటుంది. ఆశించి మీరు చేయకండి, ఉంటుంది. సమస్యల్లో ఉన్నారు, నిండా సమస్యలే చర్చించుకుంటున్నారు, దారిలో పెడుతున్నారు. దేవాలయం కనపడింది, ఆగండి, అక్కడ దండం పెట్టుకోండి. సమస్య దేవుడికి చెప్పకండి, వాడికి తెలుసునయ్యా నువ్వు చెప్పక్కల. సర్వజ్ఞశ్చదయాకరేదితవ్యమ్మయా స్వామి శివానంద దగ్గరలో అంటారు. పక్కింటి వాళ్ళకి చెప్పడానికి పరమేశ్వరుడికి చెప్పడానికి తేడా ఏమిటంటే, కష్టాన్ని పక్కింటి వాళ్ళకి చెబితే మొత్తం అంతా వివరంగా చెప్పాలి కదా, తీరా చెప్పాక వాళ్ళు ఏమంటారో తెలుసా, నీ కష్టం వచ్చిందమ్మా ముగుడు వాళ్ళు వచ్చింది ప్రపంచం అంతే కదా, ఆడదానికి మొగాడి వల్ల కష్టం, మొగాడికి ఆడదాని వల్ల ఇంకొకరి వల్ల ఇంటికి వస్తుంది. అసలు ముగుడు వల్ల కష్టం వచ్చింది, బాధపడలేకపోయావు. పక్కింటి ఆవిడ వచ్చి పలకరించి ఏం పిండి గారు ఏమిటో ఈ మధ్య కనపడలా, ఏం కనపడతామమ్మా చంపేస్తున్నాడు మీ బాబాయ్ అని మొదలెట్టావు స్టోరీ. అది 20 ఏళ్ళు ఈ జన్మకు తెలు దశావతారం సినిమా, అది 3 గంటల 15 నిమిషాలు ఉంది ఆ సినిమా, చూసాం పరిగెట్టుకునండి. చెప్పావు చెప్పావు 2 గంటలు చెప్పావు అంతా విని నువ్వు వచ్చి ఆవిడ ఏమైనా పరిష్కారం చెప్పిందా? చేస్తున్నా చేయదండి. ఇలాగే ఉంటారమ్మా మొగాళ్ళు, ఏం చేస్తామో పడ్డమే కట్టుకున్నాక కాసిపోయాక తప్పుతుందా? ఈ మాత్రం సామెత నీకు తెలియదా? ఆవిడ చెప్పాలా 2 గంటలు అయ్యాక? ఇప్పుడు ఏమైనా గొప్ప పరిష్కారం చెబుతుంది అనుకుంటే ఆలోచిద్దామండి. లేదు ఏం చెప్పరు, అన్నీ విని ఇలాగే ఉంటారమ్మా, ఏం చేస్తామో తప్పదు, మా వాడు వచ్చే టైం అయింది, వాడు అనమాట వాడు వస్తాడు, ఈ టైం అయ్యే వరకు కాలక్షేపం టైం పాస్ అంటారు దీన్ని. సరే ఇంకో కామెంట్, ఆవిడ లోపలికి ఎడుతుందండి తోడుకోళ్ళు అత్తగారు ఎవరు ఉంటారు కదా ఆవిడతో, ఏమిటి అంతసేపు మాట్లాడావు పక్కింటి ఆవిడతో అంట, సోది అబ్బా ఇక పట్ల ఏమీ సానుభూతి లేదు ఆవిడకి. పైగా వాళ్ళు ఆయన ఏదో అన్నట్టు అండ ఏమిటి, ఈవిడ అసలు రాక్షసి, అదో కామెంటు. నీ మీద ఆవిడకి ఏం సదభిప్రాయం లేదు. అదేమిటి చాలా చెప్పింది కదా విషయాలు, వాళ్ళు ఆయన నిజంగా బాధ పెట్టాడేమంటే, లేదు నీకు తెలియదు ఇదో పెద్ద రాక్షసి అయినా ఇది చెప్పింది వాడు, ఆయన చెప్తేగా ఏమో పాపం ఆయన ఆయన అభిప్రాయం ఏమిటో మనం రెండు వైపులా మళ్ళీ అదో సోది రెండు వైపులా వినాలన్నమాట, మళ్ళీ 2 గంటలు వాడు చెప్తే ఉంటుంది. ఈ 2 వైపులు విన్నా 6 వైపులు విన్నా 2 వైపులు 6 వైపులు విన్నా జరిగేది ఏమి లేదండి ఎవరికి, మొత్తం అంతా తాతగా దుఃఖం వచ్చింది మానయ్య, ఏడవడం కూడా మానయ్య, ఏడుపు వస్తే ఆపుకో, లేకపోతే అమ్మవారి విగ్రహం ముందు కూర్చో ఏడు. ఆవిడ దగ్గర చెప్పుకుంటే ప్రయోజనం ఏమిటంటే శివానంద నగర్లో స్వామి చెబుతున్నారు సర్వజ్ఞస్య, ఆవిడకి అన్నీ తెలుసు, చెప్పక్కల అసలు ఏడుస్తే చాలు, ఏడవడం కూడా అక్కలా, ఏడుపు తప్పదు కాబట్టి ఏడు ఏం చేస్తాము, నీ ఏడుపు వస్తుందిగా. సర్వజ్ఞస్య నాకు తెలుసమ్మా ఎందుకు ఏడుస్తావు, నేను చూస్తుంటా. పైగా ఇంకోటి ఏడిస్తే ఉపయోగం ఏంటండి, అన్ని తెలుసుంటే ఉపయోగం, మనకి ఏమైనా చేయాలి కదా. అందుకే పక్కన మాట ఏ పదము వ్యర్థంగా వాడరాయన, దయాకరస్య, పరమేశ్వరుడు అన్నీ తెలిసిన వాడు ప్లస్ దయ కలిగిన వాడు, తప్పకుండా నీ కష్టం తీరుస్తాడు. అందుకే ఏమంటున్నాడు కవిత్వంలో, భవత కిం వేది తవ్యం అయ్యా, నీకేం చెప్పమంటావయ్యా. శంభోత్వం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరాం యన్వహం. అందుకే నేను నీకేం చెప్పను, నీ నామాన్ని మాత్రం నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉంటా. చిత్తే స్మరాం యన్వహం, అదొక్కటే ఉపాయం. నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో కైభవతరణి చెప్తున్న వాటి. భాగవతంలో వ్యాస మహర్షి అంటాడు, ఆయన ఎక్కడో స్నానం చేస్తూ కాలువలో ఎక్కడ నదిలో ఎక్కడో ఉన్నట్ట, నారదుడు బయట నిలబడ్డాడు వ్యాస మహర్షితో పనుండి, ఎంతకీ రావట్లా, పైగా ఏడుస్తున్నట్ట స్నానం చేస్తూ, నదిలో స్నానం చేస్తూ సంధ్యావనం చేయాలి కానీ ఏడవడం ఏంటండి. చాలా చిత్రమైన క్యారెక్టర్ వ్యాస మహర్షి, పరమ నిజాయితీ అండి. ఎక్కడ కల్మషం ఉండదు మహర్షిలో. ఆయన ఓడిపోతే నేను ఓడిపోయానయ్యా అంటాడు. ఆయన ఏదైనా వంక పొరపాటు పని చేస్తే ఏమిటోనయ్యా బుద్ధి పాలి మాడిపోయిందా అనుభవం చేసి అని చెప్పేస్తాడు. అయ్యో నేను వ్యాసుణ్ణి నా పరిణామం అవుతుందో అని ఆలోచించడం అంత నిజాయితీ అండి. ఏడుస్తున్నట్ట సరే, ఏడిచి ఏడిచి మొత్తం మీద ఇలా కడుగుడుచుకుంటూ బయటకు వస్తుంటే, ఏమిటి మహర్షి ఇన్ని పురాణాలు రాశారు, వేదాలు విభజన చేశారు, మీరు కన్నీళ్లు పెట్టుకున్నారు ఏమిటంటే, కన్నీళ్లు కాదయ్యా నాకు ఆనంద బాష్పాలు వస్తున్నాయనట. ఎందుకంటే రాబోయేది కలియుగం, సరిగ్గా ద్వాపర యుగం సంధిలో జరుగుతుందండి ఈ వృత్తాంతం, భాగవతంలో ఉంటుంది. రాబోయేది కలియుగం, కలియుగంలో మానవులు ఎంత అదృష్టవంతులోనయ్యా, మనం కలియుగంలో పుడితే బాగుండేది, దిక్కుమాన ద్వాపర యుగంలో పుట్టాం. అదేమిటండి, కలియుగంలో పాపాత్ములు పుడతారు, వాళ్ళకి అదృష్టం ఏమిటండి, 25% పావలాయే ఉంటుంది ధర్మం, 75% అబద్ధమే అధర్మమే. అంటే లేదయ్యా, కాబట్టే వాళ్ళు అదృష్టవంతులు. ఇన్ని పాపాల మధ్యలో వాళ్ళు ఏ చిన్న పుణ్యం చేసినా భగవంతుడు వాళ్ళని అనుగ్రహిస్తాడయ్యా, ఎంత అదృష్టవంతులు కలిగిస్తాం. అది మన అదృష్టం, యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. దానికి మనం గర్వించాలి, ఈ వల్ల పుట్టేమని ఏడవక్కల, అంతా మన మంచికే. ఎప్పుడూ దానం చేయని సేవలో నువ్వు ఉండి 1 రూపాయి దానం ఇస్తే నీకు 6 లక్షలు దానం చేసిన పుణ్యం వస్తుంది. రఘుమహారాజు పుట్టిన కాలంలో నువ్వు పుడితే నీకేం పుణ్యం రాదు, నీకెంత గొప్ప దానాలు చేసినా నువ్వేం చేయలేవు. ఎందుకని మనం ఎలా పుట్టాం, అన్ని ఆవదం చెట్లే, మధ్యలో మనకు మహావృక్షం మనకే పూజ చేస్తారమ్మా. క్లాసులో ఫస్ట్ మార్క్ వచ్చిన వాడికి 40 మార్కులు వచ్చాయనుకోండి, వాడు 40 మార్కులు అంటారు క్లాస్ ఫస్ట్, క్లాస్ ఫస్ట్ అనే అంటారు. 80 మార్కులు వచ్చిన వాడిని అంతే అంటారు, 40 మార్కులు వాడే క్లాస్ ఫస్ట్ అయితే అంతే అంటారు. వాడు చెప్పే వరకు ఎవరికి తెలియదు 40 మార్కులు అన్న విషయం. వాడు ఆ మాట చెప్పడు, నేను క్లాస్ ఫస్ట్, నేను క్లాస్ ఫస్ట్. ఒక మాస్టర్ అన్నాడు, మీ స్కూల్లో హెడ్ మాస్టర్ మీకు 10th క్లాస్ రిజల్ట్ ఎందుకు వచ్చిందంటే సెంట్ పెరిసెంట్ అన్నాడు. అబ్బా సెంట్ పెరిసెంట్ అండి, ఎంతమంది అయినా పరీక్ష రాశారు అన్నాడు, ఒక్కడే అన్నాడు సెంట్ పెరిసెంట్. ఏ ఒక్కడంటే సెంట్ పెరిసెంట్ కదా, 100 మంది అయినా అంతే. ఒక్కడికి 6 చదువు చెప్పారు, చెప్పి ఏం చేయాలా, వాడు చెడిపోకుండా చూశారంతే. వీళ్ళు ఎంతమంది చదువు చెప్పినా వాడు చెడిపోవాలి, వాడు పాస్ అయ్యాడు. లేదా ఒక్కడే ఎందుకుంటాడే నా క్లూసులో, ఆ స్కూల్లో ఒక్కడే ఉన్నాడంటే అర్థం, మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారంటే ఏమిటి, వీళ్ళ చదువుకు భయపడి వాడొక్కడు బండరాయిలాగా తట్టుకుని ఈ బోధన సరిగ్గా లేకపోయినా వీళ్ళు జడగొడుతున్నా వాడు పాస్ అయ్యాడు, అందువల్ల వాడిది ఖ్యాతి. హెడ్ మాస్టర్ మాత్రం సెంట్ పెర్సెంట్ అన్నట్టు తెలుగుగా మాట్లాడేవాడు అంతే. 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు ఒకడు, గెడతాడనే పెరుగుతున్నాడు బాగా పొడుగు. మరి వయసు వచ్చేసింది 27, ఇంకా 10th క్లాసే రాస్తున్నాడు రాస్తున్నాడు, ఎంఎస్ఎం మార్చి సెప్టెంబర్ మార్చి మార్చి సెప్టెంబర్ మార్చి రాస్తూనే ఉన్నాడు, అవ్వట్లేదు. వాడికి నామోషిగా అనిపించింది, ఎవరిని అడిగితే ఏం చదువుతున్నావు అంటే 10th ఫెయిల్ అయ్యా 10th ఫెయిల్ అయ్యా అంటే బాగుండదు కదా. కొన్నాళ్ళకి వాడికి ఉపాయం తట్టింది, చదువు లేకపోయినా ఉపాయాలు బాగుంటాయి. అక్కడి నుంచి ఎవరిని అడిగితే వాడు అంటున్నట్ట, ఏం చదువుతున్నావు, ఎంఏ అన్నట్టు. ఎంఏ అనుకుంటారు అందరూ, ఎందుకంటే పొడుగున్నాడు. వీడి ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఇప్పుడే వేదవా ఎంఏ అంటే ఉంటారు, 10th క్లాస్ ఫస్ట్ స్టాండ్ ఫెయిల్ అయ్యామని నీకు తెలియదు, ఎంఏ అంటే మళ్ళీ అది అన్నట్టు వాడు. ఆ విషయం వాడికి తెలుసు, ఎదురు వాడికి తెలవాల్సిన పని లేదుగా, మళ్ళీ అదే నా భావన, అది భావన భవతి, నీకు ఎందుకు గొడవ నేను చెప్పుకుంటా. ఎందుకంటే వాడు ఎంఏ చదివిన వయసు కనిపిస్తుంది వాడికి, ఎంఏ మళ్ళీ అదే ఇంతే, ఏదైనా నువ్వు భావించడాన్ని బట్టి. అందుకని అక్కడ శివలింగాన్ని చూశాడు, పంది భావన వదిలేశాడు, ఇంకా దాని గురించి తాపత్రయంలో పడరా. సార్ పరమేశ్వరుడు కనపడుతుంటే దిక్కుమాలి పంది అదో పంది పోతే పోయింది, ఇంటి దగ్గరికి వెళ్ళడం గొప్పలు చెప్పడం కంటే ఈ పరమేశ్వరుని చూడడం ఎంత గొప్ప విషయం. అందుకని ఆ దుర్జటు కూడా పరమేశ్వరుని వర్ణిస్తున్నాడు, సమస్త వ్యాపకానంత వేదాంత స్థాపిత చిన్మయాంగము. ఆ శివలింగాన్ని చూడగానే తిన్నడికి ఎంత ఆనందం కలిగిందంటే, సమస్త వ్యాపక అనంత వేదాంత స్థాపిత చిన్మయాంగం, సమస్తము వ్యాపించిన లింగం అని. అంటే భగవంతుడికి 3 లక్షణాలు ఉంటాయండి, సర్వవ్యాపక సర్వవ్యాపి సర్వజ్ఞుడు సర్వాంతర్యామి సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు, ఆమ్నిషియంట్ ఆమ్నిపొటెంట్ ఆమ్నిప్రెజెంట్ అంటారు ఇంగ్లీష్లో. ఆమ్ని అంటే సర్వ, ఆమ్నిబస్ అని వస్తుంది. ఆ ఆఫీసు ఉద్యోగులు అందరూ ఎక్కేసిదాన్ని, మనం ఎక్కేయకూడదు కానీ ఆ ఆఫీసు వాళ్ళు ఎవరైనా ఎక్కేసి నో టికెట్స్, అది ఆమ్నిబస్ ఓఎంఎన్ఐ వస్తుంది. అమ్నీషియన్ సర్వజ్ఞుడు, అమ్నీ ప్రజెంట్ సర్వాంతర్యాన్ని, అమ్నీ పొటెంట్ సర్వశక్తివంతుడు, ఏమైనా చేయగలరు. అన్ని తెలిసిన వాడు నువ్వు చెప్పకల. అమ్నీ ప్రజెంట్ ఎక్కడైనా ఉంటాడు, అంతటా ఇక్కడ కూడా నిండి ఉన్నాడు ఆయన, మనందరి రూపాలలో నిండి ఉన్నాడు. ఆ భావన ఉంది, అందుకని సమస్త వ్యాపక అంతటా వ్యాపించినాడు. కాబట్టి ఏ క్షణంలోనైనా ఎక్కడైనా ఏ రూపంలోనైనా కనపడగలడు. ఆయన కేవలం వైకుంఠంలో కూర్చుంటే ఎంతైనా వైకుంఠానికిను గుంటూరుకి చాలా దూరం ఉంది. అందుకే త్యాగరాజస్వామి గగనానికి ఇలకు బహుదూరం అనినాడు ఖగరాజు అన్నాడు ఆయన చమత్కారంగా. ఏమయ్యా నన్ను కాపాడడానికి రావట్లేదు, గరుత్మంతుడు నీకేమైనా సహకరించలేదా? ఒకవేళ నేను ఉండేదేమో ఇక్కడేదో తమిళనాడు ప్రాంతం, తంజావూరు ప్రాంతం, నువ్వు ఉండేదేమో వైకుంఠం, ఆ వైకుంఠం నుంచి తంజావూరు రావాలంటే చాలా టైం పడుతుంది, మధ్యలో ట్రాఫిక్ జామ్ అయిందని ఏమైనా అన్నాడా మీ గరుత్మంతుడు? లేదా రావేమిటయ్యా అన్నాడు కవిత్వం చమత్కారం. ఎందుకంటే భగవంతుడు రాదలుచుకుంటే ఇవన్నీ ఆగుతాయా? ఆయన రాదలుచుకున్నప్పుడు ఇవన్నీ ఉండమండి. సిరికి చెప్పడు శంఖచక్రయు గమం చేయు సంధింపడు, ఏ పరివారమును జీరడు అప్రగపతింపడు, ఆకర్ణికంతర దమిళ్ళము చక్కనొత్తడు, ఆకర్ణికంతర దమిళ్ళము చక్కనొత్తడు, వివాద ప్రోత్సిత శ్రీ కుచోపరి చలంచలమైన వీడడు గజ ప్రణవనోత్సాహి. ఆయన నిజంగా రాదలుచుకుంటే ఎవ్వరికి చెప్పడు, ఏమీ చేయడు. కారు ఉందా లేదా, అందులో పెట్రోల్ ఉందా లేదా, ఇవన్నీ అడగడు. ఆయన పరిగెత్తుకుని వస్తాడు, ఒక్క క్షణంలో నీ దగ్గర ఉంటాడు. నువ్వు పిలవడం ఆలస్యం అంతే. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట అంటే అర్థం అది. స్వామి వెంకటేశ్వర స్వామిని చూడండి మీరు, ఇతర విగ్రహానికి ఆయనకి తేడా ఉంటుందండి. పడుకున్న విగ్రహాలు ఉంటాయి శ్రీరంగనాథ స్వామి, కూర్చున్న విగ్రహాలు ఉంటాయి భద్రాచలం సీతారాము, పార్వతీ పరమేశ్వరులు కూడా నటరాజస్వామి నాట్యం చేసినట్టు ఉంటుంది, శివపార్వతులు కూర్చున్న వరసర శివలింగం కూర్చున్నట్టే లెక్క. కానీ వెంకటేశ్వర స్వామి ఒక్కడే మీకు ఆశ్చర్యకరంగా ఎప్పుడు స్టాండింగ్ పొజిషన్ కూర్చుని ఉండడు ఆయన. అసలు కూర్చున్న వెంకటేశ్వర విగ్రహం ఉండదండి, పడుకున్న వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉండదండి. ఇదే నన్ను తిరుపతిలో అవధానం చేస్తుండే ఎందుకు అని అడిగారు. ఏ అర్ధరాత్రి ఏ కుచేరుడు పిలుస్తాడో, ఏ అర్ధరాత్రి ఏ ద్రౌపది పిలుస్తుందో, పడుకుంటే లేచి వెళ్ళడం ఆలస్యం కదా, అందుకని స్వామి జన్మలో నిలబడే ఉన్నాడు అని చెప్పాడు. అవన్నీ ఆయనకి అనుభవాలు అయిపోయినాయి రామావతారంలో కృష్ణావతారంలో. ఒక్కో సర్పపు వెళ్ళడం ఆలస్యం అయిపోయింది, ఇరుగుకుని అన్యాయం జరిగిపోయాయి అక్కడ. అందుకని కలియుగంలో మానవులు తట్టుకోలేదు. పైగా నాకు పేరెట్టారు వాళ్ళు, ఒక పిలుపులో పిలిస్తే పలుకుతారు, రెండోసారి పిలిపించుకోకూడదు నేను పెట్టుకోవాలంటే. రెండోసారి పిలిస్తే ఒకసారికే వెళ్ళాలంటే ఎప్పుడు నిలబడే ఉండాలి అంటే, కూర్చుని నిద్ర వస్తుంది వెళ్ళకపోతామేమో. అని మన కోసం స్వామి 24 గంటలు నిలబడే ఉన్నాడు. ఎంత దయ భగవంతుడికి మన మీద, మనం గ్రహించలే. ఇంకా మనం నిలబడ్డాము క్యూలో నడుస్తామేటండి, ఆయన ఎప్పుడు నిలబడేమో, మనం వెళ్ళా కూడా నిలబడే ఉన్నాడు. నిలబడగానే అన్ని జరుగుతున్నాయి నైవేద్యాలండి. ఇంత దయ, ఈ విగ్రహాల్లో భేదాల వెనకాల రహస్యం ఇదండి. అందుకని అదోటి చెక్కేసి ఇదోటి చెక్కేసి ఈ మాటలు కావు ఎంతసేపు మహాడవరసి వెనకాల ఇది రథాలు ఎందుకు కూర్చుని ఉంటే భద్రాచలం సీతారామం చూడండి. మీరు నేను మొన్న చెప్పాను మీకు, ఒక క్షేత్రంలో తిరుపతి కెల్లంపూడి దగ్గర కుడి చేతిలో శంఖ ఎడం చేతిలో చక్రం ఉంటుంది. భద్రాచల రాముడికి కూడా కుడి చేతిలో శంఖ ఎడం చేతిలో చక్రం ఉంటుంది, మీరు గమనించండి. విష్ణుమూర్తి చక్రం ఈ చేతిలో ఉండాలి కానీ ఎక్కడ ఉండాలి? అసలు ఆయన రాముడికి చక్రం శంఖం ఎందుకండి? రాముడికి ఉండాల్సింది ధనుస్సు బాణాలు, సీతాదే ఉండాలి. ఇది ఈ సెట్టింగ్ ఏమిటి? ఇది విష్ణుమూర్తి సెట్టింగ్, రాముడు సెట్టింగ్ కాదు. కానీ భక్తుడే ప్రధానం ఎప్పుడు భగవంతుడు. భద్రుడు, భద్రుడు తపస్సు చేసి నాకు రాముడు కావాలి, నాకు రాముడు కావాలి, రాముడు నా కొండ మీదకి రావాలి అని త్రేతాయుగంలో రాముడు ఉండగా మొదలెట్టాడు తపస్సు. అది ఫలించలేదు, రాముడు వెళ్ళిపోయాడు వైకుంఠానికి. వీడు తపస్సు మాల, వీడు తపస్సుకు వైకుంఠం కదులుతోంది, అంత తపస్సు వాడిది. అప్పుడు స్వామి అనుకుని వీడు నన్ను వదిలేదా లేడు మొత్తం మీద, అప్పుడు నేను ఉండగానే మొదలెట్టాడు, ఏదో వదిలేస్తాడేమో అనుకున్న వదలలేదు, మహమ్మండిగా ఉన్నాడు, నేను వెళ్ళక తప్పదు అని వైకుంఠం నుంచి వచ్చాడు. వైకుంఠం నుంచి వచ్చేటువంటి కంగారులు ఆయన చెంక చక్రాలు సరిగ్గా ధరించరా, అందుకని ఇది ఇటు ఇదట అయినాయి. ఎలా ఉన్నావు అలాగే, ఎందుకంటే మనం కాపాడాలి, ఇవాడు కనిపించాలి, లేదా ఊరుకోడు వాడు వచ్చేసాడు. పైగా ఇంకోటి మధ్యలో వస్తూ ఆలోచించాడు దారిలో వీడు దొంపదాగా, నేను ఇలా కనిపిస్తే వాడు గుర్తించడు. ఎందుకంటే విష్ణు రూపం కాదు వాడు కోరింది, రాముడు రూపం. అమ్మో మర్చిపోయాను, రాముడు అంటే ఎప్పుడు చెప్పి ఎన్ని జన్మలైంది అవతారం ఎత్తి, అది త్రేతాయుగం, ఇదేమో కలియుగం. అబ్బో మూడు యుగాలు అయిపోయింది రాముడు, ఓహోసారి గుర్తో ధనుస్సు బాణం కదా మర్చిపోయా అని అర్జెంటుగా ధనుస్సు బాణం. ఎందుకంటే వాడు గుర్తుపట్టాడు, లేకపోతే వాడు మళ్ళీ ఏడుస్తాడు. అందుకని రాముడు చేతిలో ఇటు పక్క ధనుస్సు, ఇటు పక్క బాణం ఉంటుంది, ఈ పక్క శంఖ చక్రాలు ఉంటాయి. విచిత్రంగా కుడి చేతిలో శంఖ, ఎడం చేతిలో చక్రం ఉండదు. భద్రాచల రాముడు మీరు గమనించారు, ఇక్కడ తొడ మీద సీతాదేవి కూర్చొని ఉంటుంది. ఇది భద్రుడు కోరిన రూపం, ఆయన పడిన కంగారు, అలాగే వచ్చాడంతే. అందుకే భద్రాచల రాముడిని కేవలం భద్రాచల వైకుంఠ నారాయణుడు, వైకుంఠరాముడు అంటారు ఆయన ప్రత్యేకంగా. వైకుంఠరాముడైన అంటే రాముడే, మళ్ళీ వైకుంఠంలో ఉన్న విష్ణువు చిహ్నాలు కూడా ఉంటాయి. ఏ రామాలయంలోనూ ఆ చిహ్నాలు ఉండవు, ఇక్కడే ఉంటాయి ప్రత్యేకత. అది భద్రుడు తపస్సు. ప్రతి క్షేత్రానికి, ప్రతి విగ్రహానికి, ప్రతి రూపానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ అర్చక స్వాములు అడిగితే ఆ ప్రత్యేకత వచ్చి మాకంటే ఎక్కువ వాళ్ళకి తెలుస్తాయి, స్థానికంగా ఉంటాయి. అవి తెలుసుకోవాలి, ఆ భావన చేయాలి. అబ్బా ఇంత గొప్పవాడు ఆ భగవంతుడు అంతే. అందుకని సమస్త వ్యాపక అనంత వేదాంత స్థాపిత చన్మయాంగము, వేదాంతంలో కూడా ఉన్నది ఆయనే. ఆ సమస్తం వ్యాపించిన ఆయన పట్టుకోవడం ఎలాగండి? యో వేదాద ఊశ్వర ప్రోక్తక వేదాంతేజ ప్రతిష్ఠితక తస్య ప్రకృతి లీనస్య యపరస్య మహేశ్వరక. వేదం ముందు ఉన్నది ఆయనే, వేద అంతములో ఉన్నది ఆయనే, ఈ ప్రకృతిలో మొత్తం లీనమైనది ఆయనే, ఈ ప్రకృతికి పరమైన వాడు కూడా ఆయనే. మరి అంతటి వాడు ఆయనైతే మనకెందుకు కనపడటం లేదండి? ఇందాక చెప్పారు కదా ఏమిటండి, ఇందాక చదివిన లేదా, శంఖ శంఖారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూత్యయా కింకరీతశ్యయా మాయా శంకరాచార్యమాశ్రయే. ఎంత నచ్చిందో నాకు ఆ శ్లోకం, ఇక్కడే విన్నాను మొదటిసారి. అమ్మ గుర్తుపెట్టుకోవాలా, గుర్తుపెట్టుకో. అమ్మవారు ధారణాశక్తుడు ఇచ్చింది కూడా బుర్రలో పడిపోయింది. శంఖారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూత్యయా. అనుమానాలు అనుమానాలు అన్ని అనుమానాలే మనకి, ఎన్ని చెప్పినా అనుమానాలే, ఎన్ని చెప్పినా ఇంకా ఎన్ని చెప్పండి, ఇంకా ఏదో అనుమానం అనుమానం అనుమానం, ఇంకా ఏదో తెలుసుకుందాం. అంటే అనుమానం లేకుండా భగవంతుని పూజ చేద్దామని అనుకో, రెండు ఒత్తులు ఎట్టాలా, మూడు ఒత్తులు ఎట్టాలా, కుడి వైపు తిరగాల, ఎడమ వైపు తిరగాల, అసలు ఒత్తులు పెట్టక్కల నువ్వు మానే, ఒత్తిడి చెప్పి దేవుణ్ణి అనవసరం కూర్చోక. ఇవే ఎంతసేపు ఆచారాల గురించిన పట్టింపులు అనుమానాలే తప్ప, పంపలు అంటుకుపోతాయి చెబుతున్నాం కదా, నువ్వు ఏం పెట్టకుండా జపం చేసావు, మనసులో స్మరించు చాలు, నీకు ఎలా తోస్తే అలా పెట్టు. ఆచారాలు మానేమని నేను చెప్పడం, వాటి గురించి అంత చాదస్తం పెట్టుకోకండి, అవి మన బంధిస్తాయి విపరీతంగా. ఇక ఇవి ఎక్కువైపోతాయి, కర్మకాండ ఎక్కువైపోతుంది, అసలకాండ తగ్గిపోతుంది, జ్ఞానకాండ తగ్గిపోతుంది. అలా ఉంటే సమస్త వ్యాపకమైన తత్వాన్ని ఎప్పటికీ తెలుసుకోలేదు. అందుకే చూడండి, నేను మొహమాటం లేకుండా కొంతమంది పని కట్టుకునే ఈ ఆచారాల సంప్రదాయాల పేరు మీద చెప్తారు ఉపన్యాసాలు, అలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి. ఈ తత్వం పెరిగి అసలు తత్వం చెప్పరు. అసలు తత్వం తెలుసుకుంటే ఇవేమి అవసరం లేదు, ఇవన్నీ ఎంతవరకు అది తెలుసుకునే వరకు. అది వ్యాపకమే, వ్యాపకమైనది అది వేదాంతంలో ఉన్నదని. స్థాపిత చిన్మయాంగము చిద్రూపం, నేను మధ్య చిన్ముద్ర అని చెప్పుకున్నాము, చైతన్యమయమైన లింగం అక్కడ ఎదురుగా కనిపిస్తుంది శివరూపంలో. పైగా అవిద్యాధ్వంత సంధాన సంక్రాంత స్వంత నిశాంత జంతు సుఖ మార్గ ప్రాపక అభంగ రుక్కాంత భంగము. ఎంత పెద్ద సమాసం వాడాడు, ఎందుకంటే వాడడం నన్ను ఏడిపించడానికి కాదు, ఆయన కలిగిన ఆనందం ఒకటి ఉంటుంది. అంత పొడుగు ఆనందం ఆయన గడిగితే దేవుడు చూడగానే, ఏదో బోడి ఆర్టీసీ బస్సు అరగంట సేపు రాకపోతే అరగంట తర్వాత అది వస్తేనే మనం అయ్యా అని ఒక కేకేస్తామే ఆర్టీసీ బస్సు. ఆది మధ్యాంతరహితుడైన భగవంతుడు కనిపిస్తే వాడు ఇంకెంత పద్యం చెబుతాడండి. అంతటా తిన్నడు సూచను సంతోషముతో ఒక్క లింగము సంత సమాయం ఎంతో సంతోషించను దిక్కుమాలిన పద్యం అంటారు దీన్ని. అర్థమయ్యేలా రాయాలి, అర్థమయ్యేలా రాయడం, అర్థమైతే ఏమిటి అర్థమైంది ఇక్కడ. ఆ పద్యం వినగానే మన ఒళ్ళు ఇలా పొటమరించాలి, వినుసుకులు ఇలా పొటమరించాలి. బా ఏమి రాశాడు, నాకు అర్థం కాలేదు కానీ మంచి పద్యం రా. అసలు అర్థం కానివే బాగుంటాయి. మన వాళ్ళు చూడండి హిందీ పాటలు వింటారు తన్మయం అయిపోతుంది, ఎందుకని ఒక ముక్క అర్థమవుతుంది కాబట్టి. తెలుగు పాట బాగుండదు ఎందుకంటే అర్థమవుతుందిగా, అర్థం కానివే బాగుంటాయి, అర్థమయ్యాక ఏమీ బాగుండవు. భార్యాభర్తలు కూడా ఎందుకు సరదాగా ఉంటారని ఎవరికొకరికో అర్థం కాలేదు కాబట్టి, ఎవరికి ఎవరు 20 ఏళ్ళు లేరా అర్థం కాలేదు కూడా సంసారం ఆనందం అర్థమైతే ఇంకేముంది. అర్థం కాదు, ఎప్పటికప్పుడు మనం బాణం వేస్తూ ఉంటాం, వారు బాణం వేస్తారు, ఈగో పనికిరాదండి. చెలోక్తులతో సరదాగా నడిచిపోవాలి. భర్తగారు సాయంత్రం 4 గంటలకు అరుగు కూర్చున్నట్ట, పెద్ద మనిషి ఎవడొచ్చి కాఫీ ఇచ్చేసింది, కాఫీ తాగేసాడు, పనే ముందు కూర్చున్నట్టు అక్కడ రిటైర్ అయిపోయాయి. ఒక గాడిది వచ్చింది అలాగే, భార్య ఏడిపిద్దాం అనిపించింది దీనికి. మేము మీ చుట్టాలు వచ్చారు అన్నట్ట ఏడిపించడానికి, ఏమి తోతగా ఏమేమో మీ చుట్టాలు వచ్చారన్నట్ట. ఆవిడ లోపల పాపం నిజంగానే చుట్టాలు వచ్చారేమో లోపల నుంచి వచ్చిందండి. వెళ్ళాలి బయట, అమ్మ నీ దుంప దగ్గర గాడిని చూపించి నా చుట్టం అంటావా, ఆవిడేం భయపడాలి. వచ్చి రెండు రెండు అత్తయ్య గారు ఒక్కరే వచ్చారే మావయ్య గారు ఏదే అయిపోయాను మనవాడు. మరి ఇప్పుడు దెబ్బ అయిపోయాడు, అమ్మ బాబు ఇది దుంప దగ్గర దీనికెంత తెలివిందిరా. మరి ఆవిడ తక్కువదే, ఆవిడకి ఎరిగిపడిన నరసింహరావు ఉపన్యాసాలు మీరు ఉంటుంది అందుకని చెప్పేసింది. చాలా గౌరవంగా రెండు రెండు అత్తయ్య గారు ఒక్కరే వచ్చారే మావయ్య గారు రాలేదే అంత, ఆయన కూడా గాడిదే మొత్తం మీద ఇప్పుడు గాడిది కొడుకయ్యాడు. ఆవిడ్ని గాడిద చుట్టం చేద్దామని చూస్తే వీడు గాడిద కొడుకయ్యాడండి. ఎందుకు వేళాకోళం తినగా ఉండక, ఏమర్థమైందండి? అర్థం అవడానికి భార్య భర్త అర్థం అవడం, అర్థమైతే ఏం మజా ఉండదు, అర్థం కానంత దేవే మజా ఉండదు. అర్థం చేసుకునే ప్రయత్నం ఏమక్కర్లా, అవుతారు అలా సాగినైనా అవుతుంది అంతే, ఏం కాదు ఊరికి పట్టించుకోదాన్ని, పూసేసుకోక రాసేసుకోక, ఆ సమయానికి ఏం చేయాలో చేసి అంతే. ఇంకా దాని గురించి ఆలోచించుకో, అప్పుడే బాగుంటుంది. ఇదే ఇలా చెయ్యలేం కాబట్టి మనం అవిద్య, ఆ అవిద్య గురించి ఆ శ్లోకంలో చెప్పారు. శంఖారూపేణమ చిత్తం పంకీకృతమభూత్ యయ. యయ అంటే ఏ మాయ చేత, ఏ మాయ అనుమానాలతో నా మనస్సునంతా నింపేసి మనస్సుని పంకీకృతం బురద కింద చేసి పారేసిందండి ఈ మాయమని. ఇందుకే మాయ ఏమిటండి? విచిత్రం తిరగండి. యామా ఏది లేదో అదే మాయ, యామా ఏది లేదో అదే మాయ. ఆ మాయను ఛేదించిన వాడు యావత్ ప్రపంచంలో శంకరాచార్య స్వామి ఒక్కడే. ఇది మాయా ఇది తెలుసుకో అని చెప్పాడండి. అంతకుముందు మాయావాదం లేదండి, అద్వైతం ఉంది, అద్వైతం వేదంలోనే ఉంది. కానీ అద్వైతానికి నీకు అడ్డంగా ఉన్నది మాయా, దాన్ని ఛేదించు అని స్పష్టంగా చెప్పినవాడు మాయ. అందుకే ఆయన స్తోత్రంలో ఏం చెప్పారు అక్కడ శ్లోకంలో, పంకి అనుమానాలతో నా మనస్సు అంతా బురద 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 కింద అయిపోయింది, ఈ బురద పోవాలంటే శంకరాచార్య స్వామిని ఆశ్రయించిన ఒకటే మార్గం, ఇంకో మార్గం లేదు. ఎందుకని కింకరీ తస్య మాయా, ఆయనకి ఈ మాయ శవకురాలైంది. శంకరాచార్యం ఆశ్రయే, కవిత్వం ఎంత అందంగా ఉందండి. శంఖ అనే ఒక మాటతో శంఖా శంఖా రూపేణ పంకీకృతం కింకరి అనే సున్నా క బిందుపూర్వ కారాలు నాలుగు వచ్చే శ్లోకం ఎంత అందంగా ఉంది, మనకు గుర్తుంటుంది చక్కగా. ఇది అవిద్యాధ్వంత సంక్రాంత స్వంత నిశాంత జంతు సుఖ మార్గ ప్రాపక అభంగ రుక్కాంతాపాంగం. ఈ అవిద్యయే మాయ. అవిద్య ఎటువంటిది? ద్వాంతం అంటే చీకటి. మళ్ళీ దానికి సంతానం చీకటి పిల్లల్ని పెట్టింది. అసలు చీకటితోనే ఇబ్బంది అంటే మళ్ళీ ఇది పిల్లల్ని పెడితే ఎలా? తనలో చూడండి పేరు పిల్లల్ని పెడతాయి, అప్పుడే పేరు తీయడం కష్టం. పేరు పిల్లల్ని పెడితే ఈళ్ళు అంటారు, ఈళ్ళ దువ్వెన ప్రత్యేకంగా ఉంటుంది. ఇలా పెద్ద ఇలా చెప్తా, ఇలా ఒక్కోటి ఇలా పెట్టి ఇలా ఇలా అంటారు. ఇది పెద్ద ప్రక్రియ. ఎందుకని లోపల పేరు పిల్లల్ని పెట్టేసి, పిల్లల్ని పెడితే కష్టమండి, అది పిల్లలు పెట్టకముందే చంపాలి. ఈ మాయ కూడా అవిద్య కూడా పిల్లలు పెట్టేసింది అంటే బాగా శాఖోపశాఖలుగా కొమ్మలుగా రెమ్మలుగా చిగుళ్ళుగా ఆకులుగా పువ్వులుగా ఫలాలుగా వ్యాపించేసింది. దాన్ని ఛేదించాలి మనం అంటే ఏం చేయాలి తెలుసిన? ఒక్కో ఆకు తీసి, ఒక్కో చిగురు తీసి, ఒక్కో పువ్వు తీస్తే ఈ జన్మకు ఆ చెట్టు కోల్దాం. నీకు దమ్ముంటే వేళ్ళు తగ్గొట్టాలి, కూకటి వేళ్లతో పెకరించడం అంట. ఆ లోపల వేళ్ళు కనుక నువ్వు లాగలిగితే ఇక వృక్షం ఉండనే ఉండదు వేళ కాబట్టి రేపైనా కొనుక్కో. అందుకని చిగురాకులు నెమ్మదిగా నువ్వు కత్తిరోడు గడ్డం తీసుకునే కత్తిరోడు పెట్టుకెళ్ళి అక్కడ మీసాల కత్తిరా తీసుకుని ఒక్కో ఆకు ఒక్కో పువ్వు కత్తిరిస్తే ఈ జన్మకు ఆ చెట్టు తెమ్మదు, అది మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి. మాయని ఛేదించవలసిన విధానం అది. అలా ఛేదించాలంటే పరమేశ్వర పాదాలు ఆశ్రయించాలి. సమస్త అవిద్యాత్వంత సంతాన సంక్రాంత స్వాంతము, మన మనస్సు ఈ అవిద్య అనే చీకటితో నిండిపోయింది, ఆక్రమించబడింది. సంక్రాంతము అంటే అర్థం అది, సంక్రాంతి అంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు, ఆక్రమిస్తాడు, అందుకని సంక్రాంతి అంటే జరగడం. అంతకంటే ఇటు నుంచి అది జరిగాడు, కర్కాటక నుంచి మకరానికి జరిగాడు సంక్రాంతి. ఆ చీకటిలో ఉన్న మనస్సుకి మరి ఉదయం కావాలి, అదే నిశాంత. నిశాంత అంటే ఉదయం, నిశాయాహ అంతం నిశాంతం ప్రభాతం. ఉదయం అయితే మనం ఏమనుకోండి, ఇక మంచి చీకటి ఉండదు, చీకటి ఉండదు, చీకటి ఉండదు. రాత్రిపూట కరెంటు పోయి ఇప్పుడు మన కష్టాలన్నీ అవేగా దోమలు బాధపడుతున్నాం. ఏమనుకుంటా తెల్లారితే బాగుంది, పని ఏమైనా చేసుకుంటాం, అర్ధరాత్రి పని చేయలేం నిద్రపోలేం. అందుకని విసుగొచ్చి ఏమనుకుంటామంటే ప్రాణం తెల్లారితే బాగుండు, కాఫీ అయినా కాచుకునేవాళ్ళం. ఈ సంత తెల్లారదు, కరెంటు ఇవ్వడం, చచ్చిపోతున్నాం దోమలతో అంతే. ఈ మాయతో అది పిల్లల్ని పెట్టేసేసి దోమల్ని, ఆ దోమలు మనం మూసేస్తే మనం అప్పుడు కూడా ఏమనుకుంటామంటే తెల్లారితే బాగుండు, ఆ భగవంతుడు అనే సూర్యుడు కనపడితే బాగుండు, ఆయన కిరణాలు నా మీద పడితే బాగుండు. ఆ సూర్యకిరణాలే ఈ శివలింగం నుంచి వస్తున్న కిరణాలు. అందుకే అవిద్యాధ్వంత సంతాన సంక్రాంత స్వంత నిశాంత జంతు సుఖ మార్గ ప్రాపక. ఈ అవిద్యలో కొట్టుకుపోతున్న చీకట్లో పడి ఉన్న మానవుడు జీవులందరికీ సూర్యోదయాన్ని ఇచ్చేటువంటి జంతు సుఖ మార్గ ప్రాపక. ఈ జీవులన్నిటికీ సుఖాన్ని ఇచ్చేవాడు శివుడు. చీకట్లో ఉన్న వాడికి సుఖాన్ని ఇవ్వడానంటే సూర్యుడు రావాలి. మీరు గమనించండి లెక్క, సూర్యుడు పోయా సూర్యుడు వచ్చాక చీకటి పోతుంది తప్ప చీకటి పోయాక సూర్యుడు రావడం. చీకటి పోయాక సూర్యుడు రావాలంటే ఈ జన్మకు సూర్యుడు రాలేడు, రానే ఉంది చీకటి, అలాగే ఉంటుంది. నువ్వు పో నేను వస్తా అంటే కుదరదు, వాడు వచ్చాక అయిపోతుంది. అందుకే సూర్యుని ఆహ్వానించాలి మనం, జ్ఞాన సూర్యుని ఆహ్వానించాలి మన మనస్సులోకి, అప్పుడు ఖచ్చితంగా ఉన్న చీకటి పోతుంది. అవిద్యాధ్వాంతం అంటే అర్థం, అవిద్య అనేటువంటి చీకటి పోవాలంటే జ్ఞానం అనే సూర్యుడిని ఆశ్రయించాలి. అందుకే అభంగ రుక్, రుక్ అంటే కాంతండి, అభంగరు అంటే ఆయన అడ్డులేని కిరణాలు, ఆపలేని కిరణాలు ప్రసరింపజేస్తూ ఉంటాడే, అటువంటి వాడు సూర్య భగవానుడు. అటువంటి సూర్యకిరణాలు లాంటి దివ్య కిరణాలు కలిగిన శివలింగాన్ని చూశాడు. అది దివ్యలింగము వివిక్తధ్యేయ నిర్లింగము. ఇంకోటి మాట చెప్తున్నాడు, అద్భుతమైన మాట, వివిక్తధ్యేయ నిర్లింగం. వివిక్త అంటే ఒంటరిగా, ఒంటరిగా ధ్యానం చేయగల దేవుడు అండి ఆయన అంటాడు. ఎవరు ఒంటరిగా ధ్యానం చేయడం పెట్టి 10 మందిలో కూర్చొని ధ్యానం చేయకూడదా? 10 మందిలో కూర్చొని ధ్యానం చేయలేదు. ఇప్పుడు కూర్చొని ధ్యానం చేస్తావు, నువ్వు మాటలు వింటావు, కానీ ఈ మాటలు నిన్ను ధ్యానం చేయనిస్తాయా? అందుకే ఒక చోట నేను పేరు చెప్పానండి, పెద్ద సొసైటీ అని పెట్టారు, శ్వాస మీద ధ్యాస అదోడు పెట్టారు. 1000 మంది ధ్యానం చేస్తున్నారు. ఈ పెద్ద ఆయన కూడా ఇక్కడ కూర్చున్నాడు, కూర్చుని ఈయన మురళి వాయిస్తున్నాడు. వాడు ధ్యానం చేస్తుంటే ఈయన మురళి ఎందుకంటే పని లేక కొన్ని వాయించాడు సరే, అది కూడా పర్వాలా. కొన్ని అలాగే వాయిస్తూ ఉంటే ధ్యానం నడుస్తుంది. మధ్య మధ్యలో ఇంకా 4 నిమిషాల్లో ధ్యానం అవుతుందని చెప్పడం, మళ్ళీ ఇంకో 3 నిమిషాల్లో మురళి వాయించడం, మళ్ళీ రైల్వే అనౌన్స్ పెట్టా, నాకు అర్థం కాదు. వాడు ధ్యానం చేయనివ్వకుండా ఇంకా 2 నిమిషాల్లో ఇంకా 1 నిమిషంలో నాకు అర్థమైపోయింది, వీడియో అసలు మీరు ధ్యానం చేస్త కాదు, వాళ్ళందరం జరగకూడదు టికెట్లు పెట్టి. వాడు శుభ్రంగా ధ్యానం చేయమని చెప్పి వాడు ధ్యానం చేస్తూ ఉంటే మధ్యలో 5 నిమిషాల్లో 3 నిమిషాల్లో 2 నిమిషాలు ఈ అనౌన్స్మెంట్ ఏమిటండి? తెలుగులో రైల్వే స్టేషన్లో 3 భాషల్లో చెబుతారు, అలా చెబుతున్నారు. ఇక్కడ ప్రశాంతంగా ధ్యానం చేయని వాళ్ళు. అందుకని ఈ సామూహికంగా ఏమిటి, సామూహిక ధ్యాన యోగ శిబిరాలలో సుమారుగా నడుస్తున్నది ఊరికే మిమ్మల్ని మాయే తప్ప ఏముండదు, మొహమాట లేకుండా చెబుతాం. ధ్యానం ఏకాంతంగానే చేయాలి. అందుకే వివిక్త ధ్యేయ నిర్లింగము. ఏకాంతంగా నీ ఇంట్లో నువ్వు కూర్చోలేదు, దేవాలయంలో కూర్చో, ఎక్కడైనా సరే నువ్వు ఒక్కటిలో కూర్చో, ఇంకెవరు ఉండదు, పక్కన భర్త కూడా ఉండదు, వాడు మళ్ళీ గిలుతాడు, తినక ఉండడు. ఇగో పనైందిరా, పనైందిరా, ఇంటికి రా, చాలే, ఎంతసేపు గుడే అంటాడు వాడు. తప్పు వాడితో రాకూడదు, వాడితో వస్తే కూర్చొని వెళ్ళిపోవడమే. ప్రశాంతంగా ఉండాలంటే ఒక్కడే ఉండాలి. అప్పుడు ఇంక నీ జోలికి ఎవరు రారు, నువ్వు ఏం ఏడుస్తావో, ధ్యానం చేస్తావో, శ్లోకాలు పాడతావు, పాడుకో. అందుకని భగవంతుని దర్శించడానికి ఎప్పుడు ఏకాంత మార్గం అత్యుత్తమమైనది. సామూహిక మార్గం చెడ్డది కాదు. ఇంతమంది కూర్చొని మాటలు వింటున్నాం మనం ఇక్కడ ధ్యానం చేయడంలా. మళ్ళీ మీరు ఒక్కొక్కరికి నేను ఒక్కొక్క ఉపన్యాసం ఇవ్వలేనుగా, అందుకని ఒక కార్యక్రమం పెట్టారు, 200 మంది వింటున్నారు. ఇటువంటిది ఎప్పుడు సామూహికంగానే జరుగుతుంది. సామూహికం ఏమి తక్కువది కాదు, కానీ అది మనకి వ్యక్తిగతమైన ఫలితాన్ని ఇవ్వదు. మహాయోగులు అయితే తప్ప ఇంతమందిలో కూర్చొని ధ్యానం చేయలేరు, అది వేరు. స్వామి లాంటి వాళ్ళకి సాధ్యమే, మనం ఎక్కడ సాధ్యం? సామూహికంగా కూడా చేయిస్తే, మీరు చేస్తూ 10 మంది చేత చేయిస్తే కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. దానికి ఒక గమ్మత్తైన కథ ఉంది. ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లు ఉన్నారు, ఇద్దరు, ఒకడు మంచి ఆస్తికుడు, భక్తి ఉంది వాడికి, ఇంకోడు ఆ నాస్తికుడు కాదు కానీ భక్తి లేదు, మామూలు పూజలు అవి చేయడు, ఆ పూజ చేస్తేనే దేవునికి ఉన్నట్ట, వీడు మెట్టవేదాంతం వీడిది. వాడు మాత్రం అలా కాదు, మంచివాడు ఉన్నాడే భక్తుడు, వాడు ఆర్టీసీ బస్సు ఎక్కగానే ఆ వెంకటేశ్వరం ఫోటో దగ్గర అంబికా దర్బార్ బత్తి 2 అగరత్తులు పెట్టేసి ఎలా ఎలా అని ఓ శ్లోకం కౌశల్ యాస ప్రజారామ బొర్వ సంజా ప్రవర్తతే అని వాడు చదివేసేసి బయలుదేరతాడు బస్సు. వాడు బాధ్యత లేక బస్సు కూడా వాడు చాలా జాగ్రత్తగా కాస్త వేగం కొద్దిగా వేగంగా నడుపుతాడు, మరీ వేగంగా నడపడు, బస్సులు కుదుపులు అవి రాకుండా జాగ్రత్తగా తీసుకెళ్తాడు. వీడు రెండోవాడు అలా కాదు, వీడు పూజలు చేయడు, అగరత్తులు పెట్టడు, దేవుడు ఫోటో వీడు బస్సులో ఉండదు, పైగా వీడు బస్సు అడ్డగోలుగా నడుపుతాడు, విపరీతమైన వేగం, ఎక్కడెవడు పడతాడో తెలియదు. వాడు అంతే, నా పద తింటే నాకు అలా నడపడం తెలియదు, ఆడ పెద్ద ఇది అంటాడు. కానీ విచిత్రం, వీళ్ళిద్దరు స్నేహితులండి, వీళ్ళిద్దరు సరి మాట్లాడుకున్నవాడు, వీళ్ళిద్దరు రిటైర్ అయిపోయారు, ఇద్దరు చనిపోయారు. ఈ మంచివాడు ఉన్నాడే భక్తుడు, వీడు స్వర్గానికి వెళ్ళాడు. వెళ్ళి వాడు అనుకుంటాడు, నేను చాలా మంచిగా ఉన్నాను, నేను రోజు అగరత్తులు వెలిగించాను, నేను రోజు పూజ చేశాను, నాకు స్వర్గం ఖాయం అనుకుంటాడు. వాడు వచ్చింది, స్వర్గం వచ్చింది, స్వర్గానికి వెళ్ళాడు. బాగుంది, అక్కడికి వెళ్ళాడు, చాలా దివ్యమైన వాతావరణం అది కనపడుతుంది. ఆ దూరంగా ఎక్కడో చెట్టు కనపడింది, ఆ చెట్టు ఏముంటుండదు, కల్పవృక్షం అన్న. ఆ దూరంగా ఒక ఆవిడ అటు ఇటు నడుస్తుంది, అలా ఆవిడ ఎవరండి, ఈ రంభండి, ఈ మధ్య కొంచెం ఒళ్ళు చేసి మార్నింగ్ వాక్ చేస్తుంది అలా. ఓ రంభ, అలా ఉంటుందన్నమాట రంభ అంటే, బాగుంది అన్న. ఆ దూరంగా ఒక చెట్టు, ఆ చెట్టు ఎవరండి, కల్పవృక్షం అన్నారు. ఆ చెట్టు కింద ఒక ఆవు ఉంది, ఆవు ఏమిటాడు, కామధేను అండి. మా పురాణాల్లో ఉన్నా మా శాస్త్రులు గారు చెప్పారు కామధేను, నిజమేన మాట, ఏదో అనుకున్నాను నేను. వీడికి ఆనందంగా ఉందండి, కామధేను దగ్గరికి వెళ్ళాడు, దాని పాలు మమ్మల్ని దాగనిస్తారా? అయ్యో, పుణ్యాత్మలందరికీ దాని గ్లాసు వెండి గ్లాసులో ఒక పాలు ఇస్తారండి, ఒక గ్లాసు మీరు కూడా తాగచ్చండి, రేషన్ షాప్ అండి, ఒక గ్లాసే ఇస్తారు, 2 గ్లాసు ఇవ్వాలన్నారు. చాలు అండి బాబు, ఒక్క గ్లాసు అయినా చాలు, కామధేను పాలు అని వెళ్ళాడు వీడు. దాని చిత్రం ఏంటంటే, వీడు వెళ్ళేసరికి అప్పటికే శుభ్రంగా వెండి గ్లాసులో పాలు తాగేస్తున్నాడు 2వ వాడు. వాడు నాస్తికుడు, వాడు దేవుణ్ణి పూజ చేయలే, పైగా బస్సు కూడా అడ్డగోలుగా నడిపాడు. వాడు బస్సు నడుపుతుంటే జనమంతా భయపడేవాడు. వాడు వీడికంటే ముందు స్వర్గానికి రావడం వచ్చింది, వీడికి బుర్రపాడైపోయింది. అందుకే స్వర్గానికి వెళ్ళిన సుఖం ఉండదు, ఎందుకంటే ఇందుకే మన అసూయలు మనకుంటే. వీడికి ఇప్పుడు వీడి సుఖం అంతా పోయిందండి, రంభ పోయింది, ఆ స్వర్గం పోయింది, కల్పవృక్షం పోయింది, గ్లాసు పాలు పోయాయి. నాకంటే ముందు వాడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి, ఈ పాయింట్ పట్టుకుంది. అందుకని అక్కడ ఎవరో బండు కనపడ్డు ఇలా ఓ బల్యం కనపడుతున్న వాడిని అడిగాడు, ఏమండి వాడు అసలు ఇప్పుడు ఒక్క అగరొత్తి పెట్టి కూడా కొనలేదు, పుల్ల కూడా వెదిగింది అని అంబికా దర్బార్ బత్తిలో సగం నేనే కొన్నానండి, రోజు అలా బస్సు కూడా చాలా జాగ్రత్తగా నడిపానండి, నేను బస్సు నడుపుతుంటే ప్రయాణికులంతా సుఖంగా పడుకునేవారండి హాయిగా, నాకు ఇచ్చారు స్వర్గం అంటే అర్థం ఉంది వాడికి కూడా ఇవ్వడం ఇవ్వకండి అన్నట. అప్పుడు వాడు చెప్పాడు, నువ్వేం కంగారు పడకు, అలాగే ఉంటా ఫలితాలు వేరుగా ఉంటే మీ మానవ లోకంలో వ్యాఖ్యానాలు వేరు, మా చట్టాలు వేరు నాయన, నువ్వేం కంగారు పడకు అలా ఉండి అన్నాడు. నాకు నచ్చలేదండి, నచ్చకపోతే ఏం చేస్తాం అయ్యా అన్నాడు. సరే అయిపోయింది, కొన్నాడు సాగింది ఇలాగే. వీడితో పాటు వాడు సమస్త సౌక్ష్యాలను పిలుస్తాడు. వీడిని పిలిచాక ముందు ఈ మంచివాడిని, అబ్బాయి నీ టైం అయిపోయింది, రేపు పొద్దున నీకు విడుదల, నువ్వు వెళ్ళిపోవాలి అన్నట్టు. ఇప్పుడు వీడికి మళ్ళీ వీడి 2 నెలలు ఉన్నాడు కానీ 2 నెలలు వాడి గురించి చేస్తాడు, స్వర్గ సుఖాలు కూడా వీడి మనసుకి ఎక్కడ, వాడు అనుభవిస్తున్నాడు వాడు అనుభవిస్తున్నాడు, నువ్వు వీడు అనుభవించట్లా. వాడు అడిగట్టు మళ్ళీ, నేను ఎడతాను కానండి వాడు ఇంకా అక్కడే ఉన్నాడండి, వాడిని మీరు వెళ్ళమని చెప్పట్లేదండి, ముందు నన్ను వెళ్ళమంటారంటే నీకు తెలియదయ్యా వాడు నీకంటే ఎక్కువ పుణ్యం చేశాడయ్యా అన్నట్టు. అవతల పట్టు వీడికి అర్థం కాల, మీరు చట్టాలో తప్పు రాశారండి పొరపాల నా పేరుకు బదులు వాడి పేరు ఉందేమో అండి, వాడు ఎక్కువ పుణ్యం చేయలేదండి, వాడు బస్సు కూడా అటదిడ్డంగా నడిపాడండి, ఎప్పుడూ పూజ చేయలేదు అన్నట్టు. లేదురా అబ్బాయి, నీకు పుణ్య విశేషాలు నీకు తెలియవు, నువ్వు దేవుడికి దండం పెట్టినప్పుడు నువ్వు ఒక్కడవే పెట్టావు, నువ్వు ఒక్కడవే పూజ చేసావు, నువ్వు బస్సు కూడా సుఖంగా నడిపోవు, అందరూ పడుకున్నారు నువ్వు పూజ చేసినప్పుడు, నువ్వు బస్సు నడిపినప్పుడు, వాడు బస్సు నడిపోడు ఎక్కడ తెచ్చిపోతావు అని దేవుడా 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 అని అరుస్తూనే ఉన్నారు అందరూ. అంతమంది చేత దైవ నామస్మరణ చేయించారు కాబట్టి ఆ పుణ్యం వాడికి ఎక్కువ ఉందా, అందుకని ఇంకో 15 రోజులు వాడు ఎక్కువ ఉంటాడు, నువ్వు వెళ్ళిపో, ఈ చట్టాలు ఇలాగే ఉంటాయన్నట్టు వాడికి బుర్రపడిపోయి. అమ్మ బాబు ఇంతకంటే ఇండియా రాజ్యాంగమైన ఏమనుకున్నాడు వాడు. నువ్వు బస్సులు నడుపుతుంటే సుఖంగా నడిపో హాయిగా, అందుకని అందరూ పడుకున్నారు. ఎవడు గోవింద అనలా, వాడు నడుపుతుంటే అలా కాదు, సంత ఇవాడు వీడి పాల్పడ్డాము రవ్వ ప్రాణాలు పోతాయి అనుకుని, దేవుడా ఏడుకొండల వాడా ఆపద మొక్కల వాడా అంటూనే ఉన్నారు బస్సు నడుస్తున్నాం సేపు. ఆ పుణ్యం అంతా వాడికి వచ్చింది, వాడు అలా ఉండకపోతే మరి వీళ్ళు భజన చేస్తారా? అందుకోసం సామూహికమైన భజనలు కలవు సంఖ్యే శక్తి అంటారు. కలియుగంలో సమూహానికి ఒక శక్తి ఉంటుంది, అంటే మన మనస్తత్వాలు ఎలాంటివి అంటే ఒంటరిగా చేయమంటే చెయ్యం మనం, ఏదో ఓ చోట ఓ భజనట ఓ విష్ణు సహస్రంట ఎవరో స్వామీజీ వచ్చారట చూస్తేనే పుణ్యం అంట మళ్ళీ రాట ఏడాదికి ఒకసారి వస్తారట అంటే అక్కడ పరిగెడతాం, ఆయన ఏదో వెళతాము పూజ ఏదో పెడతారు అక్కడ కూర్చుంటాం. ఆ రకంగా నేను అందులోకి లాక్కు రావడం కోసం తప్ప అక్కడ కూర్చున్నంతలో నీకు ముక్తి వచ్చేస్తుందని కాదు, నువ్వు మళ్ళీ విడిగా చేసుకోవాల్సింది. అలా కూర్చుని 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 సమూహంతో కలిపి చేసి చేసి ఇంటి దగ్గర నువ్వు ఒంటరిగా కూడా చేసుకునే స్థితికి రావాలి. అందుకని ఎంతసేపు నలుగురు ఉంటే కానీ నేను చెప్పను, నలుగురు ఉంటే చేయదు కాదు చెప్పవాలి. అందుకే పద్యంలో స్పష్టంగా వివిక్త ధ్యేయ నిర్లింగం సంతోషంబునకాంచి తిన్నడు అవి సంతోషంబునకాంచి తిన్నడు సమస్త వ్యాపకానంత వేదాంత స్థాపిత చిన్మయాంగము అవిద్యాద్వంత సంతాన సంక్రాంత స్వంతని సంత జంతు సుఖ మార్గ ప్రాపక అభంగరు కాంతాభంగము దివ్యలింగము వివిక్త ధ్యేయ నిర్లింగము. అంతే, అంతటి శివలింగాన్ని చూశాక మళ్ళీ ఇంకేమైనా గుర్తుంటాయండి? వెంటనే శివుడితో నేరుగా అంటున్నాడు, ఓ సామీ ఇటువంటి కొండదరిలో, ఓ సామీ ఇటువంటి కొండదరిలో ఒంటిం పులు సింగము గాజిం పెట్టెది పుట్టునట్టడలిలో, ఓ సామీ ఇటువంటి కొండదరిలో ఒంటిం పులు సింగము గాసిం పెట్టెడి కుట్లు నట్టడవిలో కల్జు విక్రి నీడ కల్జు విక్రి నీడ ఏ యాసంగట్టితివి ఏటి గడ్డ నిల్లు, ఏ యాసంగట్టితివి ఏటి గడ్డ నిల్లు, నీ వాకున్నచో నీ వాకున్నచో కూడు నీళ్లు ఏ సుట్టంగులు తెచ్చి ఇచ్చెదరు నీ కిందేటికే లింగమా, నీకిందేటికే లింగమా. ఎంత ఆర్తి ఎంత ఆవేదన, ఇలా ఏడవాలి దేవుడి దగ్గర. వాడి భాషలో వాడు ఏడుస్తున్నాడు దుర్జడు, అందుకే వాడి భాషలో రాశాడు పద్యం. ఇక్కడ దుర్జడి భాష కాదు ఇది, ఇప్పుడు దీన్ని కోయ భాషలో పలకండి ఎంత చక్కగా కుదురుతుందో. ఓ సామీ ఇటువంటి కొండదరిలో ఒంటిన్ గురులు శంఖములు కాసిన పెట్టడి కుట్లు నచ్చడవిలో కల్జూవికి నీడ ఏ యాసం గట్టిది వేటి గడ్డ నీళ్ళు, నీవు ఆకొన్నచో కూడు నీళ్లు ఏ సుట్టంబులు తెచ్చి ఇచ్చేదరు నీకు ఇందేటికే లింగవా. ఇది గిరిజనుడి భాష. మనం జాగ్రత్తగా చదివితే పండితుల భాషలో కనిపిస్తుంది, కానీ గిరిజనుడి భాష. అందుకని ఏ చుట్ట వలన ఏ చుట్టంబులు సు అనేదాన్ని ప్రాసస్థానంలో పెట్టి వాడాడు. నువ్వు దాన్ని చాకిన మాత్రానికి వీళ్ళది గిరిజనుడు చుట్టమనే అంటాడు, చుట్టం అండవు. అతను పలికే విధానంగా అతను పలుకుతాడు, అతని భాషలో పంచుకున్నాడు. ఓ స్వామి, ఇటువంటి కొండ దరిలో ఒంటిని బుల్లు శంఖములు గాసింగ్ పెట్టడి కుట్టు నచ్చడవిలో కజువుకే నీడ ఏ ఆసంగతిది ఎటిగడ్డ నీవు, నీవు ఆకున్నచో కూడు నీళ్లు ఏ సుట్టంగులు తెచ్చి ఇచ్చేదరు. నీకు ఇందేటికే లింగవా, లింగమా అని పిలవడం కూడా గిరిజనుడు భాషే. ఏ బ్రాహ్మణుడు ఏ పండితుడు శివుణ్ణి లింగవా అని పిలవడం, పరమేశ్వర అని పిలుస్తాడు. ఆయన భాష వేరు, ఆ భాష ఎక్కువ ఈ భాష తక్కువ అనేది ఎవరి పద్ధతి వారిది. రెండు పద్ధతులు పరమేశ్వరుడికి ఇష్టమే. అందుకని అడుగుతాడు, ఏమి ఇటువంటి కొండ దరిలో ఏమయ్యా, ఎక్కడున్నావేమిటయ్యా? అది రాయి అని తెలియదండి, మనం అంతా శివలింగాన్ని రాయిగానే భావిస్తున్నామే. అది రాయి అని అనుకోట్లా, ఆయన మనిషి నాలాంటి వాడే. ఇక్కడున్నావేమిటయ్యా, కొండ దరి, కొండ దగ్గర ఏం చేస్తావేమిటే, పది మంది చూడడం ఉన్నారు కానీ ఒంటరిగా ఎలా ఉంటున్నావు అయ్యా. ఒంటిన్ ఒక్కడిలో ఉన్నావు, పులులు సింగములు గాసిన పెట్టి పుట్టు నట్టడి కూడా ఇవ్వ, పుల్లు ఉంటాయి నీకు తెలవదా, భయం లేదా నీకు, ఏమైపోతావు. దేవుణ్ణి సింహములు పుల్లు సింహాలు ఉండే అడవయ్యా, కోయాళ్ళం ఇందులో బతికేవాళ్ళం, మేమే చచ్చిపోతున్నాం, అడిగిపోయింది నువ్వు ఎలా ఉంటావా బాబు, మా ఇంటికి వచ్చి వెంటనే నేను తీసుకెళ్తాను కదా. ఒంటిన్ పులులు సింగములు గాసిన పెట్టి పుట్టు నట్టడవిలో భయంకరమైన అడవయ్యా ఇది, చీమల దూరని చిట్టడవి, కాకుల దూరని కారడవి, ఇక్కడ పెట్టేవి ఉంటాయా మాత్రం. ఇక్కడైనా ఒక కాలనీ ఉందా ఏమన్నా, నీతో పాటు ఉన్నాను గేపడు రేపు. కల్జువ్వికి నీ నీడ, కల్జువ్వి అంటే రాతి రావి చెట్టు, రాతి నేలలో పెరిగే రావి చెట్టు, అడవిలో పెరిగే రావి చెట్టు. ఈ అడవిలో ఉండే ఈ రావి చెట్టు నీడలో ఏ ఆసనం కట్టిదివి, ఏటి గడ్డ నీళ్ళు, ఆ మాట కూడా చూడండి. ఇక్కడ కట్టేమి ఉంటాయా ఇల్లు అంటే, ఆయన ఇల్లు ఏం కట్టుకోవాలి, ఒకటి శివలింగం ఉంది అక్కడ, కానీ ఇల్లు కట్టుకున్నట్టే కదా. ఏటి గడ్డను ఉంది కదా శివలింగం, అంటే ఏటి గడ్డను ఉంటే స్కూల్కి పోతుంది కదండి, ఏరు కాస్త పొంగింది ఒక గట్టు పోషిస్తూ ఉంటుంది. మీకు కోనసీమలో గోదావరి ప్రాంతంలో చూడండి, అమలాపురం దగ్గర గట్టు పోషిస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడే కొబ్బరి చెట్లు గోదావరిలో కలిసిపోతూ ఉంటాయి గట్టు కోసేస్తే. అందుకని ఏటి గట్టు నీళ్లు కట్టుకున్నావు, గట్టు కోసేస్తే నీ శివలింగం కోనలో పడిపోదు, గోదావరిలో పడిపోదు. ఇక్కడ కట్టుకున్నావు ఏమిటయా, ఎవరైనా అపార్ట్మెంట్ కట్టుకుంటే కాస్త ఊళ్ళో లోపల కట్టుకుంటారు, కానీ నది ఒడ్డును కట్టే ఏమిటయా, ఏమైపోతుంది నీ శివలింగం, ఇంత అమాయకుడివి. కనీసం ప్రభుత్వానికి ఎప్పుడో చేసుకున్న ఓ ఇందిరమ్మ ఇల్లేనా ఇచ్చేవారి, అటువంటి మానేసి ఇక్కడ కట్టుకున్నావేమిటయా. ఎవరు అడిగితే వారికి ఇస్తున్నారు, శివుడు అడిగితే ఎవరా, పైగా ఆయన పేరే రాజశేఖరుడు శివుడు, అందుకని ఖచ్చితంగా ఇస్తాడు. నా పేరే ఈయనది కూడా దేవుడిది ఇచ్చారు, దానిలో పనుల పైగా ఎన్నికలు కూడా వస్తున్నాయి, దైవానుగ్రహం చాలా అవసరం, అందుకని ఇచ్చేస్తారు. ఆ పనైనా చేయకుండా ఇదే ఉండ ఏ ఆసనం కట్టితివి, ఏటి గడ్డ నీళ్ళు, ఈ ఏటి గట్టు మీద ఇల్లు కట్టుకున్నావు, పైగా నీవు ఆ కొన్నచు నీ కూడు నీళ్లు ఏ చుట్టంబులు తెచ్చి ఇచ్చేదరు. చదువుకున్న వాళ్ళు ఎవరు కూడు నీళ్లు అంటారు కదండి, కూడు ముఖ్యంగా కూటు కోసం, కూటు కోసం అనేది లేబర్ వాడే మాట. అందుకని ఆయన అటువంటి వాడే గిరిజనుడు, అందుకని అదే భాష, అదే భాషలో పద్యం రాశాడు గురుజుడు. ఎంత పండితుడైనా గిరిజన భాషలో కూడా పండితుడు. ఎక్కడైనా గిరిజనులకి బ్రాహ్మణులకి ఇతర కులాల వాడికి తేడాలు తప్పదలుచుకుంటే గురుజుడు ఇలా రాస్తాడు ఆ పద్యాన్ని. ఆ గిరిజనుడిని తిట్టడా, వాడు బతుకు, వాడు శాపం అనడా, ఏమనలా, పైగా వాడిని పొగుడుతున్నాడు. ఇంకా ముందు ముందు చూడండి, హీ విల్ బికమ్ ది హీరో. నమ్మక జమకాలు చదివి పూజలు చేసే బ్రాహ్మణుని కంటే కూడా ఈ కన్నప్ప చేసిన పూజనే భగవంతుని గ్రహిస్తాడు. ఆ రహస్యం తెలియజేయడానికే మనకు కథ, ఎవరిని తక్కువ చేద్దామని కాదు ఇది. ప్రత్యేకించి నిమ్మల జాతుల వాళ్ళని ఎక్కువ చేసే కథ ఇవన్నీ కూడా. మీరు అక్కడెక్కడో పుట్టామని బాధపడకండి, భక్తి ప్రధానం ఇది. వారికి ఏవో వచ్చునని మీకేవో రావని అనుకోకండి, రావాల్సింది భక్తి, ఇంకేమక్కర్లా, అది ఉంటే చాలు నేను అనుగ్రహిస్తా అని ఆయన శివుడు ఉద్దేశం, అదే దుర్జుడి ఉద్దేశం. అందుకే వాళ్ళ భాషకి ఎంతో ప్రాధాన్యం ఇచ్చి, వాళ్ళ గౌరవం ఇచ్చి పద్యం రాశారు. అదే భాషలో అదే ఛందస్సులో, తన ఛందస్సులో వాళ్ళ భాష గురించి. అందుకని నువ్వు ఒకవేళ నీకు ఆకలిస్తే కుడు నీళ్లు ఏ చుట్టాలు తెచ్చిస్తారయ్యా, ఏ చుట్టంబులు, ఎవరో ఒకరు తెచ్చి నీకు పట్టారు, రోజు క్యారేజ్ ఎవడు పట్టుకుతున్నాయా, రోజు క్యారేజ్. ఇప్పుడంటే మాట్లాడడానికి వచ్చేవారు నోరు కాబట్టి కింద నుంచి క్యారేజ్ వస్తుంది. నాకు బాగుందండి శారదాపీఠం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి నేను ఇక్కడ మకాయం పెడితే నాలుగో రోజులు ఏమంటారు, భోజనం ఎక్కడన్నా అడుగుతాయి. సహజం మరి, ఉపన్యాసాలు ఉన్నంత వరకే భోజనం ఉంటుంది. ఇది శారదాపేట అంటే ఇంటి దగ్గర శారద ఉంది, ఆ పేట దగ్గరికి వెళ్ళాలి, అక్కడైతే డైలీ అక్కడ అడగరు, అక్కడ పెడతారు, అది మనీలేగా. అందుకని చెబుతాడు ఇక్కడ ఏదో వారం రోజులు గుంటూరులో క్యారేజ్ వచ్చింది కదా అనుకుంటున్నాం, ఇక్కడ రేపటి నుంచి రాదు, 9వ తారీఖు క్యారేజ్ ఇవ్వదు. అందుకని ఇక్కడ కూర్చున్నారు ఏమిటా అడవిలో, ఎవడు ఈ చూడు ఏ చుట్టాలు నీకు రోజు క్యారేజ్ పట్టుకొస్తారు ఇక్కడికి, భోజనం ఎక్కడ నుంచి వస్తుంది, ఇందీటికి లింగమా, నాతో వచ్చి నేను చూసుకుంటా, ఇల్లు ముంగిలియో అనుంగు చెల్లు ఈడైన చుట్టంబుడు ఇలా ధరింపవశమే ఏ పోడు ముల్లేక ఇల్లో ముంగిలియో అనుంగు చెల్లో ఈడైన చుట్టంగులో ఇలాలో కొడుకో ధరింపవశమే ఏ పోడు ముల్లేక మా పల్లెను కోరిన వెళ్ళనుంగలవు తెప్పల్గాగా మా పల్లెను కోరిన వెళ్ళనుంగలవు తెప్పల్గాగా నీకిచ్చదన్ చెల్లంబో ఇట నుండి నుండక అటు విచ్చేయంగదే లింగమా. ఇల్లో ముంగిలియో అనుంగు చెరువులో ఈడైన చుట్టంగులు. ఇక్కడ ఏమైనా ఇల్లు ఉందా నీకు? ఇల్లా వాకిలే అంటాం కదా. ముంగిలి అంటే ఇంటి ముందు ఉండేది. ఇల్లు వాకిలే లేదు కదా. ఇక్కడ ఎలా ఉంటామయ్యా? వాన వస్తే కురుస్తోంది, ఎండ వస్తే కాస్తోంది, బొత్తిగా పైన ఎవడైనా పందిరేనా వెయ్యరా? ఓ పందిరి వేస్తుంటే పోనీ ఒక రకం పందిరి కూడా లేదయ్యా. లేక పందులు తిరిగే ప్రదేశం ఇది, ఇంతవరకు పందిరిగా తిరిగింది. ఇక్కడ ఎలా ఉంటావయ్యా? అనుంగు చెల్లుడు. ఎందుకంటే చిన్నపిల్లాడండి, ఇంత పడితే వాడి వయసు 15 ఏళ్ళు. అందుకని వాడికి ఆ వయసులో ఏమిటండి, 15-16 ఏళ్ళ అబ్బాయిలు మీరు గమనించండి, 5 ఏళ్ళు దాటే వరకు స్నేహితులతో తిరుగుతారు, మనతో తిరగం, తల్లిదండ్రుల దగ్గర ఉండవు. దానికి ఓ బాధపడిపోకల్లా, వీళ్ళకి ఫ్రెండ్షిప్ పోయారు, మన మర్చిపోయి ఆ వయసు అటువంటిది. ఒక్క లంకేసి 16 రోజులు పండగ చేస్తే ఇక ఫ్రెండ్స్ ఉండరు, మళ్ళీ పెళ్ళామే ఉంటుంది. అది తెలియక ప్రభుత్వం వారు వయసు ప్రకారం 23 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసేస్తే వాడు వెళ్ళమన్నా బయటకు వెళ్ళి ఇంట్లో కూర్చుంటాడు. ఇంకా ఫ్రెండ్ అయినా ఆవిడ 8 ఆవిడ మనం చేసేది ఎందుకు? ఇక్కడ ఏ వయసుగా ముచ్చట తిరుగుతా తిరగని ఏమిటట, సమయానికి ఇంటికి వచ్చారా లేదా? చెడిపోయే స్నేహాలు లేకుండా ఉంటే చాలు, మనం జాగ్రత్త పడవలసింది అదే. అందుకని వాడు ఇలా గుమ్మం దాటగా ఏమిటో పిల్లల మాట వింటలా, ఈ రోజులు మారిపోయాయి, మరి మీ అమ్మని అడిగితే చెబుతుంది నువ్వు మాట విన్నావలేదు. ఆవిడ అలాగే బాధపడుతుంది, నువ్వు విన్నావా అంటుంది, అమ్మమ్మ గారు ఇంట్లో ఉండే నువ్వు విన్నావేటి అంటుంది ఆవిడ వెంటనే. తడతడానికి ఆ గ్యాప్ తప్పదండి. దీనికి తట్టుకోవాలంటే మనస్సులో ఒక రకమైన వైరాగ్యం ఉండాలి. అంటే చాలు, వాడిని బాధ్యత వహించడం వరకే మన కూచి తప్ప వాడు వెళ్ళిన ప్రతి చోటికి మనం వెళ్ళడం కదండి. కూడా కొడుకు కూడా కూతురు వెళ్ళక కూడా మీరు ఎడతారా? మనకు ఒక ధర్మం, మన ధర్మాన్ని మనం చేస్తున్నాం. ఇంటి దగ్గర బాధ్యత అప్పగించాం, సరిగ్గా ఉండడం వాళ్ళ కూచి, ఉండకపోతే ఈయన కూచి నేను పట్టించుకో. నేనే చెడ్డ పని చేయట్లేదే, లక్షల మంది ఆనందించే పని చేస్తున్నాం. ఆయన చింతిస్తున్నాం, వాళ్ళ సంగతి చూసుకోవడం ఆయన కూచి నాది కాదు. నేను అక్కడ గురించి వెర్రే అవుతుంటే ఇక్కడ పని అడగదు. మళ్ళీ రేపు అయిపోయి ఇంటికి వెళ్తాం, ఆ ఉన్న రోజులు మన బాధ్యత మంది చక్కగా ఏదేలా ఉందో మళ్ళీ సరి చేసుకోవడం. మళ్ళీ ఇంకెవరు పిలిచారు 3 రోజులు పెట్టు దానికి, మళ్ళీ సరి సర్దుకో. తప్పదు, ఇందుకోసం మనం పుట్టించాడు. ఆయన చూసుకుంటాడు, ఇంతవరకు ఏమీ లేదు, హాయిగా ఉంది సంసారం, నడుస్తుంది, ఏం పర్వాలా. ఎందుకంటే మనం చేస్తున్నది మంచి పని. మనం బేకాటాడడానికో తాగడానికో లేదా వ్యాపారాలు చేసి సంపాదించడానికి మనం ఏం చేయట్లే, ఎవరిని మోసం చేయట్లే, 10 మంది బాగుపడే ఉపాయం చేస్తున్నాం. అంటే ఎవరైనా ఇంతే దీని గురించి చింత అనవసరం. ఇక్కడ కూర్చొని కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తే ఈ కార్యక్రమం దెబ్బతింటుంది. ఏ పని చేసినా అంతే, చింతించకండి. అనవసరంగా వాడు బయటికి వెళ్ళాడు, ఇంకా రాదు వస్తాడు, బయటికి వెళ్ళి వాడుకో, లేదా ఫోన్ చేయి మహా అయితే అంత ఆందోళన కూడా ఫోన్ చేయి, ఎవరైనా ఫ్రెండ్ ఉంటే, లేదా ఊరుకో ఏం జరిగితే అది జరుగుతుంది. పిల్లల్ని కన్నాం కానీ వాళ్ళ తలరాత మనం కనలా, స్పష్టంగా చెప్పింది కదా. ఎందుకు అంత కంగారు పడిపోవడం? ఈ కంగారు పడితే నీకు బీపీ వస్తుంది తప్ప వాడి ఇంటికి రాడు. ఇప్పుడు నిన్ను బయటికి తీసుకెళ్ళాలి ఆసుపత్రికి, అది వాడే చేయరు వాళ్ళు లేడు ఇంట్లో. ఇప్పుడు మొగుడికి 2 బీపీలు వస్తాయి, కొడుకు బీపీ, పెళ్ళం బీపీ, ఈ రెండింటికి వాడికి హార్ట్ అటాక్ వస్తుంది. ఈ 2 బీపీలు కలిసి ఒక హార్ట్ అటాక్. ఇన్ని తెచ్చుకుంటున్నామని నిజం చెప్పాలంటే మనం ఏది ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేయడం చేతకాక మనం అన్న మార్గంలోనే వెళ్ళాలి. అక్కడ ఏదో మనది పెద్ద గొప్ప మార్గం అది మాట్లాడేది, శృంగేరి మార్గం ఇది. ఇందరూ ఈ మార్గంలోనే ఉండాలి. అదేం లేదు, వాడు వయసు, అందుకని వాడు ఏమంటున్నాడు చూడండి, నీకేమైనా ఇల్లా వాకిలని అనుంగు చెరుడా, ఎవరైనా స్నేహితులు ఉన్నారా ఎవరన్నా? నాకంటే మా వాళ్ళు 3 మంది ఉన్నారు, గిరిజనులు, మీ ఫ్రెండ్స్ ఉన్నారా ఎవరన్నా? ఫ్రెండ్స్ లేకుండా ఎలా ఉంటామా? ఆడుకోవాలనిపించదా? అంటే సాటి మనిషితో మాట్లాడినంత హాయిగా మాట్లాడుతున్నాడు భగవంతుడితో. వాడు అనాగరికుడు ఏమిటంటే మనం అనాగరికులం కానీ అంత స్పష్టంగా అక్కడ ప్రతిష్ట చేసి, మంత్రపోక్తంగా ప్రతిష్ట చేయించి, యంత్రం మీద రాగి రేపు మీద బీజాక్షరాలు రాయించి శివుణ్ణి అక్కడ స్థాపన చేస్తే దాన్ని లింగమే లింగమే రాయే అని మనం అనుకుంటాం తప్ప ఆయన మనిషి, ఆయనకి నైవేద్యం పెట్టాలి అని మనకు అనిపించట్లేదు. నైవేద్యం పెడితే మన లోపాలని లోపలెట్టేయండి అయిపోయింది, మీరు వాడు తినడలేదు మనకు అక్కడ. మీరు ముందు కథలో వింటారు, అక్కడ ఆయన నైవేద్యం పెట్టి తినడు, ఆయన తినే వరకు వాడు కదడు. నువ్వు తింటావా లేదా? లేదా నేను తలకాయ బదులు కొట్టుకుంటా, నేను వెళ్ళిన ఇక్కడి నుంచి. అంత పట్టుదల ఉంటే దేవుడు తింటాడు. అదే ఆయన తిండని ఎలాగో తెలుసు మనకి, అందుకే చాలా నైవేద్యాలు చేస్తాం మనం. ఎందుకంటే ఆయన తింటాడంటే చెయ్యం, ఆయన ఎలాగో తినడు మనం తినేవే, కాబట్టి మనకు కావలసినవన్నీ చేసేసుకోవడం, దేవుడికి నైవేద్యం పెట్టుకోవడం, తింటే ఎలాగో అని ఎలాగో వేసేసుకుని
ప్రాణయస్వహా కూడా పూర్తిగా మేనేజ్ లోపలెట్టి ఒక అరగంటి పెట్టి ఒకళ్ళు తింటాడేమో. మే పిల్లలకి ఆకలిస్తుంది పెట్టిపోతే అనగా ఎంతసేపు ఆకలి ఆకలి ఆకలి. వినాయక చవితి పూజ అయిపోయిందా అమ్మాయి ప్రసాదం పెట్టేద్దాం ప్రసాదం ఇంక భోజనాలు చేసేయచ్చు. జీవితం అంతా ఈ భోజనాలకే సరిపోయింది. ఎన్ని భక్తాలు మింగేసామో ఎన్ని ఎకరాల ధాన్యం మింగేసామో కనపడుతున్నది ఇంతే పొట్టగా ఎకరాలు ఎగిరిపోయినాయి ఇక్కడి నుంచి. ఇంకా దాని మీదే ధ్యాస దేవుడికి పెట్టాం వాడు తినే వరకు మనం ఉండాలి ఏమైనా సరే అని పట్టుదల ఉంటే వాడు కనపడతాడు. ఇవాడికి అంతా ఏం కనపడతాడు. అక్కడ ఉన్నది రాయి అనుకుంటే రాయి, శివలింగం అనుకుంటే శివలింగం. మన భావన భావం తద్భవతి. ఆయన మనిషి అనుకున్నాడు అందుకే మనిషితో మాట్లాడంటే ఏమయ్యా ఇక్కడ ఇల్లుందా వాకిలుందా పెళ్ళ ఉన్నారా పిల్లలు ఉన్నారా ఎవరున్నారా మధురేదా అనుంగు చెరువులో నీ స్నేహితులు ఎవరన్నా ఉన్నారా ఈడైన చుట్టంబులో మన చుట్టాలు ఎవరన్నా ఉన్నారా మీ బంధువులు ఎవరు లేరయ్యా ఒంటరిగా ఎలా ఉంటున్నావయ్యా అందుకని వచ్చాయి. ఇల్లాను కొడుకో భార్య పిల్లలు మరి పార్వతీదేవి కూడా ఇక్కడ ఉంటే ఎందుకంటే పక్కన ఆ విగ్రహాలు ఏం కనపడలేదు శివలింగం దగ్గర ఇవన్నీ ఉండవండి. శివుడు నటరాజస్వామి ఆ రూపంలో ఉంటే పక్కన పార్వతీదేవిని పెడతాం సాధారణంగా మనం, కానీ అడవిలో ఉండే శివలింగం దగ్గర ఇవన్నీ కూడా పెడతారు. అందుకని ఒక శివలింగమే ఉంది. పోనీ మీ ఆవిడ కూడా లేదయ్యా పార్వతీదేవి ఉంటే ఇద్దరు కబురు చెప్పుకుంటారేమో అనుకోవచ్చు వదిలేసిపోయేవాడిని. అందుకని ఆవిడ కూడా లేదు వినాయక వినాయకుడు లేడు కుమారస్వామి లేడు ఈ పెట్టిన శివలింగం పెట్టినప్పుడు ఆ బొమ్మలు కూడా పక్కన పెట్టవలసిన పరివార దేవత ఎవరిని పెట్టాల ఒక శివలింగం ఉంది. అందుకని ఈడైన చుట్టంబులో ఇల్లాలో కొడుకు తరింపవశమే ఏ కొడుకును లేక మామూలుగా సంసారంలో ఉండే మనిషి మాట్లాడే మాట ఏవయ్యా చుట్టూ ఎవరు లేకుండా పెళ్ళం పిల్లలు లేకుండా ఎలా గడుపుతావయ్యా తరింపవశమే అంటే అర్థం తరించడానికి ఇంకో అర్థం ఉంది. అందుకే వాళ్ళు కావాలి ఏ అంతసందాలు లేకుండా ఏ కాలక్షేపాలు లేకుండా ఎవరు ఆడమొగ ఎవరు చుట్టూ లేకుండా ఎలా ఎలా గడుపుతున్నావయ్యా జీవితం నీకు విసుగొచ్చే ఎట్లా. అందుకని ఈ విసుగు రాకుండా ఉండాలంటే మా పల్లెను కోరిన వెళ్ళను గలవు తెప్పలుగాగా అది ఆశ పెట్టడం. అంటే చిన్న పిల్లాడండి 15 ఏళ్ళు దాటని వాడు ఇంకా అంత కూడా వయసు ఉందని నేను అనుకోను నిజంగా నాకు వయసు తెలియదు కానీ బ్రహ్మచారి కావడం వల్ల 15 ఏళ్ళేమో ఊహిస్తున్నా ఇంకా చిన్నపిల్లాడు కావచ్చు. చిన్నపిల్లల మాటలు మీరు గమనించండి వాళ్ళు ఇలాగే మాట్లాడతారు సరిగ్గా మా ఊళ్ళో మా ఇంట్లో బోర్డు ఉన్నా నీకు ఇస్తాం దా అంటాడు. వాడి ఫ్రెండ్ ఎవరన్నా పిల్లదలుచుకుంటే చిన్నపిల్లలు అనుకుంటే 4 ఏళ్ళ అమ్మాయి దాని ఫ్రెండ్ ఎవరన్నా ఇంటికి పిల్లదలుచుకుంటే మా ఇంట్లో మా అమ్మ బోల్డ్ టాయిస్ టాయిస్ మళ్ళీ బొమ్మలను కూడా అన్న దిక్కుమాలి ఇంగ్లీష్ ఒకటి టాయిస్ కొన్నాం బోల్డ్ టాయిస్ నో బాయిస్ నువ్వుదా అంటుంది. ఈ టాయిస్ అనేది దాని ఒకటి తీరా ఈ బొమ్మలో ఏదైనా పిల్ల పట్టుకెళ్తే మళ్ళీ ఏడు చూకుంటుంది ఈ బొమ్మల పేరు చెప్పి దాని తీసుకు మా ఇంట్లో బోల్డ్ బొమ్మలు ఉన్నాయి దా అని తీసుకొస్తుంది ఓ బొమ్మ దానికి ఇస్తుంది అది ఏదో వేరే కొడితే ఏడు చూకూర్చుంటుంది మళ్ళీ ఈ ఫ్రెండ్షిప్ అంతా అయిపోయినట్టే నీ జట్టు పీస్ నీ జట్టు పీస్ అంటూ సరిగ్గా చిన్నపిల్లల మాటలే. అందుకని మా ఇంట్లో బోల్డ్ ఉన్నాయ్యా మా ఊళ్ళో బోల్డ్ ఉన్నాయి ఎందుకంటే తెప్పలుగాగా తెప్ప మాట ఎక్కడదండి గిరిజనుడు మాట్లాడే మాట మనమైతే ఏమంటాం గొట్టలుగాగా అంటాం మనం డబ్బాల కొద్ది అంటాం మనం పెట్టిన కొద్ది అంటాం మనం మేట్ల కొద్ది అంటాం మనం తెప్పలుగాగా అని మనం ఎందుకంటే నదిని కాలవని తెప్పలతో దాటితే మనకు ఎప్పుడో కానీ జీవితంలో రాదు అవకాశం. గిరిజనుడు అలా కాదు కొండలు మధ్యలో నదులు సెలయేళ్ళు వాడు తెప్పలు వేసుకుని దాటాలి పుట్టి మన గ్రహేమోత్సవాన్ని వేసేసింది ఆ పుట్టిలోనే వాళ్ళ పుట్టి మునిగింది ఆ పుట్టిలో దాటుతూ ఉంటారండి. అందుకని తెప్పలుగాగా పుట్టి నిండా సామాన్లు పెడతారు తెప్ప అంటే ఆ పుట్టి తెప్పలు తెప్పల నిండా బోల్డ్ ఉన్నాయి సామాన్లు నీకు ఏం కావాలో అన్నీ ఉన్నాయి అన్ని రకాల సుఖాలు ఉన్నాయి మా ఇంటర్ వచ్చాయి నీకు ఇచ్చేదాన్ని మళ్ళీ ఇచ్చేది ఇస్తానంటే కానీ రాడేమో అందుకే నీ దగ్గర బొమ్మలు ఉన్నాయి నాకు ఇస్తావా అని అడుగుతుంది ఆ పిల్ల నీకు ఇస్తానే నాకు 4 బొమ్మలున్నాయి నీకు 2 ఇస్తానే దా 2 ఇస్తుంది మళ్ళీ 2 దీనికి ఉండాలి ఆశ పెట్టడం ఉంటే పసిపిల్లాడతనంలో అమాయకత్వం సరిగ్గా అమాయక అనే మాటను గమనించండమ్మా మాయ లేనిదే అమాయక ఎంత అమాయకంగా ఉంటే భగవంతుడు అంత తొందరగా గడపడతాను అని అడిగితే ఈ పీఠం మొత్తం మీద భగవంతుడు ఏం వీళ్ళ తమ్ముడండి ఆ శివార్చకుల అబ్బాయి ఉన్నాడు అది పేరండి మహీధర్ అతను కనిపిస్తాడు నన్ను అడిగితే భగవంతుడు మనకంటే అంటాడు అతను గమనించండి నేను 4 రోజులు పాటు చూస్తున్నాను ఇక్కడ మాట రాదు మనకేమి జవాబు చెప్పలేదు కానీ నిరంతరం ఆనందమే ఆనందం 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 అతను ఏడవడం నేను చూడాలి 4 రోజులు పెట్టి ఇప్పుడు నేను దిగుతా మీరు వస్తాడు ఇప్పుడు ఉన్నాడు ఇక్కడ వస్తాడు వెంటనే వచ్చేస్తాడు నాతో కూడా వచ్చేస్తారు అక్కడికి నేను ఇవన్నీ ఆభరణాలు తీస్తూ ఉంటే అన్ని ఆడ నుంచి హా చూస్తాడు సరదాకి నేను ఫోన్ చేస్తున్నాను చెప్పు ఉంటాడు మళ్ళీ ఫోన్ చేయడు వెళ్ళిపోతాడు మళ్ళీ పొద్దున నేను లేవకముందే వచ్చేస్తాడు తలుపు కొడతాడు తీసి నేను కనపడగా అంటాడు. 4 రోజులు బట్టి దుఃఖపడడం కానీ ఏడవడం కానీ నేను చూడలా ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు నాకు అనిపించిన భగవంతుడు ఇన్ని మాటలు ఇచ్చాడు మనకి మనకంటే అతను ఎంత గొప్ప కూడా రానుకుంటున్నాను దుఃఖం లేదే ఏ కోరిక లేదే ఒకే నెక్కరు 2 నెక్కరకాల చొక్కాలు ఉన్నాయి తొడగడం ఒక చొక్కా తొడగడం చొక్కా మాత్రం చూపించి చొక్కా బావు చొక్కా బావు ఒక చొక్కా తొడగట్ట ఎవరు వాళ్ళు ఇంటో ఫోన్ చేశారు వాడికి అదంతా అయిపోయింది విచిత్రమయ్యా. ఒక చిదానంద స్వామికి ఉండేటువంటి లక్షణం అది నిజం చెప్పాలి ఒక హస్తావలకుడుకు ఉండేటువంటి లక్షణం ఓ మాటలు 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 అని ఎడవక్కల మాటల కోసం. మాటలు ఏం మాట్లాడుతున్నాడు? మంచి మాటలేనా? లేనప్పుడు నీకు మాటలు లేకపోవడమే మంచిది. ఎవరిని తిట్టలేదు, ఎవరిని కొట్టలేదు, ఏది ఆశించలేదు, అన్ని గుళ్ళు తిరుగుతూనే ఉన్నాడు. ఎవరు పెద్దవాళ్ళు కోటేశ్వరరావు గారు వచ్చినా షణ్ముఖ శర్మ గారు వచ్చినా అలాగే తిరుగుతున్నట్టు కూడా. ఇంతకంటే ఏం కావాలి ఈ జన్మకి? మనకు అసలు ఏదో లేదు అని మనం అనుకుంటాం తప్ప ఆ తల్లిదండ్రులు అదృష్టం ఉంటుందని అడిగింది వాడి కన్నా. ఇదే మన జీవితాల్లో పెద్ద లోటు ఏమిటి? ఉన్నదాన్ని ముందు అనుభవించమండి, లేని దానికోసం ఏడుస్తూ. ఉన్న బట్టలు తొడుక్కోము, ఉన్న చీరలన్నీ ముందు కట్టుకోవాలా? బీరువాలో 26 అంటే చాలా తక్కువ, 66 వేసుకోవచ్చు, పర్వాలేదు. మా ఇంట్లో గొడవ నేను చెప్తున్నా, మీ ఇంట్లో గొడవ నాకెందుకు? ఆ 66 ముందు కట్టాలా? లైన్గా కట్టండి, కట్టరు 6 గంటే కట్టరు. ఇప్పుడు చూసినా అదే చీరతో దర్శనం మనకి. మళ్ళీ ఏదన్నా వస్తే ఆషాఢ మాసం, ఆ వంకాయ మాసం. కాటన్ చీరలు వేసవి కాలం, ఉన్న కాటన్ అర్ధర కాటన్, 100 ఉన్నా 20 కాటన్, ఆ కాటన్ అవ్వాలా? అవదు. మళ్ళీ కాటన్ కొనేసి కొనేసి ఊరికే లాట్లు లాట్లు పేర్చేసి ఆ బీరువా తీసుకుని అమ్మవారికి నైవేద్యంలాగా చూసుకుని ఆనందించడం. మన ప్యాంట్లు సొక్కాలు అంతే, మనమేం తక్కువనే కదండి. అమెరికాలో చూశాను నేను, వాడు ఒక 100 వేలాలు తీస్తాడండి అక్కడ. క్లోజెట్ అంటారు వాడు, క్లోజెట్. ఆ క్లోజెట్ నిన్నా వీడి బట్టలతో క్లోజెట్. వాడు తొడిగేది ఎప్పుడు 2 అదే ఏదో జీన్స్ ప్యాంటు, అదే సొక్కా, అదే వాసన. అక్కడ మాత్రం 100 ఉంటాయి. ఇది కాదు నిజంగా మీరు అనుభవించదలుచుకుంటే, నేను మొహమాట లేకుండా సొంతమైన చెబుతున్నా. నాకెవరన్నా కొత్త పంచి పెట్టగానే కళ్ళు మూసుకుని ఇంటికి పట్టుకెళ్ళి పైన పెడతా, కళ్ళు మూసుకుని కింద నుంచి పంచి లాగుతా. ఇచ్చేడమే మీరు ఎందుకు ఇచ్చారండి? ఎప్పటికప్పుడు నన్ను కొత్త పంచులు కట్టుకోమని ఇచ్చారు మీరు. మళ్ళీ నేను పాత పంచి కట్టుకుంటే దరిద్ర నాకు అనిస్తున్నాను అనమాట. ఐశ్వర్యంగా ఉండండి, రోజు ఒక కొత్త పంచ కట్టండి అని మీరంటూ ఉంటే ఇవే పంచలు పెట్టుకుని అవన్నీ పైనెట్టి వాటికో దండం పెట్టి వీటికో దండం మనం అవన్నీ అక్కడే ఉంటే మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎవరు కట్టుకుంటాడు? రేపు వద్దిన వాళ్ళు మా ఆయన ఇవన్నీ కట్టుకునేవారని చెప్పుకోవాలి, అంతకంటే ఏమైనా ఉందా? అనుభవించాం. ఇంట్లో వెండి కంచాలు ఉంటాయి, పెట్టుకోము. ఎందుకు? పని మనిషి పట్టుకుపోతున్నాం, దాని శీలం మీద మనకి శంక. పని మనిషి పట్టుకుపోతున్నాం అనందండి మనతో, ఎందుకు వెండి కంచం చేయించుకున్నావు? పెట్టుకో, పెట్టుకోరండి. అబ్బే ఎవరు చూస్తాడులేండి, చాక లాకర్లో పెట్టండి, లాకర్లో పెట్టడానికి వెండి కంచాలు. దీనికోసం పెద్ద లాకరు, వాడికి 1000 రూపాయలు రేట్. ఇంట్లో ఒక్కరోజు వెండి కంచం పెట్టుకో, ఉన్నా సరే. చివరికి పిల్లలకి ఇస్తాం, పిల్లలకి కంచాలు ఇవ్వలేదమ్మా, కంచంతో పాటు భయం కూడా ఇచ్చాం. వాడు చూశాడుగా మనం పెట్టుకోకపోవడం, పని మనిషి మీద అనుమానం, దొంగల మీద అనుమానం. వాడు పెట్టుకోడు, వాడు వాడు భార్య కూడా పని మనిషి దొంగలు అని వాడు పెట్టుకోరు. వాడు మళ్ళీ వాళ్ళ పిల్లలకి ఇచ్చి ఎందుకోసం నువ్వు సంపాదించావు? కానీ ఈ వెండి కంచాలు అలా ఉండగానే, ఈ బీరువానండ చీరలు ప్యాంట్లు సంచులు అన్ని అలా ఉండగానే ఇంకా మళ్ళీ మార్కెట్లో కొత్త ఫ్యాషన్లు వచ్చాయట. ఏమిటో, షాపింగ్కి ఈ మధ్య వెళ్ళలేదు, ఉన్నవన్నీ కట్టావా వరుసగా ఒక లైన్లో కట్టే? అనుభవించడం అంటే అదే. ఈ చీర ఆ చీర, ఈ ప్యాంట్ ఆ చొక్కా అని చూడద్దండి, ఓ లైన్లో పెట్టుకోండి, కట్టేయండి వరుసగా అంతే అన్నీ అయిపోవాలి. ఏదైనా కొత్తది వచ్చింది పేరు పెట్టండి, కింద నుంచి లాగేయండి, ఇచ్చేయండి ఎవరో. బోల్డ్ మందు అనేది చేశాను, బోల్డ్ మందు అని బట్టల కోసం చూసేవాడు మనం ఇయ్యం. పైగా ఎవరైనా పొరపాటుని ఎవరికైనా ఓ చీర, అది కూడా 6 ఏళ్ళు కట్టి మార్చిపోయిన చీర ఇస్తే ఈ రోజుల్లో పని మనుషులు కృతజ్ఞత లేదండి. మొన్నే చీర ఇచ్చావు, అబ్బా ఎంత గొప్ప చీర ఇచ్చావు, ఎంత మహాదానం చేశావు, 6 ఏళ్ళు నువ్వు కట్టావు, మీ ఆయన కట్టాడు, ఇన్ని కట్టాడు, దానికి ఇచ్చే. ఇప్పుడు దానికి మళ్ళీ కృతజ్ఞతా చింతనం ఒకటి దీనికి అవతల వారేక. మళ్ళీ అది కూడా దరిద్రం, కొంతమందికి స్టీల్ గిన్నెలు వాడు వస్తాడు, ఈ చీర కట్టుకుని వాడు ముందు కూర్చోడు. కర్మ అండి ఇదంతా కర్మ. వాడు 6 చీరలు తీసుకుని 3 ప్యాంట్లు నువ్వు చెప్పేస్తాడు నీకు, నీ మొగుడికి అడుక్కు తిన ఒక చెప్ప. ఆ చెప్ప తీసుకుని స్టీల్ చెప్ప, ఈ చెప్పేందుకు అడుక్కు. అది కూడా అమ్మేయడమేనా? ఆ పాత చీరలు ఎవరికి ఇవ్వమండి? కొత్త చీర ఎలాగో ఇవ్వలేవు, పాత ఇవ్వలేమా? అది కూడా స్టీల్ గిన్నెలు వాడికి ఇచ్చేసేస్తే వాడు చెప్ప చేతిలో పెడితే ఈ చెప్ప పక్కవాడికి చూపిస్తే ఆ చెప్ప ఈ చెప్ప కలిపి ఆనందమే. ఈ జబ్బు ఆవిడ కట్టుకుంది అనమాట. రేపు పొద్దున ఆవిడ చీర కట్టుకుని అక్కడ కూర్చుంది. ఒక గంట సేపు స్టీల్ గిన్నె వాడితో మాట్లాడు. ఈ లోపు వాడు తక్కువ కాదండి, వాడు ఇంట్లో అన్ని ఆనుపాను తెలుసుకుంటాడు, దొంగల మూటాలు చెప్తాడు. ఇది నీకు చెప్పిచ్చాడు, చివరికి చెప్పండి. ఎక్కడికి వేదాంతం తెలుసుకుంది కంటే రామాయణం, భారతం, భాగవతం, శివానందల హరి సముద్రమే రక్కల. మన బీరువా చూసుకుంటే బోల్డ్ వేదాంతం ఉంది అందులో. మన జీవితం, మన సంసారం చూసుకుంటే బోల్డ్ ఉందని మనం చేస్తున్న పనులన్నీ. పాత వస్తువు కూడా మనం వదలలేము, పాత చీర కూడా మనం వదలలేము, పాత పంచె కూడా మనం తీయలేము. దానికి ఇవ్వడానికి పెద్ద ఆలోచనలు, ప్రణాళికలు, అక్కడ పెట్టుకుని మురిసిపోవడం అనుభవిస్తున్న తక్కువ.
ముందు అనుభవించాలి, ముందు అనుభవించాలి, ముందు ఆనందంగా ఉండాలి. తర్వాత తర్వాత రేపు పొద్దున ఉంటావో ఉండవో ఎవరికి తెలుసు కనుక, నీకున్నది నువ్వు అనుభవించబోతున్నావు, ఎవరి సొమ్ము దోచేయమని చెప్పట్లేదు కదా. ఐశ్వర్యంతో బతికే యోగం నీకు ఉన్నప్పుడు ఐశ్వర్యంతోనే నువ్వు బతకాలి, పేదవాడిగా నువ్వు ఉండక్కల. అలాగే ఒకవేళ పేదలకే నిన్ను వరిస్తే మంచిది, నాకు యోగం లేదు నేను ఇలాగే ఉంటా, ఏం పర్వాలి, ఆనందంగానే ఉండాలి. ఒకనాడు ఎప్పుడో మళ్ళీ వస్తుంది, వాడు ఐశ్వర్యం చూసి మనం వస్తుంది పడక్కల. ఇదే వేదాంతం, నీకు ఉన్నదాంతో సంతృప్తి పడు అంతే. అటువంటి దశ. అందుకని మా పల్లెలో బోర్డు ఉన్నాయ్యా, నీకు ఇస్తారదా, మా పల్లెను గోరిన వెళ్ళను గల్లవు తెప్పలుగా నీకు ఇచ్చేదన్ చెల్లంబో ఇటను తినుందక అటవిచ్చి ఎంగదే లింగమా అని పట్టుదల పట్టి కూర్చున్నాడండి. మరొక మాట చెప్పి మనం సెలవు తీసుకున్నాం, అంటే భయంకరమైన పట్టుదల. నన్ను మన్నించదవేని నీవిప్పుడు రా నా వెంట, రాకుండినం నేను నేవాసి శనంగ నోపను. నన్ను మన్నించదవేని నీవిప్పుడు రా నా వెంట, రాకుండినం నేను నేవాసి శనంగ నోపను. ఇసటం నీతోటిదే లోకమై మనువాడన్ కనువాడని కరుణ, ఇసటం నీతోటిదే లోకమై మనువాడన్ కనువాడని కరుణ, నీతోటిదే లోకమై మనువాడన్ కనువాడని కరుణ. నీ మౌనంబు చిత్తంబు వచ్చిన సో మనుదుగాలి నిన్ను కత్తిన్ వెట్ట నాకేటికిన్. ఎంత దీక్షగా మాట్లాడుతున్నాడు చూడండి, ఆ దీక్ష, ఆ పట్టుదల, ఆ మొండితనం భగవంతుడి దగ్గరకు ఉండాలి. మీరు బసవ పురాణం చదవండి, గొడగూచి అని చిన్న పిల్ల ఉంటుంది, సరిగ్గా చిన్నటి వయస్సు ఆ గొడగూచి వయస్సు ఒకటే. వాళ్ళ నాన్నగారు గుళ్ళో పోజారి, రోజు పాలు తీసుకెళ్ళి నైవేద్యం పెట్టేవాడు. ఆయన 10 రోజులు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అందుకని ఈ పిల్లకి చెప్పాడు, ఇంకా ఇంట్లో ఆడవాళ్ళకి మడి వాడు వెళ్ళరు, అందుకని ఈ పిల్లకి చెప్పాడు, ఏమైనా నువ్వు వెళ్ళి ఆ రోజు ఆ దేవుడికి పాలు తాగించి వచ్చే నైవేద్యం అని చెప్పాలా. చిన్నపిల్లకి అర్థం కాదు కదా నైవేద్యం అంటే ఏదో అనుకుంటుంది. శివుడికి పాలు తాగించి వచ్చే అమ్మాయికి ఆ మనస్సులో అది పట్టింది పాలు తాగించడం అని. అంతే, ఆ ద్రాసుడు పాలు చెంబుడు పాలు పట్టుకుని గుళ్ళో కడుతుందండి తండ్రి తరఫున. చిన్నపిల్ల 6 ఏళ్ళు 7 ఏళ్ళ పిల్ల ఎంత చక్కగా రాస్తాడో పాలకురికి సోమనాథుడు ఆ కావ్యాన్ని బసవపురాణంలో కథని గొడగూచి కథ. ఆ శివుడు ముందు ఆ పాలు పడుతుంది, దానికి ఏమన్నాడో తెలియదు, మంత్రాలు తంత్రాలు తెలియదు కదా, ఇగో పాలు తాగు. వాడు తాగడం నీకేనాయా చెప్పేది, తాగవాయా ఒక బతిమాడంగా, నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి, నీకంటే పనులు లేవు, నాకు 3 పనులు ఉన్నాయి. ఈ మాటలన్నీ దేవుడితో, మా అమ్మకు అప్పడుతుందో లే బాబు తాగవాయా, ఇలా బాలుడు పొద్దుకింది తాగమేమిటయ్యా తాగట్లా. అప్పుడు ఆ పిల్ల అమాయకత్వం కదా చిన్నపిల్ల అని, ఏ నేను పట్టుకొచ్చినప్పుడు ఏమైనా ఎంగిల్ చేశాను అనమా, ఎంగిల్ చేయాలా నీ మీద ఎంగిల్ చేయాలా, ఇంకో కొన్ని తాగలేకపోయా కోపం వచ్చిందా బతి మాలుతాం తాగు, బెల్లం తక్కువైంది మంచిగా వేసాను మంచి పాలే. ఎందుకంటే వాళ్ళమ్మ సరిగ్గా ఈవిడ పాలు తాగకపోతే ఎన్ని రకాల బతి మాలుతుందో అవన్నీ శివుడి దగ్గర బతి మాలుతున్నాయి. ఒక దశలో చెదగొట్టేస్తానే అనుకుంటున్నావు తాగకపోతే, ఎందుకంటే వాళ్ళ అమ్మ ఉంటుంది. ఇవన్నీ పరమేశ్వరుడు పరమానందంగా నవ్వుకుని పార్వతి చెప్తా, చిన్నపిల్ల ఎంత డాన్స్ ఆడుతుందో ఇది, నన్ను కొడుతుందిట అని కొట్టిన సంతోషం. ఆ కొట్టే దెబ్బ పడాలి, అందుకోసం తాగడాయన కొట్టాలి. చిన్నపిల్లలు కొడితే ఆనందం ఆయనకి, ఎందుకంటే కైలాసంలో ఈయన కొట్టేవాడు ఎవడండి, ఆ దెబ్బలు కొట్టేవాడు ఎవరండి, ఎవరికి చరువు దేవుణ్ణి కొట్టగలిగిన చరువు కొట్టని ఆ పిల్ల కొడు తాగేస్తే కొట్టదుగా, అందుకని తాగడాయన. చివరికి అయితే కర్ర తీస్తున్నాడు ఆశ్చర్యకరంగా, గుడిమూల కూడా తాగుతావో వేసేయమంటావు అని మళ్ళీ కర్ర అక్కడ పాడేసి, ఏమనుకోకే మా అమ్మ ఇలా చేస్తుందని నేను చేస్తాను, నిన్ను కొడదామని నాకేం కాదు, మా నాన్న చంపేస్తాడయ్యా నన్ను, నువ్వు పాలు తాకపోతే పాలు తాగించమన్నాడయ్యా అటు. అది చివరికి ఎంతకీ తాకపోతే అప్పుడు ఇచ్చినలాగే, నన్ను మన్నించదని నీవిచ్చట నీవిప్పుడు రా నా వెంట, రాకుండినన్ నేను నే వాసి చనంగ నోపను, నువ్వు వస్తే రా నా వెనకాల, రాకపోతే నేను మాత్రం వెళ్ళాను ఇక్కడే ఉంటాను. ఇసటం నీతోటిదే లోకమై మనువాడన్ కనువాడని కరుణ, నీతో పాటు నేను ఇక్కడ కూర్చుంటా, నువ్వే నాకు లోకం, నువ్వే అన్నం, నువ్వే జ్ఞానం, నువ్వే స్నానం, నువ్వే జపం, నువ్వే తపం అని, నువ్వే ఎప్పటికైనా నువ్వు దయ చూడవలసింది అని. నీ మౌనంబు చిత్తంబు వచ్చినతో మానుదు గాని, నువ్వు మౌనంగా ఉన్నావు కదా, శవ్యంగా రాయి కదా, మాట్లాడుతుందా, మాట్లాడాలి. ఆయన పట్టుదల అది, నేను మాట్లాడుతున్నానుగా నువ్వెందుకు మాట్లాడవు, పైగా నేను మానవుడిని నువ్వు దేవుడివి, నాకంటే ఎక్కువ శక్తి ఉంది నీకు, నువ్వెందుకు మాట్లాడవు, ఇంత మామూలు చెప్తున్న వాళ్ళు నేనే మాట్లాడుతుంటే, అందుకే నువ్వు మాట్లాడి తీరవలసిందే. అయినా నువ్వు మౌనంగా ఉంటావా ఉండు నీ ఇష్టం, నిన్నే ఇబ్బంది పెట్టిన కానీ నీ మౌనంకు చిత్తంబు వచ్చిన చో మానదు దాన్ని. ఎప్పుడు నీకు మనసు వస్తే అప్పుడే మానేవయ్యా పోన్లే, అంతవరకు మౌనంగానే ఉండు. నేను కత్తిని పెట్టిన ఆ కేటికి, కత్తి అంటే కష్టం, అది గిరిజనుల భాష, కష్టం ఉండే వాళ్ళు కత్తి కత్తి అంటారు. అందుకే నేను కత్తిని పెట్టిన ఆ కేటికి నిన్ను ఎందుకు నేను కష్టపట్టాలి, నీ ఇష్టం నువ్వు అలాగే ఉండు. సరిగ్గా గొడగూచి కథకి రిప్రజెంటేషన్ ప్రతిబింబం లాంటి కదా. ఈయన 16వ శతాబ్దం వాడు, ఆయన ఏమో 12వ శతాబ్దం నాన్నయ్య గారి తర్వాత వాడు. అంత దెబ్బలాడితే ఆ పిల్ల
ఆయన చివరికి ప్రత్యక్షం ఆ తలపాత్ర కొట్టుకుంటున్నాడు అక్కడ అమ్మో అని ఆపి ఆయన తాగుతాడు. అది ఎప్పటికొచ్చావు ఏ అంటే కైలాసం నుంచి వచ్చాను కదా ఆలస్యం ఏందంటాడు బాబు. ఆ పిల్ల నమ్మేస్తుంది అలాగా అమ్మయామనుకోకే అనవసరంగా నేను నన్ను మాట్లాడు నీ ఊరెక్కడా అంత ఆదరంగా చూడు మాట్లాడతాడు. ఆ పిల్లలు కైలాసంలో ఉండే విశేషాలన్నీ చెబితే ఎప్పుడైనా మీ ఊరినే రావచ్చా అని అడుగుతుంది అక్కడ. అంత అద్భుతమైన కావ్యం ఉండేది. ఇలా 10 రోజులు గడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ 2వ రోజు ఇబ్బంది లేదు, 1 రోజు తాగాడుగా ఇంక బాగుంది, 2 రోజు పేసి పెట్టాడు చెత్త తాగుతూనే ఉంటాడు. 11వ రోజు తండ్రి వచ్చాక ఏమే గొడగూచి గుళ్ళోకి వెళ్ళావా దేవుడికి బాధ పెట్టావా తాగాను పెట్టాను దేవుడు తాగాడు అంటే దేవుడు తాగడమండి తలకాయ అంటున్నాడు దేవుడు తాగాడు దేవుడు తాగడం ఏమోనయా తాగాడు అయ్యా అంటారు ఊరుకా పిచ్చి మాట దేవుడు తాగాడు నువ్వు తాగేసి ఉంటావు తండ్రి ఎందుకు ఈయన పెట్టే ఇప్పుడు దేవుడు తాగరా ఈయన ఏ అంతే ప్రాణాయాసం ఆపానాయాసం లోపలెట్టేయండి అయిపోయింది దేవుడు తాగడమే ఉంటాడు. లేదు నాన్నగారు దేవుడు తాగాడు పిచ్చి మాట చెబుతున్నాడు పదా అని చెప్పి తీసుకెళ్ళాడు. ఇంగ్లీష్ చేసినట్టు పాపం ఆయనకి ఏంటంటే బ్రాహ్మణుడు కదా ఆచారం ఇది తాగేసి ఉంటుంది దేవుడికి పెట్టకుండా అబద్ధాలు చెబుతోందని పిల్లలకు అబద్ధాలు వస్తే అలాగే ఆయన తాపత్రయం కదా ఆయన మూర్ఖుడేం కాదు తెలియదు కదా మరి ఇంతవరకు ఆయన కనపడలేదు కదా ఏమో అపచారం చేసిందేమో పద చూద్దాం అని పెడితేనే తాగాడు అయ్యా కావాలంటే చెప్పిస్తా ఇప్పుడు కూడా తాగిస్తా అబ్బా పద అని వచ్చాడు ఆయన అక్కడ పెట్టింది మళ్ళీ తాగమంది ఈయన పెద్ద పిచ్చికేసండి ఇది తాగడం మానేశాడు. 10 రోజులు తాగాడు కదా వాళ్ళ నాన్న వచ్చినప్పుడు తాగచ్చుగా అబ్బే ఆ పిల్ల సంగతి తెలుసుకోవద్దు తాగడం మానేశాడు. ఆ పిల్లగా నిన్నటి వరకు తాగావు నీకేం రోగం వచ్చిందయ్యా మళ్ళీ మామూలే ఈ తండ్రి గుంట వెదవేషాలేస్తున్నావు నువ్వు నిన్నటి వరకు తాగాడా అబద్ధాలు ఆడుతున్నావు అని చితకూటైపోయాడు తండ్రి. ఆ పిల్ల చితకూటేయడమే కొట్టుకుని అప్పుడు ఆశ్చర్యకరంగా శివుడు ప్రత్యక్షమై లేదయ్యా నీ పిల్ల చాలా మంచిది ఆ అమ్మ ఇస్తే నేను తాగా నువ్వు ఇస్తే ఎందుకు తాగరాదా ఇంతరా నువ్వు ఎప్పుడు ఏడవలేదు నా దగ్గర మంత్రం చదివి వెళ్ళిపోయావు తప్ప దేవుడు తాగవయ్యా తాగవయ్యా నువ్వు ఏడవరా నీ పిల్ల ఏడిచిందయ్యా నాకు కావలసిన ఆర్తి కావాలయ్యా అజీర్తి కాదయ్యా మహానుభవ ఎక్కడ ఆర్తి ఉంటే నేను అక్కడ ప్రత్యక్షం అవుతా అని ఇదిగో నీ ఎదురుగానే చూడు ఈ పిల్లని నేను నాలో కలిపేసుకుంటున్నా అరే స్వామి అనకి నీ దగ్గర ఉండాల్సిన పిల్లకి రెండు కొట్టి చెప్పేస్తావు దాన్ని అన్యాయంగా నాలో కలిపేసుకుంటున్నా ఈ భక్తురాలు నాకు కావాలి నీకు అనవసరం దా అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న తండ్రి తట్టుకొని నా బిడ్డ నా బిడ్డ అని పట్టుకున్నాడు జుట్టు పట్టుకున్నాడు అండి. ఎప్పటికీ మీకు ఆ శివలింగం వెలిసిన ప్రదేశంలో ఆ శివుడికి జుట్టు వేలాడుతూ ఉంటుంది ఆ పిల్ల జుట్టు. బసవపురంలో చెబుతాడు తమిళనాడు కర్ణాటకలో ఉంది ఆ క్షేత్రం జంబుకేశ్వర లింగమో ఏదో అంటే జలలింగం అది ప్రత్యేకించి అక్కడ ప్రత్యేకంగా శివలింగానికి జుట్టు వేలాడుతూ ఉంటుందండి. శివలింగానికి జుట్టు ఎవరు పెడతాడండి ఎందుకంటే ఏమన్నా కావాలా మహిమ ఎందుకంటే ఆ పిల్ల దేవుళ్ళు కలిసిపోతున్న తండ్రి మమకారం పాపం అయ్యో నా బిడ్డ నా బిడ్డ అని జుట్టు పట్టుకోడు జుట్టు ఎక్కడ ఉండిపోయింది పిల్లలు ఇంకా నీకు తగదబ్బ నువ్వు ఈ పెంచడానికి సరిపోదు దీని మహిమ నీకు అర్థం కావట్లా అంత ప్రేమ కావాలయ్యా భగవంతుడు అంటే అప్పుడు ఖచ్చితంగా నేను తాగుతా. అమాయకత్వం అమాయ అంటే మాయ లేకపోవడం అండి. ఆ మాయ లేకపోవడం అనేది నా భగవంతుడు ప్రేమిస్తాడు తప్ప మనం బయట మాట్లాడే మాయ మాటలన్నీ దేవుడి దగ్గర మాట్లాడక్కల ఎంత మీరు అమాయకులైతే అంత మంచిది. అదేవిధంగా తినడు కూడా అక్కడ నువ్వు నాతో రావాల్సిందే లేక నీ మౌనంగా నువ్వు నేను ఎక్కడే కూర్చుంటా అనుకున్నాడు. ఈయన ఇలాగే కూర్చుంటాడా ఈయన పిలిస్తే ఆయన వస్తాడా తర్వాత కదా అలా జరుగుతుంది అనేది అంతా మనం రేపు తెలుసుకున్నాం. సెలవు.